अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरांदश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपु वराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः ओम क्लीम कृष्णाय गोपीजनवल्लभाय नमः పరమజ్ఞాని సద్గురుడైన కృష్ణుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందినటువంటి భీష్ముడు ధర్మరాజు గారికి సమస్త ధర్మాలు అనేక ఉదాహరణల రూపంతో వివరించి ఇక ఉత్తరాయణం రాగానే శరీరం విడిచిపెట్టడానికి సంసిద్ధుడు కాగానే శ్రీకృష్ణుడు ఇటు ధర్మరాజుని తక్కిన సోదరుల్ని ధృతరాష్ట్రుణ్ణి అందరినీ వెంట పెట్టుకుని భీష్ముడికి దర్శనమిచ్చాడు. యోగజాతకులు బాగా సాధన చేసిన వాళ్ళు మంచి గురుభక్తి కలిగినటువంటి వాళ్ళు అంత్యకాలంలో తలుచుకుంటే పరమాత్ముడు దర్శనమిస్తాడు అని పంచమవేదం భారతం చెబుతోంది. ఇంతవరకు చాలామంది భక్తులు శ్రీకృష్ణుడికి ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరూ చివరి క్షణాలలో కృష్ణుడు తలుచుకున్న వాళ్ళు లేరు. ఒకవేళ తలుచుకున్నా ఆయన వచ్చి దర్శనమిచ్చింది కొద్దిమందికి. భీష్ముడు చూడండి, ప్రాణం విడిచిపెట్టే ముందు మొత్తం బంధువులందరినీ వెంట పెట్టుకుని కృష్ణ పరమాత్ముడు ఆయన దగ్గరకు వచ్చాడు. ధృతరాష్ట్రాదులు అందరూ ఉన్నారు, నారదాదులు ఉన్నారు, మంచి అద్భుతమైన సాధన చేసిన ఋషులు ఒకళ్ళు కాదు. భీష్ముడి శరీరం విడిచిపెట్టే యోగం ఉందే అది నిజంగా మహాయోగం. ఆయన శరీరం విడిచిపెట్టే ముందు దాదాపు 80,000 మంది ఋషులు వచ్చారని చెప్పారు భారతంలో. ఇంతమంది ఋషులు ఎవరి దగ్గరికైనా వచ్చారండి దర్శనం ఇచ్చారా మనకి? ప్రాణం విడిచిపెట్టే ముందు, పైగా ఏదో అన్నీ బాగున్న రోజుల్లో మనం యజ్ఞం చేస్తున్నప్పుడు లేకపోతే దాన ధర్మాలు చేస్తున్నప్పుడు వచ్చారంటే అర్థం ఉన్నది. మరికొద్ది క్షణాలలో ఈ భీష్ముడు ప్రాణం విడిచిపెడుతున్నాడు అనగా 80,000 మంది ఋషులు ఆయనకి దర్శనమిచ్చారు. కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిలాగస్త్యాదాక్షపాద, అంగిర, శాండిల్య, క్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండే, యాసురి, వామదేవ, కపి, దుర్వాసోభక, వ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునులు వచ్చారట ఆయన దగ్గరికి. ఎంతమంది ఋషులు అసలు ఉన్నారని ఆ రోజుల్లో సామాన్యులకి తెలియదు. ఒకరిని మించిన వారు ఒకరు వాళ్ళంతా. వేలాది సంవత్సరాలు హిమాలయాలలో నైమిషారణ్యంలో కఠోర దీక్షతో తపస్సు చేసిన మహాయోగులు అక్కడికి వచ్చి భీష్ముడికి దర్శనమిచ్చారు. అప్పుడు భీష్ముడు, దేవదేవ జగద్వంద్య, ఇక వెళ్ళొస్తాను, ఇంతకాలం నేను తెలుసో తెలియకో అమాయకత్వంతో జ్ఞానంతో మంచే చేశానో చెడ్డ చేశానో తెలియదు, నాకు శరీర బలం లేదు, పోని సామ్రాజ్యం ఉందా అది లేదు, అది చిన్నప్పుడే వదిలిపెట్టాను, ఆలుబిడ్డ లేనివాడాని నిన్న స్తోత్రం చేసిన విషయం మీకు చెప్పాను నేను. పోని చచ్చిపోతే ఏడవడానికి కన్నీళ్లు పెట్టుకోవడానికి భార్య లేదు, పిల్లలు లేరు, బంధాలు లేవు, లేక ఇంకో సంబంధాలు లేవు, ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాను, నా బాధ్యత నీది అని మాధవుణ్ణి పరిపరి విధాలుగా ధ్యానం చేసి, మాధవ ఒక్కొక్క చిన్న కోరిక ఉన్నది నాకు, శరీరం విడిచిపెట్టే ముందు కోరికలు ఉండకూడదని శాస్త్రం చెబుతోంది, కానీ ఒక కోరిక ఏమిటంటే ధర్మరాజు పరమధర్మాత్ముడు, సాధు పురుషుడు, శాస్త్రములన్నీ ధర్మరాజు రూపంలో పుట్టాయి. అంటే ధర్మరాజుకి వేదశాస్త్రాలకి తేడా లేదు, అంతటి పండితుడు. అయినా ఆయన యుద్ధమయ్యాక అశాంతితో కొట్టుబిట్టాడుతున్నాడు. ఈయన అశాంతి తొలగించి ఈయన రక్షించే బాధ్యత ఒక్కడి స్వీకరించి, ఇది నా కోరిక అన్నాడు ఆయన. మహానుభావుల యొక్క కోరికలు ఎలా ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమైంది. సాధారణంగా చచ్చిపోయే ముందు శాశ్వతంగా వైకుంఠానికి పట్టుకుపో, నాకే బాధ లేకుండా పట్టుకుపో, లేక శరీరముతో పట్టుకుపో వంటి కోరికలు కోరేవాడు, లేదా నవయౌవనం ప్రసాదించు, ఇంకా భూలోకంలో కొంతకాలం ఉందాం అనుకుంటున్నాను కోరుకునేవాళ్ళు, ఏమైనా లౌకిక ప్రపంచంలో ఉన్న కోరికలు కోరుకునేవాళ్ళు సహజంగా లోకంలో ఉంటారు. అలా ఉండుంటే కృష్ణుడు అక్కడికి వచ్చి దర్శనమే ఇచ్చేవాడు కాదు. ఈయన నాకేమీ లేదు, కొంచెం ఈ ధర్మరాజుని మాత్రం ధర్మ మార్గంలో ఉండేటట్టుగా చూడు, ఆయనకి ఏ విధమైన మానసిక అశాంతి లేకుండా ఆయనకి ప్రశాంతిని ప్రసాదించు అని ఇక వెళ్ళిరానా. లోపం ఏదైనా ఉంటే నీ చల్లని చూపులతో అనుగ్రహించు, నీ చేతిని నా నెత్తి మీద పెట్టి దీవించి నాలో ఉన్న పాపాలు తొలగించు. అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా, ఎంతమంది ఋషుల దగ్గర, కృతపుణ్యుడవు నీవు, మహాపుణ్యములు చేసిన వాడివి, కీడొకనంత లేదు కృతపుణ్యుడవు నీవు, నీ వల్ల ఇంత కూడా అపచారము లేదు. నువ్వు పుట్టాక ఎప్పుడు మాట వరసకు కూడా శాస్త్ర విరుద్ధ కర్మలు చేయలేదు, పాపాలు చేయలేదు. కృతపుణ్యుడు అంటే చెయ్యబడిన పుణ్యములు కలవాడు, అనగా నిరంతరం పుణ్యాచరణమే చేశావు. పుణ్యం అంటే ఏమిటి, శాస్త్రాలలో చెప్పినట్టు నడుచుకోవడమే. పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, వేదములు ఏం చెప్పాయో వాటిని తూచా తప్పకుండా పరిపాలించడానికి పుణ్యం చెయ్యడం అని పేరు. అటువంటి మహాత్ముడి అందుకదే కాబట్టి గాంగేయ మృత్యువు నీకు బొంటయ్యింది. ఇంతవరకు ఎవరైనా మృత్యువుని అదుపులో పెట్టగలిగారా, రా మృత్యువ అంటే మృత్యువు నీకు, మృత్యువై నీ దగ్గరకు వస్తోంది, ప్రాణం తీసుకుపో అని నువ్వు కోరితే నిన్ను పట్టుకుపోతుంది, వద్దు కాసేపు అక్కడ ఆగు అంటే ఆగుతోంది. ఎవరి దగ్గరికైనా వెళ్ళి మృత్యుదేవత చేతులు కట్టుకుని రమ్మంటారా అండి, తీసుకెళ్ళమంటారా అండి అని అడిగిందా ఇంతవరకు. నీ ఒక్కడికే బంటువోలే మృత్యువు, బంటులేగా సేవకుడిలేగా నీ చెప్పిన మాట వింటోంది. నిజంగా సేవకుళ్ళు అంటాం కానండి, మన దగ్గర పనిచేసేవాళ్ళంతా మన మాట వింటున్నారా, సేవకులు కూడా పూర్తిగా వినరు, అన్నీ కబుర్లేదప్ప. ఇంకేముందండి, మా యజమాని కోసం ప్రాణం ఇస్తామని అంటారే, ప్రాణం అక్కర్లా, 5 నిమిషాలు నిలబడి అంటే వాడు పారిపోతాడు. కాబట్టి సహజంగా వ్యవహారరీత్యా సేవకుడిలా మృత్యువు ఉందంటామే కానీ నిజానికి అక్కడ మృత్యువు మృత్యువు అవ్వడం కాదు, మృత్యువు మృత్యువులా ఉండడం కాదు, మృత్యువు నీ శరీరంలో ఇమిడిపోయి నీ ఊపిరైపోయింది. ఊపిరి నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగించి ప్రాణాయామం ద్వారా సాధన చేస్తావు, ఆ సాధనలో ఒక భాగమై మృత్యువు నీ చేతిలో కీలు బొమ్మయ్యింది, జంత్రగాడి చేతిలో బొమ్మలా ఆడుతోంది. అంతటి మహాత్ముడివి, నీలో తప్పేముంది, ఏమీ లేదు, నిశ్చింతగా నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను, నీ దారిను వెళ్ళిపో, నీకు ఆనతిచ్చాను, నీ దారిను వెళ్ళిపో అనగానే ఇప్పుడు ఆయన వరసగా ధృతరాష్ట్రుణ్ణి అందరినీ పిలిచాడు. నాయన ధృతరాష్ట్ర, నువ్వేం భయపడక, ఇదిగో ధర్మరాజు గారికి అప్పగించాను, ఆయన చూసుకుంటాడన్నాడు. అనుజ్ఞాతుణ్ణి కదా, అనగా నువ్వు నన్ను వెళ్ళిపోమని ఆనందిస్తావా అని ఆయన దగ్గర ఆజ్ఞ పుచ్చుకున్నాడు. ఎందుకంటే ఏడుస్తున్నాడు ధృతరాష్ట్రుడు, అందుకని అలా ఈ సమయంలో కొంచెం ఓదార్చాలి. ధర్మరాజాదులందరి దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు, ధృతరాష్ట్రుడి దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు, మహానుభావుడు విదురుడి దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు, సంజయుడి దగ్గర అనుజ్ఞ తీసుకున్నాడు, పెద్దలైన నారదాదులందరికీ నమస్కరించాడు. ఇలా అందరి దగ్గర అనుజ్ఞ తీసుకుని వెళ్ళొస్తానన్నాడు. ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటే ఒక తమాషా జరిగిందండి. ప్రాణం మన శరీరంలో అణువణువులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, మన ప్రాణం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది మన శరీరంలో. అది ప్రాణం విడిచిపెట్టే ముందు యముడు మన దగ్గరకు వస్తే బొటన వేల ఉన్నంత అవుతుంది. ఇది చాలా పర్యాయాలు చెప్పాను. యమధర్మరాజే తనంత తాను మన దగ్గరకు వచ్చి మన ప్రాణం పట్టుకెళ్ళిపోతాను అంటే మాత్రం అప్పుడు మన ప్రాణపురుషుడు అంగుష్ఠ ప్రమాణ పురుషుండగు అని వేదములు చెబుతున్నాయి. మనం చచ్చిపోయే సమయానికి మనం ఏ శరీరములో ఉన్నామో ఆ శరీరము యొక్క కుడి చేతి బొటన వేలు ఎంత ఉందో, ఇప్పుడు నాకు చూపుడు వేలు ఇక్కడ పెట్టాను కదా, ఈ ప్రమాణంలో ఉంటాడట పురుషుడు. మన చూపుడు వేలు సరిగ్గా ఈ మొదల దగ్గర పెట్టండి, ఈ పైభాగం ఎంత ఉందో అంత మన ప్రాణం ఒక రూపం ధరిస్తుంది. ఆ రూపం ఎటువంటిది, తళుక్కు తళుక్కుని మెరిసిపోతున్న ఒక పురుగులో ఉంటుంది, మిడుగురు పురుగులో ఉంటుంది, కాంతి స్వరూపం. ఎప్పుడు మనల్ని తీసుకెళ్ళడానికి యముడో యముడి కెంకరులో వస్తే, కానీ ఇప్పుడు ఈయన తీసుకెళ్ళడానికి యముడు రాలేదు, యముడి దర్శనం అవ్వాలంటే భూలోకంలో పుట్టి రోజు రకరకాల పాపాలు చేసి కోరికలతో అల్లాడిపోతూ పెద్దలని గౌరవించడం మానేస్తే అప్పుడు యమధర్మరాజు గారి దర్శనం, ఇంకా ఎక్కువ పాపాలు చేస్తే ఆయన కింకరుల యొక్క దర్శనం అవుతుంది. ఈయన అటువంటి దోషములు చేయలేదు, లోభం లేనివాడు, వేదాచరణ కర్మాచరణ చేసినవాడు. అందువల్ల ఈయన ప్రాణానికి రూపం లేకుండా పోయింది. ఈయన కళ్ళు మూసుకుని సాధన చేశాడు, నా ప్రాణం పైకి లాగుతున్నాను అని నిశ్చయించాడు, గట్టిగా సంకల్పించాడు. వెంటనే కాళ్ల దగ్గర నుంచి ప్రాణం పైకొచ్చేయడం మొదలుపెట్టింది. చెప్పాగా మన శరీరం అంతా వ్యాపించి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మ ప్రాణం పోయే ముందు అవయవాలన్నిటినీ చచ్చుపడేలా చేసి ఎక్కడో ఒక చోట నుంచి ప్రాణం పోతుంది. కొంతమందికి ప్రాణం కన్నుల్లోంచి పోతుంది. అందుకే వాడు చచ్చిపోయేటప్పుడు సార్ అలా కళ్ళు తెరుస్తాడు, గుడ్లు తెరుచుకుపోయాడు అంటే అర్థం ఏమిటనమాట, వాడి కన్నులలోంచి ప్రాణం పోయింది. ఇక కళ్ళు మీరు ఎంత గింజుకున్నా ముయ్యలేరు సరిగ్గా. కొంతమంది చచ్చిపోయేటప్పుడు అలా పాపం కళ్ళు తెరుచుకు చచ్చిపోతారు కదా, ఆ కళ్ళు అలా ముయ్యడానికి ప్రయత్నిస్తే కూడా మూత పడవు. అంటే వాడికి నేత్రములు గుండా ప్రాణం పోయింది. ఒక్కొక్కడికి బాత్రూమ్కి వెళ్ళి మూత్ర విసర్జన కలగానే ఢామని మూత్రంతో పోతుంది, వాడి గాత్రం అంతా మూత్రంతో వెళ్ళిపోయినట్టే. ఇది కొంచెం దౌర్భాగ్యపు మరణం అన్నారు. ఇలాంటి వాళ్ళు అధోలోకాలలో అనగా యమలోకంలో రౌరవం వంటి నరకాలకి పోతారు. వాడు మూత్రానికి వెళ్ళాడండి పాపం చచ్చిపోయాడండి అన్నామా, వాడికి అంత తేలిక కాదు, ప్రాయశ్చిత్తం. మరికొంతమంది మల విసర్జనకు వెళ్ళి మోషన్స్ అయి చచ్చిపోతారు, మంచం మీద కూడా అంతే, తెలియకుండానే ఆ విరోచనాలు అయిపోతే చచ్చిపోతాడు. అంటే ప్రాణము అపాన మార్గం గుండా పోతుందన్నమాట. అలా పోయిందా వాడికి కూడా పాపం అధోగతి ఉందన్నమాట. అందుకే వాళ్ళకి ఎక్కువ ప్రాయశ్చిత్తం చేయాలి. ఇలా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారే, మూత్రద్వారం గుండానో మలద్వారం గుండానో ప్రాణం విడిచిన పెట్టిన వాళ్ళకి తంతెక్కువ చేయించాలి, చాలా దాన ధర్మాలు చేయించాలి. చేయిస్తే కొంతవరకు ప్రాయశ్చిత్తం అవుతుంది. కొందరికి బొడ్డు దగ్గర చిన్న చిల్లు పడి అందులోంచి చిన్న పిసర రక్తం వస్తుంది. కొంతమంది బొడ్డులోంచి కొంచెం నెత్తురు బొట్టు బయటకు వచ్చిందంటే నాభిస్థానం నుంచి ప్రాణం పోయిందన్నమాట. మరికొంతమందికి ఏమవుతుంది, గుండెకాయ పగిలిపోయి గుండెలోంచి వెళ్ళిపోతుంది ప్రాణం. ఇంకో కొంతమందికి ఏమవుతుంది, ఈ గొంతుకు దగ్గర చిన్న గొరకొచ్చి గొంతు స్థానం నుంచి పోతుంది. ఇవన్నీ ఒక మాదిరి, ఒకదానికంటే ఒకటి కొంచెం నయం అనుకోండి, కింద నుంచి పైకి వచ్చే కొద్దీ ఆ ప్రాణం పోవడం కొంచెం ఉత్తమ స్థాయి. మరికొంతమంది ఆయన నోరు ఆవలిస్తారు, నోట్ నుంచి ప్రాణం పోయిందనమాట. పోయే ముందు వాడు కర్మగలవాడు ఏ పాయసం పులిహోర అన్నాడు అనుకోండి, డామ్ అంటుంది. చాలా కాలం క్రితం పాపం మా మేనత్త గారి గుంటూరులో ఉండేవారు రైలుపేటలో 1977. ఆవిడ భర్త పోయే ముందు, కొంతమంది కర్మ అంతే, చచ్చిపోయే ముందు భార్యని ఓ భయంకరమైన తిట్టు, మానవ మాత్రుడు తిట్టలేని తిట్టు తిట్టి చచ్చిపోయాడు. ఆ నోరు తెరిచి అప్పుడు కూడా తిట్టే చచ్చిపోయాడు చివరికి. పోనీ అప్పుడైనా ఏ కృష్ణాయ రామ అనుకోలేదు. అప్పట్లో కథల కథలకి చెప్పుకునేవారంతా, నేను 77 అప్పుడు ఇక్కడికి వచ్చా. అప్పట్లో ఒక శ్రాద్ధాల సత్రం అది, ఆ సత్రంలో కర్మకాండకు వెడితే అసలు కర్మ కాలిపోయినట్టే. అప్పట్లో రామరామ అంత భయంకరంగా దుర్వాసనతో ఉండేవి. శ్మశానాలు కూడా కంపు కింద అట్టిపెట్టేవారు కొంతమంది. ఎందుకో కానీ శ్మశానం అంటే ఎలా ఉండాలండి, ఈశ్వరుడి యొక్క విభూతిలో ఉండాలి, నిలయంలో ఉండాలి, స్వచ్ఛంగా పవిత్రంగా అట్టే పెట్టాలి. అసలు తద్దినం పెట్టుకునేటటువంటి సత్రం ఎలా ఉండాలో తెలిసినా అక్కడికి వెడితే ఆ పూట మనం శ్రీకృష్ణుడిని హాయిగా విగ్రహం పెట్టి పువ్వులతో పూజించి అంత పవిత్రంగా ఉండాలి. నా పురాణం చెప్పుకోవడానికి మనకు వచ్చే అంత మంచి పవిత్రమైన హాల్లో ఉండాలి, సువాసనతో ఉండాలి. అసలు అక్కడ పెట్టాలి ఈ గులేబికా వాళ్ళది. అంతేగాని అదేంటో తెలియదు కానీ కొంతమంది శ్రాద్ధం కర్మలు చేసే చోట అంత అపవిత్రంగా ఉంచుతారు. అలా ఉంచకుండా ఎంత పవిత్రముగా శుభ్రముగా ఉంచితే అంత మంచిది. ఎందుకు చెబుతున్నానంటే చచ్చిపోయే ముందు బండభూతులు తిట్టి చచ్చేవాడు, ఆగ్రహంతో చచ్చేవాడు, నోరు గబుక్కిరి వెళ్ళబెట్టి ఏదో అన్నదాని మాట అన్నవాళ్ళు, వీళ్ళంతా కఠోరమైన నరకాలకి పోతారు. అందుకని భగవంతుడు ఏమన్నాడు మనకి, నీవు నిరంతరం మంచి అభ్యాసం చెయ్యి, ఏ అభ్యాసం నీకు ఎక్కువ ఉంటే అదే పోయేటప్పుడు నీ నోట్లోంచి బయటకు వస్తుంది. రోజు రామ 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 అన్నామంటే చచ్చిపోయే ముందు రామ అనే శబ్దం వస్తుంది. అలా కాకుండా రామ్మ రామ్మ అన్నావంటే రామ్మ అని చచ్చిపోతావు, డామ్ అంటావు. ఆ తర్వాత వచ్చే జన్మలో రామ్మ రామ్మ అని పాటలు పాడుకుంటావు. మనకి సాధ్యమైనంత వరకు అభ్యాసం కావాలి. కలలో కూడా నిద్దట్లో కూడా ఎవరైనా కొట్టినప్పుడు కూడా కోపం రాకుండా ఎందుకు లేపాం అనకుండా కృష్ణ శివ రామ అనే నామం రావాలి. అంతటి అభ్యాసం చెయ్యాలి. అర్ధరాత్రి 1:00 లేచిన ధర్మరాజు గారు ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించి లేచేవాడు. వేదవ్యాస మహర్షి శరీరం నుంచి నిరంతరం పంచాక్షరీ మంత్రం కృష్ణ మంత్రం బయటకు వచ్చేవి.
ఎంత సాధన చేశారండి వాళ్ళు, మహానుభావులు వాళ్ళు. మా నాన్నగారు చివరి క్షణంలో చచ్చిపోయే ముందు కూడా ఓం నమశివాయ ఓం నమో నారాయణ అయా అని కొంచెం స్పష్టముగా పలికి మరీ వెళ్ళిపోయారు. నేను విన్నాను ఆఖరి మూమెంట్లో కూడా ఈ రెండు కలిపి చేసేవారు ఆయన. ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ. కేవలం వారం రోజులే కొంచెం మంచం మీద ఉన్నారు ఆయన. ఆ వారం రోజుల్లో కూడా తిండి తినడం తక్కువ, ఈ జపం ఎక్కువ చేసేవారు. ఆ స్థితిలో కూడా జపం చేయగలిగారంటే అది చాలా సాధన. కారణ జన్ములు అలా చేయగలుగుతారు. మనం కూడా చేయొచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. రోజు కృష్ణ రామ కృష్ణ రామ కృష్ణ రామ అని శరీరానికి అలవాటు తెగ చేసేయాలి. ఎంత ఎక్కువ అలవాటు చేస్తే అంత బాగా నామం వస్తుందన్నమాట. దానికి ఏమని చెప్పారు, అభ్యాసము అభ్యాసేనతు కౌంతేయ. భగవద్గీతలో చెప్పలేదు ఆయన. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం, చివరి క్షణములలో మాం ఏవ అంటే నన్నే స్మరిస్తూ నీ శరీరమును విడిచిపెడితే నువ్వు నా లోకానికి వస్తావు. నన్నే అన్నాడు ఆయన, నన్ను అల్ల నన్ను మాత్రమే అంటే భగవన్నామే చెయ్యి. ఇంకా ఏ విధమైన కోరిక ఏ విధమైన ఆశ నీ మనస్సులోని రానివ్వకు. అప్పుడు వాడు నోరు వెళ్ళబెడితే నోట్లోంచి నామస్మరణ వస్తుంది. ఆ నామస్మరణతో ప్రాణం బయటకు వస్తుంది. ఏ నామం వీడు జపించాడో ఆ నామం ఉన్న లోకానికి పోతాడు. కృష్ణ అన్నాడా కృష్ణ లోకానికి వెళ్ళిపోతాడు, శివ అన్నాడా కైలాసానికి వెళ్ళిపోతాడు, అమ్మని తలుచుకున్నాడా అమ్మలోకానికి వెళ్ళిపోతాడు. లేదా అయ్యో చిట్ ఫండ్ అన్నాడా వచ్చే జన్మలో చిట్ ఫండ్ ఆఫీసు దగ్గర కూర్చుని దివాళా ఎత్తేసి చేతులు కట్టుకున్న డబ్బులు పోయి అని ఏడుస్తూ కూర్చుంటాడు. అందుకని అభ్యాసం చెయ్యాలి, బాగా చెయ్యాలి. కొందరికి ఆ విధంగా నోటి గుండా పోతుంది, కొందరికి ఇందాక చెప్పినట్టు కళ్ళు, కొందరికి చెవుల్లోంచి నెత్తురు వస్తుంది, చెవుల్లోంచి గుయ్యి అనే శబ్దంతో ప్రాణం పోతుంది. అలాంటి వాళ్ళ చెవులు మరీ చండాలంగా ఉంటాయనే దూది కూడా పెడతారు పాపం. ఇవన్నీ ఒక మాదిరి ప్రాణములు విడిచిపెట్టే సాధనములు. మహాసాధకులు ఈ సహస్రార కమలం, ఇక్కడ సహస్రారము అని పేరు కలిగిన ఒక తామరపు ఉన్నది, సహస్రదళ పద్మం, 1000 రేకుల తామరపు, బుల్లి తామరపు. ఈ గులాబీ పువ్వు ఎంత ఉందండి, ఎవరు తయారు చేశారో కానీ ఇది ఎంత ఉంది? ఇంత చిన్న గులాబీ పువ్వులు ఉంటాయని ఈ మధ్య తెలుస్తుంది. ఇంతకంటే చిన్న గులాబీ పువ్వులు చూశాను అమెరికాలో, డెమాయిన్స్లోను కాలిఫోర్నియాలోను. ఇంతకంటే బుజ్జి బుజ్జి గులాబీ పువ్వులు, వాటికి నీలం రంగులు, ఎర్ర రంగులు, పచ్చ రంగులు, ఇంకా ఏవో పిచ్చ రంగులు ఉన్నాయి. నాకు ఆశ్చర్యం కలిగి ఈ రంగులన్నీ ఎలా వస్తున్నాయంటే, రంగులేంటండి కృత్రిమంగా తయారు చేశారంటే, కోటింగ్ అండి అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ చిన్న గులాబీ పువ్వు చూసి ఆశ్చర్యపోతున్నారు కదా. ఇంత తామర పువ్వు ఉంది ఇక్కడ, ఇంతే, అది చాలా చిన్న తామర పువ్వు. దానికి 1000 రేకులు ఉన్నాయి. ఆ 1000 రేకులు మరీ బొత్తిగా, అణువు కంటే అణువు అన్నమాట. 1000 రేకులు విరియబడి ఉన్నటువంటి తామర పువ్వు ఈ మెదడు దగ్గర ఉన్నది. దానికి ఏమని పేరు, సహస్ర ఆర కమలము. ఆర అంటే రేకు. తామర పువ్వులో రేకులు లేవు, ఇప్పుడు గులాబీలో రేకులు లేవు, ఈ మల్లెపువ్వులో రేకులు లేవు. మీరు చూస్తున్నారు కదా మల్లెపూలో, ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క రేకు. ఇటువంటి రేకులు 1000 ఉన్నాయి ఇక్కడ. అవి బుల్లివి, కంటికి కూడా కనబడనంతగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, అద్భుతమైన రక్తవర్ణంలో ఉంటాయి. ఆ కమలం ఇక్కడున్నది, సరిగ్గా నా వేలు పెట్టిన చోట. ఇక్కడ ఆ తామర పువ్వు అందరికీ ఉంటుంది, కానీ ఎక్కువ మంది తామర పువ్వు ముడుచుకుని ఉంటుంది. ముడుచుకుని ఉన్న వాళ్ళ లక్షణాలు ఏమిటట అంటే, తరచుగా తమో గుణం, ఎక్కువ నిద్ర వస్తుంది లేదా విసుగు వస్తుంది, ఆవులింతలు వస్తాయి, పులుపు, ఎక్కువ కారం, వీటి మీద దృష్టి ఎక్కువ ఉంటుందిట. కొంతమంది అందుకే బయటికి వెళ్ళారంటే ఇక పులుపు వస్తువులు తెగ తినేస్తారు. కారపు వస్తువులు దొరికాయ మిరపకాయ బజ్జీలు లాగేసినట్టే బస్తాడికి వస్తాడు. ఓయ్ బాబాయ్, మాంచి గుంటూరు ఘాటైన మిరపకాయలతో బజ్జీ వేసుకుని, మిరపకాయలు చాలా మంచివే కానీ అవి ఎక్కువ తింటే చచ్చిపోము, అయినా తినేస్తారు, యామ్ యామ్ అని లాగేస్తారు. కటువు, కారము, పులుపు ఎక్కువ ఉంటూ తినే లక్షణం ఉంది అంటే తమో గుణ ప్రధానుడు. వాడి యొక్క ఈ సహస్రార కమలం ముడుచుకుపోయి ఉంటుంది. ఇంకా దాన్ని వికసింపచేయటం ఎవడి వల్ల కాదు, వికసింపచేసే శక్తి ఒక్కడికే ఉన్నది, సద్గురువుకి. ఆయన గనక నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రేమతో, నాయనా నేను నిన్ను దీవిస్తున్నాను, నీ సహస్రార కమలము వికసించుగాక అంటే మాత్రం అది వికసిస్తుంది. కాకపోతే ఆ గురువులు చాలా అరుదుగా ఉంటారు. ప్రతివాడికి నెత్తిమే చెయ్యట్టి శక్తి పాతకాలు మీకు ఎవరు, పాతకాలు అవి, పాతాలు కావు, మహాపాతకాలు. ఎవడు పడితే వాడు శక్తి పాతకాలు అన్నాడా, వాడికి ఏం తెలుసు దాని అర్థం ఏంటి? పాతము అంటే పాపం అని అర్థం. పాతము అన్నా పాతకము అన్నా రెండింటికి అర్థం ఒకటే.
శక్తి పాత అంట, ప్రతివాడు నెత్తిపై చెయ్యట్టేయటం, ఇంకేముంది ఇలా చెయ్యట్టుగానే అవతల వాడికి సహస్రార్కములు వచ్చిపోయింది. అడిగి అక్కడి నుంచి వాడు తానా అవి బాబాయ్ నాకు ఎంత ఆనందం వచ్చిందో అని కాకుల్లాగా ఎగిరి గంతులేయడం. దీన్ని టీవీ వాళ్ళు 24 గంటలు ప్రసారం చేయటం. ఏమిటిది ఇవన్నీ? తదీంధింతననే ఆటలు. నిజమైన సద్గురువులు మహానుభావులు అలాంటి సాధకులు ఎప్పుడు కూడా ప్రతివాణి రా అని నెత్తిపై చెయ్యట్ర సుమా, దాన్ని పబ్లిక్ ప్రచారం చేయరు సుమా, అది మహాదోషం. దానికి కొన్ని అర్హతలున్నాయి. వేదము అందరి సొత్తే, కానీ దానికి ఎందుకని ఆ శిష్యుణ్ణి పరిశీలించి అప్పుడు వాడికి మంత్రం ఇవ్వాలి. మంత్రములు ఒకడు సాధించవచ్చు, ఒకడు సాధించకూడదు, ఒకడు చెయ్యొచ్చు, ఇంకొకడు చెయ్యకూడదనే నియమములు లేవు. కానీ నియమం వల్ల ఉన్నది ఒకటే, అక్కడ కులం లేదు, మతం లేదు. ఒక వ్యక్తి సత్యవతీ పుత్రుడు అవ్వచ్చు, లేదా ఇంకో నిత్యవతీ పుత్రుడు అవ్వచ్చు. సాధకుడికి సాధన చెయ్యడానికి కావలసిన సత్వగుణం ఉండాలి. మహామంత్రములు ఎటువంటివో తెలిసిన అణుబాంబులు లాంటివండి. అణుబాంబులు ధ్వంసం చేస్తాయి, ఉపకారము చేస్తాయి, కానీ వాటికంటే గొప్ప సాధనలు. ఉదాహరణగా మన దేశంలో అణుబాంబులు ఉన్నాయి. మన దేశం స్వాతంత్ర దేశమేగా, మనందరికీ స్వేచ్ఛ ఉందా, పౌర హక్కులు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదానని మిమ్మల్ని అణుబాంబు తయారు చేసే కేంద్రంలోకి వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వండి చూద్దాం. మనందరికీ స్వేచ్ఛ ఉంది, మరి మనందరిని ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళనివ్వడంలా? ఏ, నువ్వు మాత్రం ఓటరువు కదా, నువ్వు మనిషివు కదా, మనందరికీ ఎక్కడుంది సమానత్వం ఇప్పుడు చెప్పండి మీరు? అందరికీ సమానత్వం ఉంది, మన ఇంట్లోకి మన బీరువాలోకి రాణిస్తావా? మంత్రములు కూడా అటువంటివి. ఓటు హక్కు వినియోగించుకుని మనం కనుక కొంతమందిని నెగ్గిస్తే, వాడు ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే మాత్రమే అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఆ సీట్లో కూర్చోవాలి. ఈ నెంబర్ 1 ఎమ్మెల్యే గుంటూరు, GNT 1 GNT 2 అని పెట్టి అందులో వాళ్ళ సీట్ ఇస్తే కూర్చొనిస్తారు. అంతేగాని పద్మాకర్ గారు ఎంత పండితుడైనా, మీకు ఎంత గౌరవం ఉన్నా ఎమ్మెల్యే గారు సీట్లో కూర్చొనివ్వరే, సీఎం గారు సీట్లో కూర్చొనివ్వరే, రాష్ట్రపతి గారు సీట్లో కూర్చొనివ్వరే, అణుబాంబులు తయారు చేసే చోటకి తీసుకెళ్ళనివ్వడం లేదే, ఎందుకు ఈ రెస్ట్రిక్షన్స్? వాటికి ఆ నియమములున్నాయి. లౌకిక ప్రపంచంలోనే ఇన్ని నియమములుంటే ప్రపంచాన్ని కైవశం చేసుకోవడానికి పనికొచ్చే అపూర్వమైన మంత్రతంత్రములకు ఎన్ని నియమాలు ఉండాలో ఆలోచించండి ఒకసారి. మంత్రములకు నియమము సాధకుని యొక్క ప్రవర్తన. మనం దానికి ఉదాహరణ చూసాం. మంత్ర సాధన చేసినటువంటి రాక్షసులు ఉన్నారు, హిరణ్యకశిపుడు లాంటి వాళ్ళు, త్రిపురాసురు లాంటి వాళ్ళు. వాళ్ళు మంత్రాన్ని సాధన చేశాక ఏం చేశారు? వాళ్ళు అనేక శక్తులు పొందారు, ఎవరి చేతిలో చావు లేకుండా వరాలు పొందారు, అందరినీ చంపి పాతర పెట్టారు. వీళ్ళని చంపడానికి భగవంతుడు నానాయాతన పడి ఎన్నో అవతారాలు ఎత్తవలసి వచ్చింది. అందుకని మంత్రశాస్త్రములను మన వాళ్ళు నియమం పెట్టారనమాట. నాయన నిష్ఠ ఉండాలి, నీకు ఆహార నియమం ఉండాలి, నీ ప్రవర్తనలో పవిత్రత ఉండాలి, నువ్వు క్రూరుడివై ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చేస్తే కనీసం గోమాతను కూడా రక్షించకుండా దాన్ని కూడా తినేస్తే, అటువంటి నీకు మంత్రం ఇస్తే రేపు పొద్దున నీ గోమాతను తినవాడు మొత్తం భూమాతను తింటావు నువ్వు, అందుకని నీకు ఆ మంత్రం ఇవ్వడం లేదన్నారు. అంతకంటే తప్ప ఈ మంత్రవేత్తలకు ఎవరి మీద పక్షపాతం లేదని గుర్తుపెట్టుకోండి. అందుకని ఎవడు పడితే వాడు వస్తే వాడిని ఎత్తి మీద మంత్రం పెట్టేయటం, వాడిని ఎత్తి మీద చెయ్యి పెట్టి నీకేదో శక్తి పాతం ఇచ్చేస్తున్నాను, పాతకం ఇచ్చేస్తున్నాను, నేను తీసుకెళ్ళి ఎత్తి ఎక్కడో పెడుతున్నానంటే అది భ్రమ. ప్రతి వ్యక్తిని గురువు సాధకుడిగా తీర్చిదిద్దుతాడు. లేకపోతే అంతటి శంకరాచార్యులు వారు కనిపించిన వాళ్ళు నెత్తి మీద చేతులు పెట్టారేటి? నెత్తి మీద చేతులు పెట్టే లక్షణం మంది కాదు, ఏడ్చే లక్షణం మంది కాదు, నెత్తి మీద నూనె రాసే దరిద్రపు మతం మనది కాదు. ఆదివారం శనివారం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసేవి కావు. ప్రతి వ్యక్తిని ఒక గొప్ప భగవత్ స్వరూపుడిగా తయారు చేసి నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెబుతున్న అపూర్వ సంప్రదాయం, ఋషి సంప్రదాయం, ఉద్ధరేద ఆత్మనాత్మానం. ఈ సహస్రార కమలము యొక్క గొప్పతనము మనకి చెప్పి, సాధన ఎలా చెయ్యాలో చెప్పి, ఆ సహస్రార కమలమును విచ్చుకునేలా చేసేటటువంటి వాడు సద్గురువు. ఆ గురు కటాక్షం లేదనుకోండి, తమో గుణం వల్ల ఏమవుతుంది? ఇది ముడుచుకుపోతుంది. ముడుచుకుపోవటం వల్ల మనకు తెలియకుండానే శరీరంలో మార్పులు వస్తాయి. దీనివల్ల భగవంతుణ్ణి గురువులని గుర్తించం. వాళ్ళు ఏదన్నా చెబితే వాళ్ళు మన గురించి చెప్పారేమో అని వాళ్ళ మీద కూడా కక్ష కడతాం. రెండవది రజోగుణం అని ఉంటుంది. ఈ రజోగుణం ఉన్నటువంటి వాడు సహస్రార కమలాన్ని కొంచెం వికసింపజేస్తాడు. తమో గుణ ప్రధానుడికి అసలు సహస్రార కమలం మాట వరసకి అది ఎక్కడుందో తెలియదు, దాన్ని విచ్చుకునేలా చేయలేడు. రజోగుణ ప్రధానుడైనటువంటి వ్యక్తి కొంచెం ఆ ప్రయత్నంలో సఫలీకృతుడవుతాడు. వీడికి కమలం ఎక్కడుందో తెలుస్తుంది, దాన్ని కొంచెం వికసింపజేస్తాడు, సంపూర్ణంగా విచ్చుకునేలా చేయలేడు వాడు. కాబట్టే వాడిలో కూడా మూర్ఖత్వం ఉన్నా వాడు అప్పుడప్పుడు జ్ఞానం అవుతాడు, అప్పుడప్పుడు పురాణాలు వినడానికి వస్తాడు, గురువుల మీద గౌరవం పెంచుకుంటాడు, జ్ఞానం మీద ఆసక్తి పెంచుకుంటాడు. క్రోధావేశాలు ఉంటాయి వాడికి కూడా, కానీ అప్పుడప్పుడు మళ్ళీ వాడికి అయ్యో నేను పొందకూడని చోట కోపం పొందాను, అనదాని మాటలు అన్నాను అని మళ్ళీ పశ్చాత్తాపం కలుగుతుంది. తమోగుణ ప్రధానుడు పాపం చేశాక పశ్చాత్తాపం పొందడు, కానీ రాజసిక ప్రవర్తన ఉన్నవాడు ఉన్నాడే, వీడు తప్పు చేశాక నేను తప్పు చేశానని గ్రహించి మళ్ళీ కాస్త పశ్చాత్తాపం పొందుతాడు. వీడికి కూడా ఇక్కడి నుంచి ప్రాణం పోదు, దానికి ఇంకా చాలా సాధన చేయాలి. ఇక సత్వగుణ ప్రశస్తుడని ఉంటాడు, వాళ్ళు మహానుభావులు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ ప్రాణం కాలిగోళ్ల దగ్గర నుంచి అలా పైకి తీసుకొస్తారు, తీసుకొచ్చి ఈ సహస్రార కమలం దగ్గర కేంద్రీకరిస్తారు. ఇక్కడికి రాగానే ఆ ప్రాణం ఏం చేస్తుంది, టప్పని చిన్న శబ్దం చేసి దీన్ని పేల్చి చిన్న రంధ్రం చేసి ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది ఆ ప్రాణం. అంటే తన కపాలమును సహస్రార కమలమును ప్రాణము ద్వారా పగలగొట్టుకుని అందులోంచి బయటకు వచ్చేవాడు మహాయోగి, వాడు బ్రహ్మచారి. అంటే ఆయన ప్రాణం ఆయన చేతిలో ఉందన్నమాట, గ్రిప్పులో ఉంది. ఇప్పుడు భీష్ముడు అలా సాధన చేస్తున్నాడని చెప్పారు ఆనుశాసనిక పురంలో. సాధన వల్ల ఏమైంది, ముందు కాళ్ళ దగ్గర నుంచి ప్రాణం పైకి వస్తుంది, వస్తుంటే కాలివేళ్లన్నీ కూడా చచ్చుపడిపోయాయి, ఇంక అక్కడ ప్రాణం లేదు, అవన్నీ పూర్తిగా వాడిపోయాయి. ఇలాగా క్రమంగా వేళ్ల దగ్గర నుంచి అరికాళ్లలోకి, అరికాళ్ల దగ్గర నుంచి మడమల దగ్గరకి, మడమల దగ్గర నుంచి మోకాళ్ల దాకా వచ్చింది. ఆ ప్రాంతం అంతా చచ్చుపడిపోయింది మోకాళ్ల దాకా, మోకాళ్ళు కదులుతున్నాయి మిగతా కదలడంలా. క్రమంగా మోకాళ్ల దగ్గర నుంచి ప్రాణం ఎలా పైకి వచ్చేస్తోంది. ఇక్కడ చెప్పారు ఆనుశాసనిక పర్వంలో, ఆ మహానుభావుడు తన ప్రాణములు కింద నుంచి అలా పైకి లక్కుస్తూ ఉంటే ఆ ప్రాణాలు అంత పూర్వం ఉన్న స్థానాలలో ఎముకలు ఉన్నాయి ఆయనకి. మనందరికి ఎముకలు లేకుండా ఉంటాయి, ఇప్పుడు చేతులు ఉన్నాయి, ఈ వేళ్లలో ఎముకలు ఉన్నాయా లేవా, రకరకాల నరాలు ఉన్నాయి. ఈ ప్రాణం అరికాలు నుంచి అలా పైకి వస్తూ ఉంటే అరికాళ్లలో, బొటన వేళ్లల్లో, మోకాళ్లల్లో ఉన్న ఎముకలన్నీ పోయి లోపలలా వెన్నపూసలా ముద్దయిపోతుంది శరీరం. అసలు ఏమి గొప్ప సాధన అండి, ఈ శరీరం అలా పైకి వస్తున్న చోటల్లా, చచ్చుబడిన చోటల్లా లోపల ఎముకలు ఉండాలి. మనం చచ్చిపోయాక మన శరీరం తగలబెడుతున్నప్పుడు లోపల ఎముకలు గ్యారంటీగా ఉంటాయి. కానీ ఈయన ప్రాణం పైకి లాగుతూ ఉంటే ఎముకలున్న చోట శల్యరహితంబులగుతుండే ఒక్క ఎముక లేకుండా అలా వెన్నపూసల ముద్దయిపోతుంది శరీరం. చర్మం మాత్రం ఉంది, ఆ చర్మం లోపల ఉన్నటువంటి ఎముకలన్నీ అలా అయిపోయాయి అనమాట, అయిపోయి అలా అలా ముద్దయి నొక్కుపోతుంది, పావు కుబుసంలో అయిపోతుంది అనమాట. ఇది చూస్తున్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఎప్పుడైతే ఎముకలు లేవో అప్పుడేం జరిగింది, ఇంత పూర్వం కాళ్ళ దగ్గర అక్కడ అడుగునే ఉన్నాయి బాణములు, బాణముల మీదే పడుకున్నాడు ఇప్పుడు భీష్ముడు ఇంతకాలం అంపశయ్య. ఇప్పుడు ప్రాణం పోయి ఆ ఎముకలు ఉన్నవన్నీ ఎముకలు లేకుండా అయిపోవడం వల్ల శరీరం మెత్తగా అయిపోతుంది కనుక, ముద్ద అయిపోతుంది కనుక, ఈ బాణాలు ఏమయ్యాయి, రాలిపోయి కింద పడిపోతున్నాయి. ఎముకలు లేకుండా అయిపోయింది శరీరం. శల్యాలు కూడా, శల్యం అంటే రెండు అర్థాలు, శల్యం అంటే ఎముక, శల్యం అంటే బాణం. ఇటు బాణములు కూడా దానికి పట్టు ఉండాలి కదండి, మన చెయ్యి అంటూ ఉంటే చేతిలో బాణం గుచ్చుకుంటుంది, అసలు చెయ్యి లేకుండా పోతే బాణం ఎక్కడ గుచ్చుకుంటుంది, అది రాలిపోతుంది. బాణములు రాలిపోతున్నాయి కిందకి పట్టు లేక, శరీరం అంతా ముద్దయిపోతుంది. అలా పొట్టదాకా వచ్చింది, నోళ్లు వెళ్లబెట్టి చూస్తున్నారు ఎవరు, ఓ పక్కన నారదుడు, మరో పక్కన ధర్మరాజు లాంటి వాళ్ళు. అలా క్రమంగా తల దగ్గరకు వచ్చింది, తల దగ్గర చిన్న శబ్దం టప్పమన్నది, ఆ టప్పమన్నది కూడా ఏదో బుడగ పగులుతున్నప్పుడు వచ్చే టపటప్ప శబ్దం కాకుండా ఓం అని ఒక శబ్దం వచ్చింది. ఆ ఓం అండంతో టపేలు అందులోంచి ప్రాణం బయటకు వచ్చింది, మొత్తం ఆయన శరీరం ఇంత ముద్ద అయిపోయింది వెన్న ముద్దలాగా, ఒక్క ఎముక లేదు, లోపల మాంసం లేదు, గుజ్జు లేదు, అలా ఏదో తెలియని ఒక మెత్తని ముద్ద అయిపోయింది. చిత్రంగా ఉందట అది, అంటే ఆకారం కనబడుతుంది అది, కానీ ఆకారంలో ఏం లేవు. ఎంత విచిత్రమైనటువంటి రూపం ఎక్కడ చూడం. ఇప్పుడు ఆ ముద్దలా పట్టుకుంటే మీకు చూడండి ఎలా ఉంటుందో తెలిసిన, అది ఇంట్లో ఏదో సొరకాయ మెత్తన సొరకాయ ఇలా నొక్కేసినట్టుగా ఉందన్నమాట, బాగా మెత్తగా ఉండే ఒక పువ్వును నొక్కేసినట్టుగా ఎలా మనం చెయ్యొచ్చో. ఇప్పుడు ఇది ఒక పువ్వు, ఈ పువ్వును తీసుకుని మనం ఎలా కావాలంటే అలా నొక్కచ్చు, అలా ఆయన శరీరం నొక్కడానికి వీలుగా అయిపోయిందనమాట. ఏమి చిత్రం. అప్పుడు ఆ పైన నుంచి సహస్రార కమలం నుంచి ఓంకార శబ్దంతో, అది కూడా ఓంకారం కూడా ఎక్కడ అపశబ్దం లేకుండా ఎంత ముచ్చటగా ఉందో. అందుకే ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ప్రార్థన కలపకూడదు, ఒక మంత్రం నేను చేయమన్నప్పుడు చెయ్యండి. నేను అవిజ్ఞానం అనగానే టక్కని మీరు అవిజ్ఞానం అని, శుక్లాంబరధనం అంటే ఒక్క శ్లోకం వచ్చు కనుక, మీరంటే ఏమవుతుందనమాట, ఈ టోన్తో ఆ టోన్ కలవదు, ఈయన శృతి వేరు మీ శృతి వేరు అవుతుంది. మీకు కావాలంటే బయటికి వెళ్ళి పాడుకోండి, ఆయన చెప్తాను బయట 4-5 మైకులు పెట్టిస్తాను, అయిపోయి ఒక గంట సేపు పాడుకుని పోండి, లేదా ముందుకు వెళ్ళిపోండి. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు గురుర్బ్రహ్మ లాంటి ప్రార్థనలు ఏవి మీ టోను కలపకూడదట, పౌరాణికుని యొక్క కంఠములో మీ కంఠాన్ని ప్రార్థన సమయంలో ఎవ్వరూ కలపకూడదు. ప్రార్థన అంటే ఏమిటనుకుంటున్నారు, ఆ పౌరాణికుడు తాను మాత్రమే చెయ్యాలి. అప్పుడు మీరు ఒకవేళ కంఠం కలిపితే అపశబ్దం మీకే ప్రమాదం, అది చాలా ప్రమాదం. ఒకసారి సరస్వతీదేవి దగ్గరికి నారదుడు వెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కరించాడు. ఆవిడ పాదాలకి రక్తపు మరకలు ఎవడో బ్లేడుతో కోసేసినట్టు అయిపోయిందిటి పాపం. ఆవిడ కాళ్ళన్నీ గాయాలతో నిండిపోయాయి. నారదుడు కంగారు పడి, అమ్మా నీ పాదాలకి నమస్కారం చేద్దామని వచ్చాను, ఏమిటి నీ కాయం నిండా ఈ గాయాలన్నాడు. ఈ పాదమంతా గాయాలు ఏమిటంటే, భూలోకంలో పౌరాణికుడు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే తక్కిన భక్తులు కూడా గొంతు కలిపారు. ఆ మహానుభావులు వాళ్ళంతా గొంతు కలిపి వాళ్ళు పాడారు గేయాలు, అవి నా పాదాలకి గాయాలు అందావిడ. చాలా ప్రమాదం సుమా ఈ గేయాలు, ఎందుకనంటే అక్కడ శృతి దెబ్బతింటుంది కనుక, దాంతో అక్కడ అపరిపక్వమైన శబ్దం వస్తుంది కనుక. ఈయన చక్కగా శుక్లాంబరధన ఉన్నాడు అనుకోండి, మీ కంఠం వేరుగా ఉంటుంది, నా కంఠం వేరుగా ఉంటుందిగా. అలా కాకుండా నేను వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం నాతో కలిసి చదవండి అన్నప్పుడు చదవండి పర్వాలా, అప్పుడు ఏ అపశబ్దం ఉన్నా సరస్వతీదేవి కాళీకి గాయాలవో. ఇక్కడ మాత్రమే చెయ్యకూడదు. ఇక్కడ ఓమని జపం చేస్తున్నాడు ఎవడు, భీష్ముడు. ఆయన ప్రాణం పైకి లాక్కొచ్చాడు. ఓంకార జపం చేయడం రాదా కృష్ణుడికి? ఆయనే ఓంకార స్వరూపుడు కదా. పక్కనున్న వేదవ్యాసాదులకు ఆ శబ్దం రాదా? ధర్మరాజు గారికి రాదా? వాళ్ళెవరూ మీకు మళ్ళీ గొంతు కలపలేదు. అందుకే ఆయన ప్రాణం హాయిగా నాదం ఎలా రావాలో అలా నాదం వచ్చి పవిత్ర నాదంతో ఈ పైకి వచ్చేసింది. తప్పని ఇక్కడ పగిలి ఆ ఓంకార శబ్దంతో ప్రాణం బయటకు వచ్చింది. అప్పుడు ఆ ప్రాణం ఎలా ఉందో తెలుసా? బొటన వేలులో సగం కంటే తక్కువగా ఉన్న ఒక చిన్న జ్యోతి జ్వేల కింద ఉందట. అందుకని మహోల్కాపాతము అంటాడు ఆయన. అగ్ని జ్వేల చిన్న రవ్వలా ఉందన్నమాట, మరీ బొటన వేలంత లేదు, మరీ సూక్ష్మం కాకుండా ఒక చిన్న జ్వేల, దీపపు జ్వేల. ఈ జ్వేల అలా నెత్తి మీద నుంచి పైకి వచ్చింది. అందరూ చూస్తూ ఉండగా కొంచెం కొంచెం పైకి వెళ్ళింది, అటు ఇటు వంగింది. ఎక్కడ? కృష్ణుడి పాదాల దగ్గర. అంటే కృష్ణుడి పాదాలకి ప్రాణం కూడా నమస్కరించింది. ఏదో బ్రతికున్నప్పుడు చేతులతో దండం పెట్టడం కదట. ఆ జ్యోతి శ్రీకృష్ణుడు ఒక కాలుకేసి ఇటు, మళ్ళీ రెండో కాలుకేసి వంగి, నా ప్రాణము కూడా నీ పాదాలకి నమస్కరిస్తుంది కృష్ణ అంటూ ఉండగా, వెళ్ళు, నీ వసువులు నీ సోదరులు నీ కోసం ఎదురు చూస్తున్నారు, పో వసులోకంలో కలుసుకో అని ఆ వసువులతో కలుసుకోమని కృష్ణుడు ఆజ్ఞవగానే చూస్తూ ఉండగా రివ్వున పైకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవతలు పై నుంచి ఆనంద బాష్పాలు కార్చారు, పుష్పవర్షం కురిపించారు. అహో భీష్మ, నువ్వు ధన్యుడివి, నీ శరీరాన్ని అదుపులో పెట్టావు, ఇంద్రియాలు అదుపులో పెట్టావు, ప్రాణం అదుపులో పెట్టావు, ప్రాణాన్ని స్వేచ్ఛగా బయటికి లాక్కొచ్చావు, ఆఖరికి శరీరంలో కూడా శల్యం లేకుండా చేసుకున్నావు. అంటే నీకు ఏ విధమైన మానసిక వ్యాధులు లేవన్నమాట. లోభం ఉన్నప్పుడే మనలో ఎముకలు ఉంటాయి, నీలో లోభం లేదు, శాశ్వతంగా పరమాత్మకి నమస్కరించి వెళ్ళిపోయావు, నువ్వు ధన్యజీవివి అని దేవతలు ప్రశంసించి, ఆయన శరీరం కేవలం ఒక చిన్న ముద్ద కింద ఉంది, ఏదో ఇంత మరీ బొత్తిగా మెత్తని బొమ్మ ఎలా ఉంటుందండి, అలాంటి బొమ్మలా అయిపోయాడు అనమాట. గడ్డితో బొమ్మ చేసి పైనూరికి ఒక చొక్కా తొడిగినట్టుంది అది, అంత చిన్నగా మారిపోయింది అట. ఎందుకంటే ఎముకలోవి లేవు గనక. అటువంటి ఆ బొమ్మ మీద పువ్వుల వర్షం, మెత్తని పువ్వుల వర్షం కురిపించారు దేవతలు. నారదాదులు అద్భుతమైన ఆనందంతో గానం చేశారు, కృష్ణనామస్మరణ చేశారు. ఎందుకంటే ఎవరైనా చచ్చిపోయినప్పుడు వేదస్మరణ గానము చెయ్యాలట. నీల వర్ణుడైన కృష్ణుణ్ణి నారదుడు ఆనందంతో గానం చేశాట. భీష్ముడు అలా శరీరం విడిచిపెట్టాడు, ఆయన ప్రాణం పైకెళ్ళింది. వెంటనే నారదుడు తన చేతిలో ఉన్న వీణతోటి గానం చేశాడు, ఆనందంతో గానం చేశాడు పైగా. ఎందుకంటే ఈయన వెళ్ళింది మోక్షానికి కదండి, అటువంటిప్పుడు ఏడవకూడదు, ఏడుపాట్లు పాడకూడదు, అందుకని ఆనందంతో గానం చేశాడు. నీలవర్ణ నీలీలలు తెలియా, నీలవర్ణ నీలీలలు తెలియా, నాతరమా దేవాధిదేవా, నీలవర్ణ నీలీలలు తెలియా, మురళీధారీ మోహన రూప, మురళీధారీ మోహన రూప, మాయవీడెరా మహతి మోగెరా, మాయవీడెరా మహతి మోగెరా, మంగళగీతిని వినిపిల్తు దేవా, మంగళగీతిని వినుపిల్తు దేవా, నీలవర్ణ నీలీలలు తెలియా. నారదులు వారు ఆనందంగా గానం చేశారు, తుంబురుడు వచ్చాడు, దేవతలంతా జయ జయధ్వానాలు పెట్టారు. ఒక్క ధర్మరాజు మాత్రం ఒక్క క్షణకాలం ఆనందం, అంతటి మహాత్ముడిని చూశాను, ఆయన ప్రాణం వెళ్ళిపోవడం చూశాను, కానీ అంతటి ఉదారుడు అటువంటి గురువు మళ్ళీ ఎప్పుడు దొరుకుతాడు అని ఇటు ఆనందం అటు దుఃఖం రెండూ పొందాడు. ఆ వెంటనే మహానుభావుడు శ్రీకృష్ణుడు అన్నాడు, ధర్మరాజా, ఈ సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటే ఆ పుణ్యాత్ముడికి అపచారం చేసినట్టు అవుతుంది. యోగ నిష్ఠాగరిష్ఠుడు స్వేచ్ఛగా తన ప్రాణం పైకి పట్టుకుపోయాడు ఆయన. అటువంటి మహాత్ముడికి ఈ పురుద్దు నువ్వు దహన సంస్కారాలు చెయ్యి. మరి ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు కానీ భీష్మ ఏకాదశి, భీష్ముడు ఏకాదశి నాడు చచ్చిపోయాడు అనేది ఒక పుట్టించారు బాగా, కానీ భారతంలో అష్టమి నాడు చచ్చిపోయాడు, భీష్మాష్టమి అన్నారు దాన్ని. బహుశా పద్మపురాణంలో 24 ఏకాదశుల కథలు ఉన్నాయి, అందులో భీష్ముడు ఒక ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడని ఉన్నది. ఆ మాఘమాసంలో ఏకాదశి నాడు భీష్ముడు ఉపవాసం ఉండడం వల్ల ఆ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది, కానీ శరీరం మాత్రం ఏకాదశి నాడు విడిచిపెట్టినట్టుగా భారతంలో లేదు. అష్టమి అని సుస్పష్టంగా నీలకంఠుల వారు కూడా వ్యాఖ్యానంలో రాశారు. భీష్ముడు పోయింది మాత్రం అష్టమి. అష్టమి, నవమి, చతుర్దశి ఈ మూడు అత్యంత పవిత్రమైన తిథులు, అమ్మవారికి చాలా ఇష్టమైనది. అందుకే దుర్గా సప్తశతిలో అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః అని ఉంటుంది. ఆ మహానుభావుడు అష్టమి నాడు పోయినట్టు, అష్టమి నాడు శరీరానికి దగ్ధం చేస్తే, దానికి నిప్పు పెడితే అటువంటి వాడికి ఇక భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదని, పునర్జన్మ ఎత్తడని, దేవలోకంలో ఉన్నవాడికి కూడా ఏ శాపం ఇక భవిష్యత్తులో తగలదని శాస్త్రం. అందుకని ఆయన ఏరికోరి శాశ్వతంగా ఈ వసుజన్మ అయ్యాక వైకుంఠానికి వెళ్లడానికి పనికొచ్చే తిథిని ఎన్నుకున్నాడు అని నీలకంఠేశ్వరుడు అని ఒక ఆయన ఉన్నాడు. నీలకంఠీ వ్యాఖ్యని భారతానికి రాశాడు ఆయన. భాగవతానికి శ్రీధరుడు ఎలా వ్యాఖ్య రాశాడో భారతానికి నీలకంఠుల వారు వ్యాఖ్య రాశారు. ఏమని, భీష్ముడు అష్టవసువులలో ఒకడు, ఆయన పేరు ప్రభాసుడు లేక ద్యో, రెండు పేర్లు. ఆయన శరీరం విడిచిపెట్టాక వసులోకానికి వెళ్ళాడు. మళ్ళీ వసులోకం నుంచి కొంతకాలం పోయాక పుణ్యం క్షీణించాక భూమి మీద పుట్టారు ఎవరైనా. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం క్షీణించాక స్వర్గంలో ఉన్న దేవతలు కూడా తిరిగి మానవలోకానికి రాక తప్పదు. పాపాత్ములైతే నరకయాతను అనుభవించి తిరిగి నరకం నుంచి భూలోకంలో పుడతారు. అదే పుణ్యాత్ములైతే పుణ్యం క్షీణించాక స్వర్గలోకంలో వీళ్ళ భోగాలు పూర్తయ్యాక తిరిగి మళ్ళీ భూలోకంలో పుడతారు. అంటే స్వర్గం నుంచైనా భూమికి రాక తప్పదు, నరకం నుంచైనా భూమికి రాక తప్పదు. కాకపోతే ఎవడు స్వర్గం నుంచి వచ్చాడు, ఎవడు నరకం నుంచి వచ్చాడు అనేది వారి ప్రవర్తనను బట్టి తెలుస్తుంది. అస్తమానం ఇతరులను తిట్టడం, కఠినంగా పలకడం, లోకమంతా నాశనం అయిపోవాలి, నేను ఒక్కడే బాగుండాలి, వాడికి కీర్తి రాకూడదు నాకే కీర్తి రావాలి అనేవాడు, గురువుల్ని తిట్టేవాడు, ఇలాంటి వాళ్ళంతా నరకం నుంచి వచ్చారట. పరుసని పల్కుల పరుల పల్కుట మర్మము నాటనాడుటల్ నరులకు నెగ్గుచేత. ఇతరులకు అపకారం చేస్తారు కొంతమంది 24 గంటలు, పర అపకారం తప్ప ఉపకారం ఎరగరు. అలాంటి పాపాత్ములంతా నరకం నుంచి భూలోకానికి వచ్చారు. కృపణత్వం, పిసిరి కొట్టుతనం. జీవితంలో చూస్తూ చూస్తూ 10 రూపాయలు దానం చేయలేడు వాడు, ఇద్దామని జేబులో చెయ్యట్టి ఎందుకు వచ్చిందిలే అని వాడి జేబులో పెట్టుకెళ్ళిపోతాడు. ఈ విధంగా కృపణత్వం, పిసిరి కొట్టుతనం కలిగిన వాడు, అశౌచము, ఎప్పుడు స్నానం ఉండదు, సంధ్య ఉండదు, శరీరం నుంచి దరిద్రపు వాసన వస్తూ ఉంటుంది, ఆ వాసన వాడికి ఎంత ఇష్టమో. ఈ విధంగా ఉండేటటువంటి వాడు నరకం నుంచి భూలోకానికి వచ్చినవాడు అనమాట. దేవదోషణంబు, దేవతల్ని తిడుతూనే ఉంటారు 24 గంటలు దేవతల్ని తిట్టడమే. వరుల ధనంబు గొంట, ఇతరుల యొక్క ధనాన్ని అపహరిస్తారు వాళ్ళు. ఇతరుల యొక్క తలుపులు పగలగొట్టేయడం, వాళ్ళ నగలెత్తు పోవడం, ఇవన్నీ చేశారంటే వాడు గ్యారంటీగా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు. కృపనందమి, ఎంత కష్టంలో ఉన్నవాడిని చూసినా వీడు జాలి చూపించడు, ఎప్పుడు కఠినత్వమే, జాలి వాడికి ఏ కోశానా ఉండదు, నరనరాన కాఠిన్యం. అటువంటి నీచాతి నీచుడు నరకం నుంచి భూలోకానికి వచ్చాడనమాట. అల్క, ఎప్పుడు కోపమే, ఆంటే కోపం, ఊ అంటే కోపం. అన్నం తిన్నావా, ఏ అన్నం తిన్నానా, ఎందుకు తిన్నాను అంటాడు. ఏమండి అన్నం తిన్నారా అంటే కోపం ఎందుకండి, పోన్లు తినకపోతే పోన్లు అంటే, అంటే నేను తినకపోతే చచ్చిపోవాలని నీ ఉద్దేశం అంటాడు వాడు. మాస్టరు బాగున్నారా, ఏ బాగుండకపోతే తచ్చానా. ఇలాగే ఒక ఆయన ఉండేవాడు మాకు, పాపం పాఠం చెప్పేవాడు ఆయన. పొరపాటు మాస్టరు బాగున్నారా అన్నారా అంటే, నేను బాగుండకూడదని మీ ఉద్దేశం ఏమిట్రా, చచ్చిపోవాలనుకుంటున్నావుట్రా అని తిట్టేవాడు. పోన్లండి ఎందుకు వచ్చింది గురువు గారు, అనవసరంగా కెలికానంటే, అంటే అనవసరంగా కెలికావన్నాను అంటే నేను మూర్ఖుండా అంటాడు పోని. ఈ విధంగా కొంతమంది అజ్ఞానంలో ఎప్పుడు కోపమే, ఆ అంటే కోపం, ఊ అంటే కోపం. ఈ విధమైన కోపంతో ఉన్నాడు అంటే నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ముడు అనమాట. ఈ లక్షణాలు మీకు ఎవరు కనపడితే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మా గురువుగారు చెప్పారండో, మీరు నరకం నుంచి వచ్చారట అనకండి, వెళ్ళి ఇప్పుడు మళ్ళీ లేనిపోతంట వస్తుంది. కృతజ్ఞ భావము, మేలు చేసిన వాడికి కీడు చేసామంటే అది కృతజ్ఞం అనమాట. ఆ లక్షణాలన్నీ, నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నములు, నరకము నుంచి భూలోకంలో పుట్టిన వాళ్ళ చిహ్నాలు తెలుసుకోండి తప్ప మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి నా పేరు చెప్పివేగా పద్మాకర్ గారు చెప్పారండి మీకు కోపం కనబడుతోంది, యు కేమ్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెల్ అనకండి వాడిని. ఇహ తర్వాత చెల్లకాయ ఒకటి కొడతాడు ఎత్తు మీద. ఇంకా పుణ్యాత్ములు అంటే ఎవరు? మీరే ఇంకెవరు ఈ పురాణానికి ఈ చివరిదా చివరిదాకా అలా వస్తూ 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 వెనకాత నిలబడి కూర్చుని వింటున్నారంటే గ్యారంటీగా వీళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పరమ పుణ్యాత్ములు. గుంటూరు వాళ్ళంతా కూడా దే కేమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హెవెన్, అంటే ఆ హెవెన్ కాదు మన హెవెన్, స్వర్గం నుంచి ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చారన్నమాట వీళ్ళు. ఎటువంటి వాళ్ళు? సుస్పష్టముగా వేదవ్యాసుల వారు చెప్పిన వాడే చెప్తున్నాను. గురు దేవర్షి పితృప్రపూజనము, గురువులని పూజిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు. మీరు గురువులు పూజించకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు చెప్పండి? నేను అబద్ధమాడానో నిజం చెప్పానో మీకు అర్థమయ్యింది. గురు అని మొదట ఎత్తుకున్నాడు, గురువులను పూజించేవాళ్ళు, దేవతలను పూజించేవాళ్ళు, ఋషులను పూజించేవాళ్ళు, పితృప్రపూజనము తల్లికి తండ్రికి భక్తితో నమస్కరించేవాళ్ళు, వీళ్ళు స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సద్గోష్ఠీ ప్రియత్వంబు, సజ్జనులంతా కలిసి ఒక చోట కూర్చుని ఒకరితో ఒకరు మంచి మాటలు మాట్లాడుకుంటారనమాట. చక్క మీరంతా కుర్చీలో కూర్చుంటే ఎంత బాగా మాట్లాడుకుంటారనమాట. గురువు గారు నన్ను ఏం కట్ చెప్పారు, మొన్న ఏం చెప్పారు, ఇవి చెప్పుకుంటారు కానీ మాట వరుస కూడా సోచి చెప్పుకుంటారా మీరు? ఈ చీర ఎంత కొన్నావు, జాకెట్ ఎంత కొన్నావు లాంటి కబుర్లే రానివని మహానుభావులు మీరు. కాబట్టి సద్గోష్ఠీ ప్రియత్వంతో ఉన్నారంటే వారు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన ఉత్తములు. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడూ సత్యం తప్ప అసత్యం పలకరట, అటువంటి వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. సమస్త భూతదయ, ప్రతి ప్రాణిని ఎంత ప్రేమిస్తున్నారండి మీరు? అప్పుడప్పుడు దోమలు కుడుతున్నా కూడా ఇలా టప్పన కొట్టుకోవట్లే, ఇంకా నేనైనా ఒకటి రెండు దోమలు మింగాను, నాతో పోలిస్తే మీరు పుణ్యాత్ములు, ఒక్క దోమను కూడా మింగలేదు పాపం. కాబట్టి సమస్త ప్రాణుల్ని కావాలని వస్తున్నది, సమస్త ప్రాణుల్ని ప్రేమిస్తారు. మైత్రి, స్నేహం తప్ప ద్వేషం లేదు మీకు. ఎవరన్నా కుర్చీలో కూర్చుంటే వాళ్ళని పక్కకు తోసే సందులో మీరు కూర్చోరు, ఎంత మైత్రి మీది. సాధు సాంగత్యములు, సాధువులతో స్నేహం చేస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకమే కాదు శాశ్వతమైన అనేక స్వర్గముల వంటి లోకములు ఉన్నాయి, ఉత్తమ లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వలోకములు ఉన్నాయి అని ఆ ఊర్ధ్వలోకములకు వెళ్లడానికి కృషి చేసే వాళ్ళంతా కూడా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. శృతి ప్రామాణ్య సందర్శనం, వేదముల యొక్క ప్రామాణ్యమును అంగీకరిస్తారు. వేదములున్నాయి, పురాణములున్నాయి, ఉపనిషత్తులున్నాయి అని వాటిని నమ్ముతారట వాళ్ళు. అరయన్, స్వర్గము బాసి పుట్టిన మనుష్యశ్రేణి సంజ్ఞల రూప, ఇవన్నీ స్వర్గము నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ముల యొక్క లక్షణములు. ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుంది మనకి? ప్రభాసుడు అనేవాడు వసువు, కాబట్టి తిరిగి ఆ వసులోకానికి వెళ్ళాడు, దేవలోకంలో ఒక లోకానికి. రేపు పొద్దున అక్కడ పుణ్యం క్షీణించాక ఆయన ఏమవ్వాలి? మళ్ళీ భూమి మీద పుట్టాలి. కానీ అతనికి శ్రీకృష్ణ పరమాత్మ ఏమని వరం ఇచ్చాడు? ఇప్పుడు ఓ పక్కన నారదాదులు ఆశీర్వదించారు, ఆయన ప్రాణం వెళ్లే ముందు అటు ఇటు వంగి నమస్కరించింది. దీనివల్ల లాభం ఏమిటనమాట? స్వర్గము నుంచి పుణ్యము క్షీణించాక భూమికి రాడు ఆయన, ఇక పుణ్యం క్షీణించడం లేక అంతకంతకి పెరిగి ఈ ప్రళయం అయిపోయాక శాశ్వత వైకుంఠానికి ఎడతాడు. అదే ఆయనకి పట్టిన యోగం అండి, లేకపోతే శరీరం వల్ల ముద్దవ్వదు. ఆ వసువులలో ఆయన ఒక్కొక్కడికే మహాయోగం పట్టింది. ఆయనకొకడికి, వసువులలో ఇంకొక ఆయన ఉన్నాడు ద్రోణుడని, ఈ ద్రోణుడు అనేవాడే నందుడిగా పుట్టాడు. ఆయన భార్య ధర యశోదగా పుట్టింది. ఈ ద్రోణుడు ఒకడు వసువులలో, ఈ ప్రభాసుడు ఒకడు. వీళ్ళు ఇప్పుడు రేపు పొద్దున ప్రపంచ ప్రళయం అయిపోయాక, కలియుగాంతం అయిపోయాక వైకుంఠానికి పోతారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులండి. ఈ కథని శ్రద్ధగా నమ్మి వింటే మీకు కూడా గ్యారంటీగా వైకుంఠం ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది. ఇప్పుడు అందుకనే అటువంటి వాడు ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు, పవిత్రలోకానికి వెడుతున్నాడు. వాళ్ళ కోసం నువ్వు కన్నీరు పెట్టకు, పెడితే మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళకి పునర్జన్మ వస్తుంది అని ధర్మరాజు గారికి కృష్ణుడు చెప్పి ఓదార్చి, ఇక తక్కిన కార్యక్రమాలు చెయ్యండి. శరీరం అన్నాక శరీరమే, దానికి మనం దహన సంస్కారములు చెయ్యవలసిందే అనగానే వచ్చేటప్పుడే డబ్బాలకు డబ్బాలు నెయ్యి తెప్పించాడని చెప్పుకున్నాం కదా మనం, ఆ నెయ్యి ఒళ్ళంతా పూశారట ఆ కాస్త శరీరానికి, ఆ మెత్తని శరీరానికి. దానిని పువ్వులు పరిచినటువంటి ఒక చిన్న పల్లకీలో పెట్టారు. ఆ పల్లకీలో పెట్టారాక పల్లకీకి వెనక ముందు నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, ధృతరాష్ట్రుడు పట్టుకున్నారట. ధర్మరాజు, ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా, గుడ్డాయని కూడా మోసాడు పాపం ధర్మరాజుతో కలిసి. ముందు వీళ్ళు, వెనక నకుల సహదేవులు. ఇప్పుడు భీముడు, అర్జునుడు తెల్లని వింజామరలు విసరడం మొదలు పెట్టారు. యుత్సుడు గొడుగు పెట్టాడు. కృష్ణ పరమాత్మ అభయహస్తంతో ఆ శవ వెనకాతలు వచ్చాడు. వెనక ముందు నారదుడి వంటి మహానుభావులైన ఋషులు శ్మశానానికి వచ్చారండి. ఎంత యోగజాతకుడు అనిపిస్తుంది. యావజ్జీవితం బ్రహ్మచర్య దీక్షతో గడిపిన ఆ మహానుభావుడికి వెనక ముందు అంతమంది ఋషులు వచ్చారు. వేదవ్యాస మహర్షి దారి పొడుగుతా సామవేదం చదువుతూ తన శిష్యుడు జైమినితో కలిసి
సామవేదం చదువుతూ మీద పువ్వులు చల్లాట. పైలుడు అనే శిష్యుడు ఉన్నాడు వ్యాసునికి, ఆయన ఋగ్వేదం చదివాడు. పైలుడు ఋగ్వేద పఠనం బుదర్ర కొనే సామంబు జై మిన్ని చదువుచుండే యజువు వైశంపాయనాఖ్యుండు పఠిల్చే తుది అధర్వము సుమంతుడు పఠిల్చే.
యజుర్వేదాన్ని వైశంపాయన మహర్షి అంటే ఈ భారతం అంతా జనమేజయుడికి చెప్పాడే ఆ వైశంపాయన మహర్షి చదివాడు.
పైరుడు ఋగ్వేదం చదివాడు, జైమిని సామవేదం చదివాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడు చదివాడు, అధర్వణ వేదాన్ని సుమంతుడు చదివాడు. ఇంకా తక్కిన అఖిల పురాణేతిహాసాలు సూత మహర్షి చదువుతున్నాడు.
ఇంతమంది వస్తూ ఉండగా ఆ శరీరాన్ని గంగా తీరం దగ్గరికి తీసుకొచ్చారు. మంచి గంధపు చెక్కలు తెప్పించాడు ధర్మరాజు. ఆ గంధపు చెక్కల మీద మెత్తని పువ్వులు జల్లి దాని మీద ఈ భీష్ముడి యొక్క పవిత్ర శరీరాన్ని పెట్టారు, ప్రదక్షిణ చేశారు. డబ్బాలకు డబ్బాలు నెయ్యి పోశారు, ఎండుకట్టెలు పెట్టారు. వేదోక్త మంత్రాల సహకారంతో చుట్టూ తిరిగి కొరివి స్వయముగా ధృతరాష్ట్రుడు ధర్మరాజు ఇద్దరూ కలిసి పెట్టారు సంయుక్తంగా ఆ మహాత్మునికి. పెట్టి అప్రదక్షిణగా, ఎప్పుడు మనం ప్రదక్షిణగా తిరిగి వస్తాం, ఒక్క శవానికి మాత్రం అప్రదక్షిణగా రావాలి. వచ్చారు. రావడంతో వాళ్ళు గంగానదిలో స్నానం చేశారు. గంగానదీ తీరంలో కదా దహన సంస్కారం, గంగలోకి దిగారు. సంకల్పం చెప్పుకున్నారు, సకల పాప పరిహారార్థం అంటే ఆయనకి ఏదైనా మేము అపచారాలు చేసి ఉంటాం ఆ పాపాలు పోవడానికి స్నానం చేస్తున్నాం, పవిత్ర స్నానం చేస్తున్నాం అని స్నానం చేసి నువ్వులు నీళ్లు గంగలో విడిచిపెడుతుంటే అప్పుడు ఆ గంగలో నుంచి గంగాదేవి స్త్రీ రూపం ధరించి బయటకు వచ్చి గుండెలు బాదుకుని ఏడ్చింది కృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ అంబ అంబిక అంబాలిక అని కాశీరాజు గారికి ముగ్గురు కూతుళ్ళు, ఆ కూతుళ్ళని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటూ మా భీష్ముడు ఒక్కడు యుద్ధానికి వెళ్ళాడు. ఒక్క వీరుడు సింహంలాగా పరాక్రమించి రాజ్యానీకాన్నంతటినీ చేయించాడు, మహారాజులందరినీ ఓచకోత కోసిన వీరుడు అటువంటి మహావీరుడు. పరశురాముడితో ఎక్కటికయ్యం చేసి అంటే ముఖాముఖి యుద్ధం చేసి, ఏకాంత యుద్ధం చేసి, ద్వంద్వ యుద్ధం చేసి గురువు గారినే ఓడించిన మహావీరుడు, భూమండలంలో ఉన్న ఏ రాజునైనా గడగడలాడించిన వాడు అంతటి వీరుడు, మృత్యువుని అదుపులో పెట్టుకున్న వీరుడు, చివరికి నక్కలాంటి శిఖండి అనేవాడి వంకతోటి భూమి మీద పడిపోయాడు. ఎంత దురదృష్టం ఉంటుందా, ఇటువంటి కొడుకు నాకు ఎక్కడైనా దక్కుతాడా అని ఏడ్చింది, కన్నీళ్లు పెట్టుకుంది. ధర్మాత్ముడు, పరాక్రమవంతుడు, శాస్త్ర కోవిదుడు, అన్నిటికీ మించి నీ భక్తుడు, ఇటువంటి వాడు యుద్ధంలో పడిపోయాడు అని ఏడుస్తుంటే అప్పుడు అన్నాడు వేదవ్యాసుడు, ఏం వెర్రితనమమ్మ నీకు, నువ్వు అమ్మవారి అయ్యండి, నువ్వు కూడా సామాజులు అయ్యి ఏడుస్తావు. పుట్టడం పెరగడం చావడం అనేది సృష్టి రహస్యం. ఆయన ఎక్కడ చచ్చిపోయాడు, ఎక్కడ పుట్టాడు, ఎక్కడికి వెళ్ళాడు? ఆయన వసులోకం నుంచి వచ్చాడు. ఆయన అన్నగారులందరినీ నువ్వేనా గంగలో పారేసి చంపావు, ఆ కొడుకుల కోసం లేని వెంగ, ఈ కొడుకు కోసం ఎందుకు? ఇతడు కూడా సోదరుల్ని కలుసుకున్నాడు. ఇక నువ్వు అన్నావు శిఖండ్ అనేవాడిని పడగొట్టాడని, శిఖండ్ అనేవాడు పడగొట్టలేదు ఆ గంగాపుత్రుణ్ణి, అతని శిఖండి ఏల అమరాధిపుడు సమరంబున జయంపశక్తుడే. ఆ మహావీరుణ్ణి శిఖండేమిటి, ఇంద్రుడు కూడా పడగొట్టలేడు. అతడు ఇక శరీరం విడిచిపెట్టాలనుకున్నాడు, అనుకుని శిఖండిని ఎదురుగుండా పెట్టు, వెనక నుంచి బాణములతో నన్ను కొట్టు అని అర్జునుడి చేత బాణాలు కొట్టించుకుని కావాలని కింద పడిపోయాడు. అంతే తప్ప అతను కావాలనుకుంటే బ్రతకగలడు, వద్దనుకుంటే శరీరం విడిచిపెట్టగలడు. అతను తన చేతిలో మృత్యువుని ఒక మృత్యువులా తిప్పుకున్నాడు, కీలుబొమ్మలా తిప్పుకున్నాడు. మహావీరుడైన సమస్త లోకాలని పవిత్రం చేశాడు, లోకాలకు ఇవ్వవలసిన సందేశం ఇచ్చాడు, ధర్మరాజు గారికి చెప్పవలసిన ధర్మాలు చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్ముని సన్నిధానంలో ఆయన అనుజ్ఞ తీసుకుని తన లోకానికి వెళ్ళాడు. వాడి కోసం ఏడవకూడదు అని వాదార్చగా అప్పుడు కన్నీళ్లు తుడుచుకుని, అన్నీ తెలుసు, ఎంతోమంది నా గంగలో పడి చచ్చిపోయారు, గంగాతీరంలో రోజు కొన్ని కోట్ల శవాలు పోతూ ఉంటాయి, అయినా పుత్రవ్యామోహం, పుత్రవ్యామోహం భగవంతునికి కూడా తప్పదని చెప్పడానికి ఇలా ఏడ్చానంది ఆవిడ. లేకపోతే ఇప్పుడు అమ్మవారికి గంగానదికి ఏడుపు ఏమిటండి? మనం లౌకిక దృష్టితో చూద్దాం, గంగానదికి తెలియదా? గంగలో ఎన్ని శవాలు కొట్టుకుపోతుంటాయి అప్పుడప్పుడు, ఎంతమంది అందులో మూలి చచ్చిపోతున్నారు. ఇంకా రోజు గంగాతీరంలో మణికర్ణికా ఘట్టంలో కాశీలో రామ నామ సత్యహై రామ నామ సత్యహై అని ఎంతమంది వెళ్ళిపోతున్నారు, మరి ఎంతమంది కాలిపోతున్నారు. రేపొద్దున నేను కూడా కాశీలో నా పీఠం ఏర్పడితే చివరి రోజులు అక్కడే డామ్మంట, రామ్ రామ్ అంటే అక్కడే వెళ్ళిపోతాం. కాబట్టి సృష్టిలో ప్రతి ప్రాణి పోతాడు, ఆ పోవడం ఆవిడ కళ్ళారో చూస్తోంది. ఆవిడకి అది లెక్క జమ. మృత్యుదేవతకి సత్యవాణి చూస్తే జాలేటండి, మృత్యుదేవతకు మనమే జాలేస్తుందా, దొంగాడికి జాలే, దొంగాడు తలుపులు పగలగొట్టి దొంగతనం చేసి పట్టుకుపోయేవాడు పాపం ఇదండి పలానా వాళ్ళు ఇల్లండి అని ఏం జాలి ఉండదు వాడికి, అంతా ఒకటే. అలాగే మృత్యువుకి ఎవరి మీద జాలి ఉండదు. నిరంతరం జ్ఞానము కలిగిన వాడికి ప్రాణుల మీద భ్రాంతి ఉండదు. అయినా భ్రాంతి ఉన్నట్టు నటించి మాతృగర్భం అంటే ఇలా ఉంటుంది. తల్లికి ఎప్పటికీ ఎంత గొప్పదైనా అమ్మవారి అయినా పుత్ర శోకం శోకమే, ఇది తల్లి లక్షణం అని లోకానికి చెప్పడానికి అలా ఏడ్చానని చెప్పి అదృశ్యం అయిపోయింది వాడు. నారదాదులంతా అదృశ్యం అయిపోయారు. వ్యాసుడు సెలవు తీసుకున్నాడు. గంగాతీరంలోనే మైలు అయ్యేదాకా భీష్ముడు మరి సొంత ఇంటి పేరిటి వాళ్ళు కదండి, పాండవులందరికీ కూడా ధృతరాష్ట్రుడికి తండ్రే, ధృతరాష్ట్రుడి తండ్రి విచిత్ర వీరుడికి సోదరుడు ఆయన. అందువల్ల 11 రోజులు మైలు అయ్యేదాకా గంగాతీరంలో ఉండి అక్కడే చెయ్యవలసిన అన్ని కర్మకాండలు చేశారు. అద్భుతంగా దాన ధర్మాలు చేశారు, పవిత్ర కర్మలు చేశారు, అన్నదానాలు చేశారు. ఆ తర్వాత శుభ్రంగా గంగాస్నానం చేసి తిరిగి వీళ్ళంతా ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి రావడానికి బయలుదేరేటండి. బయలుదేరుతూ ఉండగానే మళ్ళీ భీష్ముడు గుర్తొచ్చాడు, గంగాతీరంలో శుద్ధి అయ్యింది, మైలు శుద్ధి అయ్యింది, స్నానం అయ్యింది, ఇక ఇంటికి బయలుదేరదాం అనుకున్న సమయానికి ధర్మరాజు గారికి కళ్ళు బయర్లు గమ్మి, అయ్యో పరమ పుణ్యాత్ముణ్ణి భీష్ముడిని పడగొట్టిన పాపాత్ముణ్ణి అని శబ్దం చేస్తూ కింద పడిపోయాడు. పడిపోతూ ఉంటే కృష్ణుడు కంగారు పడి భీమ వెళ్ళి పట్టుకో అన్నట్ట. ఆ పడిపోతున్న ఆయన గట్టిగా పట్టుకుని తన పైన ఉన్న ఉత్తరీయం నేల మీద పరిచి దాని మీద పడుకోబెట్టాడు పాపం భీముడు. ఓ 10 నిమిషాలు అందరూ కలిసి మీద నీళ్లు తల్లి అలా విసనకరలతో విసరగా అప్పటికి తేరుకున్నాడు. తేరుకుని ఇటువంటి మహాత్ముణ్ణి, ఒక జ్ఞానిని, తాతగారిని, అన్నిటికి మించి కరుణాస్వరూపుణ్ణి ఎలా చంపానో అని నాకు ఇప్పుడు వెనక్కి వెడితే దుఃఖం కలుగుతోంది. ఈ రాజ్యాకాంక్ష, దుర్యోధనుడి పాపం నన్ను పాపాత్ముణ్ణి చేశాయి, ఇంక నేను రాలేను. వేదవ్యాస మహర్షి నాకు అనుజ్ఞయ్యి, శ్రీకృష్ణ నాకు అనుజ్ఞయ్యి, నేను అడవికి పోతాను, ఇది ఎలాగో ఈ గంగాతీరం అంతా కేకారణ్యమే, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను, ఈ భీముడికి పట్టాభిషేకం చేయండి, లేదా భీముడు ఇష్టపడితే ఇంకెవరికైనా ఇచ్చేయండి, నేను మాత్రం ఉండలేనడగానే ధర్మరాజు గారిని లేపి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కాసేపు శ్రీకృష్ణుడు అన్నాడు, ఎంత బేలవైపోయావు, కాసేపటి క్రితం వరకు కూడా నీకు భీష్ముడి యొక్క కబుర్లన్నీ ఇంకా గుర్తుకొస్తున్నాయి అనుకున్నాను నేను. భీష్ముడు ఎన్ని ధర్మములు బోధించాడు నీకు, వ్యాసుడెన్ని బోధించాడు, మహానుభావులైన ఋషులెన్ని చెప్పారు, ఇన్ని విని మళ్ళీ మొదలకొస్తావా నువ్వు? నువ్వెవడో చంపడానికి, చావడానికి ఆయనవడం, చంపేది చచ్చేది సమస్తం నేనేనని పదే పదే చెప్పి చెప్పి విసిగిపోయాను, కావాలంటే వ్యాసుణ్ణి అడుగు అని వ్యాసుడిని పిలవగానే వ్యాసుడు కూడా అక్కడికి వచ్చాడు. ఆ వ్యాసుడు అన్నాడప్పుడు, నిష్ఠిల్చి ఇబ్బంగి నీకేము చెప్పిన వాక్యం బులెల్లను వరద కలసిపోయనే, నీదగు బుద్ధి ఎంతొప్పదో, కాక మర్తుడు కాడు కర్త ఈశ్వరుని నియోగమున మేలును కీడు నొనరించు, కాన నీ మది పాప కర్మ శంక కలిగేనేనియును, యాగముల దానంబుల అది వాపికొనరాదే, అశ్వమేధమధిక దక్షిణాన్వితముగనగ చేయుమంతతో భవదీయ చిత్తానుతాపమంతయునుబాయు, రఘురామునట్లు పూరు భరతులును బోలె దాన తత్పరుడవగుము. అంటే ఇక్కడ నుంచి ఇంకా మనకి అశ్వమేధ పర్వం ప్రారంభమయ్యింది. ఇప్పటిదాకా మీరు ఆనుశాసనిక పర్వం విన్నారు, ఆనుశాసనికం పూర్తయింది, ఈ పద్యంతో అశ్వమేధం మొదలయ్యింది. ధర్మరాజు గారితో ఏమన్నాడైనా వేదవ్యాసుల వారు, కృష్ణుడు సంకల్పించగానే ప్రత్యక్షమై, నాయనా ఎంతో శ్రద్ధతో ఆసక్తితో మేమంతా నీకు అనేక విషయాలు చెప్పాం, నేను చెప్పాను, పరమాత్ముడు కృష్ణుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, ఇంకా ఋషులు చెప్పారు, మేమంతా నీకు తాపోపశమనం చేశాం, దుఃఖోపశమనం చేశాం, ఇంత కష్టపడి మేము చెప్పిన ఉపనిషద్వాక్యాలు, పురాణ వాక్యములు, వేదవాక్యములు వరద కలిసిపోయని అన్నాడాయన. వరదలో కలిసిపోయాయా, గంగలో కలిపేశావా, అవన్నీ విని మళ్ళీ ఏడుస్తామేంటి, మొదలుకొస్తామేమిటి, అంత వింటారండి కొంతమంది, గురువుగారు మీరు ఎన్ని చెప్పినారండి, మేము మా ఇష్టం వచ్చినట్టే చేస్తామండి, గురువు మేము మాత్రం మా పని మాదే అంటే ఇంక ఉపయోగం ఏమున్నది, అంటే గురువులు గురువులను నమ్మడమే కానీ చెప్పినట్టు మాత్రం చేయనప్పుడు ఇక గురువే విట్రా వెర్రివాడా, గురువాక్యంతు కర్తవ్యమని శాస్త్రం చెబుతూ ఉంటే ఆ గురువాక్యం విడిచిపెడితే ఇంకేమిటి ఉపయోగం, నేను చెప్పిందంతా పోయిందా, నీ బుద్ధి ఈమాత్రం కూడా అర్థం చేసుకోవడం లేదా, మనిషి కర్త అనుకుంటున్నావా, మనిషి దేనికి కర్త కాదు, ఈశ్వరుడు తప్ప. ఇక్కడ మళ్ళీ చెప్పాడు, మర్త్యుడు కాడు కర్త ఈశ్వరుని నియోగమున మీలును కీడును నరించు. ఈశ్వర సంకల్పం ఇది, శివాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు. కాబట్టి ఈశ్వర సంకల్పం లేకుండా ఏముంటుంది? ఒక్కోసారి చాలా చిత్రంగా ఉంటాయండి అవి. పాపం ఇక్కడికి వచ్చి పారాయణ చేశారు ఒక ఆయన, శర్మగారు. మనం చూశారు కదా భాగవత సప్తాహంలో ఆఖరి రోజున మనం సన్మానం చేశాం. ఆయన కష్టపడి గొప్ప శతకం రాశాడు, రాముడి మీద కొన్ని, కృష్ణుడి మీద కొన్ని పద్యాలు రాశాడు. నేను ఆయన పుస్తకం ప్రింట్ చేయించుకుంటే బాగుంటుంది అనుకుని హైదరాబాద్లో ఒక ఆయనకి ఒక సంస్థ ఉంటే మీ సంస్థ తరపున ప్రింట్ చేయండి అన్న. ప్రింట్ చేయండి అంటే మొత్తం ప్రింట్ ఎంత అయ్యా ఇక ఇప్పుడు అంటున్నట్టు అయినా మేము ప్రింట్ చేస్తామన్నాం కానీ డబ్బులు ఇస్తామని లేదుగా. మా తరపున ప్రింటింగ్ అంటే మీరు ఎంతో కొంత పెట్టుకుంటే అంతే కావాలంటే నాకు తోచిన డొనేషన్ ఇస్తాను 1500 అన్నట్టే. ఆయన గొల్లును గోలబెట్టి, గురువుగారు మీరు సంకల్పం చేశారు, ఈయన చూస్తే ఇలా చెయ్యెత్తాడు, పుస్తకం వరదలో కలిసిపోతున్నా అన్నాడు ఆయన. అప్పుడు నేను ఇదే పద్యం చెప్పిందాక, ఈశ్వరుడు నియోగిస్తున్నాడు, నువ్వు నేను కర్తలం కావు, నేను చెప్పాను నువ్వు చేసావు, ఆ సంస్థ తరపున కాకపోతే ఇంకో సంస్థ లేదా పద్మాకర్ గారు వచ్చి ఆయన డబ్బులే ఇస్తాను, నీకేం పుస్తకం ఆగదురా ఆయన, నీవు అందులో ఒక పద్యం రాశావు నేను చెప్పినట్టుగా, ఈశ్వరుడి అనుగ్రహం ఉంటేనే ఏమైనా బయటకు వస్తాయని. ఈశ్వరు అనుగ్రహం లేకపోతే ఈశ్వరుడికి ఇష్టం లేకపోతే ఏ వస్తువు బయటికి రాదు. ఆయనకి ఇష్టమా? ఎవడు సాయం చేసినా చెప్పైనా ఏది ఆగవు. ఇవాళ ఈ పద్యమే విచిత్రంగా ఈ పురాణంలో చెబుతారని ఊహతో చెప్పలా. పాప ఆయన దారిలో వస్తుంటే, కారులో వస్తుంటే తిరిగి చెప్పారనమాట. కొంచెం నిరుత్సాహంగా బాధపడ్డాడు ఆయన. తీరా పుస్తకం అంతా ప్రింట్ అయ్యాక ఇస్తాను సాయం చేస్తానని చేయెత్తాడు. ఆయన సామాన్యుడు, ఏదో కొడుకుల దగ్గర బతుకుతున్నవాడు. కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మనకి దుఃఖం వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఈ రెండు లైన్లు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏమిటది? ఈశ్వరుడే అన్నిటికీ నియంత, నడిపేవాడు ఆయన, మనం ఎవరం కర్తలం కాము. ఆయన అనుగ్రహం ఉందా, ఆయన సంకల్పం ఉందా, మనం ఏదన్నా చేయగలుగుతాం. మంచి కానీ చెడ్డ కానీ ఏం చెయ్యాలన్నా అవతల వాడి ప్రోత్సాహం ఉండవలసింది. నువ్వు చంపి ఇందాక నుంచి ఏమంటున్నావు, నేను చంపాను వాడు చచ్చిపోయాడు, చంపాను చచ్చిపోయాడు అంటున్నావు. చంపడానికి కానీ ఆయనకి చావడానికి కానీ హక్కు లేదు. ఇదంతా పరమేశ్వరుడి యొక్క సంకల్పం. మహాభారతం ఒక విచిత్ర యుద్ధం, ఈ యుద్ధం ఒక యజ్ఞం. వినుము నరేంద్ర ఈ క్రతువు విష్ణుమయం. ఈ మహాభారత యుద్ధమంతా విష్ణుమయం. దీనిని ఒకవైపు అర్జునుడు, మరొకవైపు కర్ణుడు యుద్ధ రూపంలో నిర్వహించారు. ఈ మహాసమరంలో ఎన్నో యజ్ఞ పశువులు వెళ్ళిపోయాయి. ఈ చచ్చిన వాళ్ళంతా యజ్ఞ పశువులు. వీళ్ళు వెళ్ళిపోవడం భూదేవి యొక్క సంకల్పం. ఆ భూదేవికి ఆ సంకల్పాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని నిమిత్తమాత్రుల్ని చేసి, పావుల్ని చేసి నిర్వహించిన వాడు ఈ పరమాత్మ. కాబట్టి దానికోసం ఏడవకు. భ్రమ, నేను ఇతరులను చంపాననుకోవడం. భ్రమ, నేను ఇతరులకు రక్షణ కలిగించాననుకోవడం. భ్రమ, నేను ఇతరులకు మేలు చేశాననుకోవడం. భ్రమ, నేను ఇతరులకు కీడు చేశాననుకోవడం. కాబట్టి ఈ మేలు లేదు, కీడు లేదు, ఉపకారం లేదు, అపకారం లేదు, ఇదంతా వారి వారి కర్మల యొక్క ఫలితం. ఇంకా నీ మనస్సులో మేమెన్ని చెప్పినా నేను పాపమే చేశాననే బెంగ ఉన్నట్టయితే, ఇంత మేము చెప్పాము నువ్వు వినలేదుగా, మనస్సులో నీకు ఏమనిపిస్తోంది, నేను పాపం చేశాను భీష్ముడిని చంపాను, నేను పాపం చేశాను భీష్ముడిని చంపాననే ఊహ ఇంకా ఉంటే, కృష్ణుణ్ణి నన్ను కూడా నమ్మకపోతే అంటే చాలా కోపం వచ్చింది కొంచెం వ్యాసుడికి. ఇంత చెప్పినా మళ్ళీ ఏడిస్తే ఎలాగండి మరి? అందుకని నేను కృష్ణుడు చెప్పినప్పటికీ నువ్వు నమ్మక నేనేదో పాపం చేశానని నీకు అనిపిస్తే, దానికి శాస్త్రములు ప్రాయశ్చిత్తం చెప్పాయి. యాగములు చెయ్యి, దానములు చెయ్యి, దానితో నీ పాపాలు పోతాయి. మహారాజులకు అశ్వమేధయాగం కంటే గొప్ప యాగం మరొకటి లేదు. అశ్వమేధయాగముతో మహాపాపములు పటాపంచలైపోతాయి. అది కూడా దక్షిణాన్వితముగా, అధిక దక్షిణాన్వితముగా అన్నాడు. బాగా డబ్బిచ్చి దానం చేసి యజ్ఞం చేయి. మళ్ళీ పిసిరుగొట్టుదనంతో యజ్ఞం చేయించుకుని రూపాయి ఇచ్చి గంటేయు. ఎప్పుడైనా సత్కార్యములు చేసినప్పుడు ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. అధిక దక్షిణాన్వితముగాను ఒక పదం వాడాడు, అశ్వమేధం అధిక దక్షిణాన్వితముగా ననక చేయుము. బాగా దక్షిణతో నువ్వు యజ్ఞం చేశావంటే అంతతో భవదీయ చిత్తానుతాపమంతయును బాయు, నీ మనస్సులో ఉన్న తాపం తొలగిపోతుంది, పాపం తొలగిపోతుంది. పూర్వం సీతాదేవిని అడవికి పంపి రఘురాముడు అలా యజ్ఞం చేశాడు, తరించాడు. పూరు చక్రవర్తి అంటే యయాతి మహారాజు కొడుకు, మీ వంశానికి మూలకారకుడు ఆ పూరు అనే చక్రవర్తి బాగా దక్షిణ ఇచ్చి అశ్వమేధయాగం చేశాడు, ఆయన స్వర్గానికి వెళ్ళాడు. భరత చక్రవర్తి అనేక దక్షిణాలతో, బాగా దక్షిణలతో చాలా అశ్వమేధయాగాలు చేశాడు. నువ్వు కూడా అలాగే దానం చెయ్యి, ధర్మం చెయ్యి, అశ్వమేధయాగం చెయ్యి. అనగానే ధర్మరాజు గారు, ఇప్పుడు నాకు నచ్చావు, నువ్వు చెప్పినట్టే నా పాప ప్రాయశ్చిత్తానికి, అంటే నువ్వు పాపం చేయలేదన్నా సరే వెండల్లా,
నా పాప ప్రాయశ్చిత్తానికనే అంటున్నాడు ఈయన. లోపల ఎంతో కొంత ఉండిపోయింది ఆ బాధ. ఎన్ని చెప్పినా అశాంతి ఎలా ఉంటుంది పూర్వజన్మ కర్మ వల్ల. మహాత్ముడు ఈయన, సందేహం లేదు. ధర్మరాజే శరీరంతో వెళ్ళాడు. నిజానికి ఇన్ని ధర్మములు బోధించిన భీష్ముడు కూడా శరీరం విడిచిపెట్టి వెళ్ళాడు, కానీ ధర్మరాజు సశరీరంగా వెళ్ళాడు. అంతటి మహాత్ముడయ్యుండి కూడా లోపల ఒక్క పెసరు కర్మ ఉన్నది ఎక్కడో. ఆ కాస్త కర్మ ఈ ఏడుపు రూపంలో అనుభవించాలి కాబట్టే నాకు ఇంకా పాపం ఉందనుకుని ఈ పాప ప్రాయశ్చిత్తానికి నీవు చెప్పినట్టే అశ్వమేధ యాగం చేస్తాను. కానీ ఇక్కడే నువ్వు నన్ను గిల్లావు. ఏం గిల్లావు? అధిక దక్షిణాన్వితముగా అన్నావు. బాగా బంగారం దానం చేసి దక్షిణ ఇచ్చి యజ్ఞం చేయమన్నావు. నా దగ్గరేముంది? మొత్తం సంపద అంతా, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. పాకిస్తాన్ టెర్రరిస్టుల దగ్గర నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు అయిపోయాక 1 రూపాయి లేకుండా అయిపోయింది. చాలా రోజుల పాటు చచ్చినంత పని ఏం తెలుసు. అందుకే అక్కడ చాలా యాతన పడిపోయారు. ఇప్పటికి కూడా చాలా మంది టెర్రరిస్టులు కాశ్మీర్ దగ్గర, వాళ్ళ దగ్గర ఎన్ని కట్టలు ఉన్నాయో 500 నోట్లు 1000 నోట్లు కావాలంటే వెళ్ళి చూసుకోండి, వాళ్ళు మన పేల్ చేయకుండా ఉంటాను. అంత నోట్లు అవి పోయాక వాళ్ళు తిండి లేక ఎలా అల్లాడిపోయారో. నేను మొన్న యుఎస్లో ప్రవచనానికి వెళ్ళాను. అక్కడ యుఎస్కి సంబంధించినటువంటి కొంతమంది రాయివారులు ఉన్నారు. వాళ్ళు ఒక సీడీ ప్రదర్శించారు. ఆ సీడీలో ఈ నోట్ల రద్దు వల్ల 4 నెలలు తిండి లేక టెర్రరిస్టులు కొంతమంది పెట్టల్లా రాలిపోయారట. అలా దౌర్భాగ్యులు తెచ్చారు ఒక దెబ్బకి. ఒక్కొక్కప్పుడు అంతే. దానివల్ల కొంచెం తాత్కాలికంగా మళ్ళాంటి వాళ్ళం కొంత ఇబ్బంది పడినా దేశానికి మాత్రం చాలా ఉపయోగపడింది. దాదాపు 100,000 మంది టెర్రరిస్టులు ఊగిపోయారు కొద్ది రోజుల పాటు. మళ్ళీ తర్వాత ఈ దుర్మార్గులు ఉంటారు కదా, దేశద్రోహులు ఎలాగో చేరుస్తుంటారు, అది వేరే విషయం. కాబట్టి ఒక్కొక్కసారి డబ్బు లేకపోతే ఈ కాలిపోతున్న అడవిలో ఉన్న జంతువులు బయటకు వచ్చినట్టుగా బయటకు వస్తారట పాపాత్ములు. ఇప్పుడు నా పరిస్థితి అలా అయిపోయింది అన్నాడు ధర్మరాజు. పరమ దుర్మార్గుడు దుర్యోధనుడు నా మీద కసికొద్ది మమ్మల్ని పడగొట్టడానికి దుష్టుల్ని మూకల కింద తయారు చేశాడు. ఇక్కడ స్పష్టంగా చెప్పారండి వ్యాసుడు, పరమ పాపాత్ములందరితో గుంపులు కట్టాట. వీళ్ళందరినీ తన వశం చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఖజానా ఖర్చు పెట్టేశాడు. ధర్మరాజుని పడగొట్టాలి, పాండవుల్ని పడగొట్టాలి. పడగొట్టాలంటే సైన్యబలం కావాలి. ఆ సైన్యబలం కావాలంటే ఒట్టినే వస్తారా? అందుకని చాలామంది తనలాంటి వ్యసన పరుల్ని పాపాత్ముల్ని తన దగ్గర చేర్చి వాళ్ళని తన వేపు తిప్పుకోవడానికి ఇష్టం వచ్చినట్టు వెదదల్లేశాడు. డబ్బు కోట్లు కోట్లు బొక్కసం నుంచి తీసుకెళ్లి ఖర్చు పెట్టేశాడు. వాళ్ళందరినీ తన వేపు తిప్పుకున్నాడు. దాంతో ఖజానా అంతా చిల్లైపోయింది. అక్కడితో ఆగిందా? యుద్ధం కూడా జరిగిందిగా. యుద్ధంలో కూడా ఏమైపోయాయి? ఈ శరీరానికి ధరించిన నగలన్నీ పిండి పిండి అయిపోయాయి. బంగారం అంతా వ్యర్థమైపోయింది, తుక్కు తుక్కు అయిపోయింది. వజ్రాలు, వైడూర్యాలు, ఆభరణాలు వ్యర్థమైపోయాయి. ఎంతెందుకు? ఇప్పుడు ఖజానా ఓవర్ డ్రాఫ్ట్లో ఉంది. ప్రస్తుతం ప్రజలకే ఇంత అన్నం పెట్టలేని స్థితిలో ఉన్నాం మేము. ఈ స్థితిలో నువ్వు యజ్ఞం అంటావు. పోనీ యజ్ఞం కూడా ఏదో చేసేసి తూతూ మంత్రం కింద వదిలించుకుందావా అంటే అధిక దక్షిణ సమన్వితం అంటావు నువ్వు. తీరా యజ్ఞం మొదలు పెట్టాక, యజ్ఞం అయిపోయాక పురోహితులంతా దక్షిణాన్ని పాపం ఇలా చేతులు చేస్తే మీకండి నెక్స్ట్ ఇయర్ ఇస్తానండి, ప్రస్తుతానికి చెక్కులు ఇస్తానండి, ఆన్లైన్ అండి అంటే ఆన్లైన్ ఎక్కడ కుదురుతుందండి? అన్ని చోట్ల ఆన్లైన్ ఎక్కడ కుదురుతుంది? అందరూ ఎలక్ట్రానిక్గా చేయలేరు, క్యాష్ ఉండవలసిందే. అందువల్ల ప్రస్తుతం నా దగ్గర క్యాష్ లేక స్మాష్ అయిపోతాను, ఎలాగయ్యా అన్నాడు ఆయన. ఎంత బాగా చెప్పాడు మహారాజు కదా, ధనం లేకుండా ఎలా యజ్ఞం చేస్తాం? అందరికీ వచ్చిన వాళ్ళకి ధాన్యం కావాలి. ఒక ధనం అంటే బంగారము, పోని వెండి ఓ పక్కన పెట్టు, దాంతోపాటుగా భోజనాలు పెట్టాలి. పెరుగులతో, నేతులతో, మంచి కమ్మనైన పదార్థాలతో, అపూపాలతో వచ్చిన వాళ్ళందరికీ ఏడాది పాటు అన్నం పెట్టాలి. అశ్వమేధయాగం అంటే మాటలు కాదు. అశ్వమేధయాగం ప్రారంభించిన తర్వాత ఏడాది పాటు వచ్చిన వారికి భోజనం పెట్టడం ఒక ఎత్తు, పూర్ణాహుతి రోజు భోజనం ఒకటి. ఆఖరు రోజు ఎంతమంది జనం వస్తారో తెలియదు. రోజు అంటే పులిహార సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ డే సన్మానం రోజున ఎక్కువ మంది రావచ్చు. అప్పుడు ఇంకొంచెం 4-5 కేజీలు ఎక్కువ పోయాల్సి రావచ్చు. ఆ రోజు గురువు గారికే ఆకలేసి మొత్తం ఆమ్మని మింగేయచ్చు భూతంలాగా. ఏం చెప్పగలం? కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆఖరిన యజ్ఞంలో ఎక్కువ ఖర్చులుంటాయి. ఈ ధనం ఎలాగా అనగానే అప్పుడు వ్యాసుడు, ఇప్పుడు దారిలోకి వచ్చాను, నీకు మంచి సలహా ఇస్తున్నాను. అనఘ మరుత్తుండు యజ్ఞంబు చేసి మహాధనరాశులవని సురులకిచ్చే వారవి కడునెక్కుడై ఉండుట త్రవ్వి తండంబులు తమ గృహముల నిడికొని పెరధనమెల్లను నిధియుగా ఇమ్మైన నెలవున ఇడుతు నుండి అందరూ ఏకవాక్యత దీనినెవ్వరు కనినను ఇది వారి ధనమా అనిరి మానవేంద్ర.
అమ్మహాధనము తెచ్చి వలసినట్లు నీవు వ్యయము చేయుమని ధర్మతనయుడు అతడెట్లుపార్జించే అంత కాంచనము మహాత్మ చెప్పుమా.
వేదవ్యాసుల వారు అద్భుతంగా చెప్పారు నాయన. పూర్వం మరుత్తుడు అని ఒక రాజున్నాడు. మరుత్తరా చరిత్ర అంటే చాలా పెద్ద పేరు. శ్రీనాథుడు ప్రత్యేకంగా భారతంలో ఉన్న ఈ చరిత్ర, మార్కండేయ పురాణంలో కూడా ఈ మరుత్తరా చరిత్ర బాగా వస్తుంది. వీటిని తీసుకుని అద్భుతంగా రాశాడండి. చిన్నారి పొన్నారి చిరుతకు ఒకటి నాడు రచయించితి మరుత్తరా చరిత్ర. ఉపనయనం టైంలో రాశట్ట ఆయన. 8 ఏళ్లకు ఉపనయనం చేస్తారు కదా, అప్పుడేం చేస్తారు, వెనకాతలు పిలకలు పెడతారు, పంచశిఖలు. అది చిన్నారి పొన్నారి చిరుతకు ఒకటి అంటే ఇంత పిలకలు పెట్టుకున్న రోజుల్లో మరుత్తరా చరిత్ర రాశాడు శ్రీనాథుడు. ఎంత గొప్ప మహానుభావులు ఉన్నారో మన దేశంలో. 8వ ఏట మరుత్తరా చరిత్ర రాస్తే ఎప్పటికీ ఆ మరుత్తరా చరిత్రలో కొన్ని పదాలకు అర్థం తెలియక తలకే భద్రగొడుగు చచ్చిపోతున్నారు. అంత అద్భుతంగా రాశాడు ఆయన.
నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్త శతి నొడివితి.
మీసాలు కొంచెం కొంచెం వస్తూ ఉంటే అంటే 10th క్లాసు ఆ టైం నుంచి మొదలవుతాయిగా కొద్ది కొద్దిగా, ఆ నూనూగు మీసాల నూతన యౌవనంలో ఆయన రాసుకున్నాడు.
నూనూగు మీసాల నూతన యౌవనమున శాలివాహన సప్తశతి నుడివితి.
శాలివాహనుడు రాసినటువంటి సప్తశతిని రాసేట ఆయన. ఆ తర్వాత మంచి నిండు యౌవనంలో యౌవనంలోకి వచ్చాక హర్ష నైషధాన్ని తెలుగులోకి అనువదించాడు. హర్షుడు అని ఒక కవి ఉన్నాడు, చాలా బాగా రాశాడు. శ్రీహర్షుడి యొక్క నైషధం అని ఒక కావ్యం ఉంటుంది, నైషధం విద్వదౌషధం. ఆ నైషధం అనే కావ్యం పండితుడికి కూడా ఔషధం అన్నారు. చాలా అద్భుతమైన కావ్యం, ఓ మాదిరివాడికి అర్థం కాదు, మహాపండితులకు తప్ప. దానిని అద్భుతంగా తెలుగులో శృంగార నైషధం అనే పేరుతో పెట్టాడు. అన్ని అలంకారాలు ఉన్నాయి. శృంగారం అంటే అలంకారం. ఎన్ని పద్యాలు, ఎన్ని రకాల అలంకారాలు, అబ్బబ్బబ్బబ్బా ఏం కావ్యం అండి. నైషధం అంటే ఏంటి అనుకుంటారు, నల దమయంతుల కథ. నలచక్రవర్తి నిషధరాజు కదా, అందుకని దానికి నైషధం అంటే నలచక్రవర్తి చరిత్ర. మనం అరణ్యపురంలో చెప్పుకోలే నన్నయ్య గారు రాసిందని, దాన్ని బాగా వేస్ట్గా రాశాడనమాట. ఇంకా ప్రాయం కొంచెం వాలుతూ ఉండగా, ప్రౌఢ వయస్సు దాటి ప్రాయం కొంచెం ఇంకా 50 ఆ సమయంలోకి వచ్చే సమయానికల్లా ఆయన కాశికాఖండం రాశాడు. కాశీఖండం ఇంకెంత బాగుంటుందండి. ఆయన అసలు ఆయన రాయని కావ్యమే లేదు. ఎన్ని కావ్యాలు, ఏ కావ్యం ముట్టుకుంటే ఆ కావ్యమే ఒక మధురం అనమాట. చాలా ఇష్టమైన కవులు నాకు శ్రీనాథుడు, పోతన, ఇద్దరు ఇద్దరే. ఒక ఆయన పూర్తిగా శివుడికి సంబంధించిన విశేషాలు రాశాడు, ఒక ఆయన అద్భుతంగా భాగవతం అందించాడు. ఇవి కల్పిత కథలు చూడండి. శ్రీనాథుడు, పోతన, బావమరిది ఇవన్నీ సరదా కోసం పుట్టించినవి. ఆ ఇద్దరికి మధ్యలో చాలా గ్యాప్ ఉన్నది, చరిత్రలో ఏం లేదు. అయినా అలాంటి పేరు కలిగిన, పోతన అని పేరు కలిగిన ఒక కవి శ్రీనాథుడికి వరుసగా బావమరిది ఉండడం వల్ల ఈ ఇద్దరు ఒకటనుకుని భ్రమపడి సరదాగా నాటకాలు రాశారు. సినిమా వాళ్ళు, నాటకాల వాళ్ళు ఏదైనా రాస్తారు, అయినా అద్భుతంగా ఉంటాయి. వచ్చిన తెప్పలు ఏంటంటే పాత కవులు నాగయ్య లాంటి వాళ్ళు అందులో ఉండడం వల్ల, మహానుభావులు నటించడం వల్ల, రాసిన వాళ్ళు గొప్పవాళ్ళు అవడం వల్ల అది కల్పితం అనిపించదు. ఇప్పుడు పింగళ నాగేంద్రరావు గారు మాయావదారు రాశారు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు అది. కానీ ఇప్పటికి కూడా మాయావదారు 100 సార్లు చూశాను నేనే, ఇంకా మీరు చూడకుండా ఉండగలరా? ఆ ఎస్సీ రంగారావు అక్కడ కనపడి ఓరోరి దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులారా అతి దురాత్మకులు మీరైన డైలాగులు చెబుతూ ఉంటే విననివాడు ఎవడన్నా ఆంధ్రుడు ఉంటాడండి అసలు తెలుగువాడు. ఏం కాదు, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు ఆ రోజుల్లో అనమాట. అసలు అంతా అలా కలిసి వస్తారండి. నేను 10 సార్లు పొగుడుతాను అనుకోకండి, అవి కావ్యములు. నా నోటమిటి వచ్చిందంటే అది ప్రమాణం అని గుర్తుపెట్టుకోండి. అందులో రమణారెడ్డి పలికి పలుకులు ఉంటాయి చూసారా డైలాగులు, అయ్యోరు బాబు అమ్ అహా ఇం ఇహి ఉం ఊహు, అది నిజంగా అధర్వణ వేదంలో మంత్రాలు. అసలు ఏం బాధ, ఆ మనిషి అలా చక్కగా గడకరలా నాకులే సన్నగా నిలబడి ఆయన దండం ఊపుతూ ఉంటే చూచి ముచ్చటపడని తెలుగువాడు ఉంటాడా? ఆ పక్కన పక్కన ఉన్నటువంటి అల్లు రామలింగయ్య కాని, ఇంకొకళ్ళు కాని, ఒక్క వంగర కాని, ఒకళ్ళు మించిన వాడు ఒకడనమాట. ఆ నటులు కాని, ఆ డైలాగులు కాని, అందరూ కారణజన్ములే. మళ్ళీ అటువంటి సినిమాలు పుడతాయంటే పుట్టలేవు. ఆ మనుషులంతా బతికి రావాల్సిందే తప్ప మళ్ళీ కొత్తవాడు ఎవడన వేస్తే అది దండగే. అంతమంది హేమహేమిలు. మహానుభావుడు హెచ్ఎం రెడ్డి గారు డైరెక్షన్ కూడా అటువంటిది చెప్పాక, అంత కారణజన్ములు వాళ్ళు. వాళ్ళని ప్రశంసించడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. ఎందుకో తెలుసా, కళలు అమ్మవారి రూపాలు. అమ్మవారికి ఏమని పేరు, చతుష్షష్టి కళామయి. 64 కళలు కలిగిన తల్లి అమ్మవారు. ఆ 64 కళలు పూర్తిగా మాయాబజార్లో విడిచారన్నమాట వాళ్ళు. కాబట్టి అది కథ కల్పితమైన కళలతో నిండి ఉంది కనుక అది అమ్మవారి రూపమే. కాకపోతే ప్రమాణం దగ్గరకు వచ్చేసరికి ఆ కథలు మనం స్వీకరించలేము, అది వేరే విషయం. అటువంటి మహానుభావులందరికీ మళ్ళీ ఒక్కసారి మనం ఇలాంటి పవిత్రమైనటువంటి వేదికల ద్వారా నివాళిస్తున్నాం. ఎందుకు చెబుతున్నానంటే, శ్రీనాథ మహాకవి ఈ మరుత్తరా చరిత్ర చాలా బాగా రాశాడు. మరుత్తుడు అనే పేరు కలిగిన ఒక రాజుగారు, అపూర్వమైన రాజు. అటువంటి రాజులు భూమండలంలో అరుదుగా ఉంటారు. షోడశ చక్రవర్తులలో ఆయన ఒకడు. ఆ మారు మరుత్తుడు పూర్వం యజ్ఞం చేశాడు. యజ్ఞం చేశాక బ్రాహ్మణులకి మహాధనరాశులు దానమిచ్చాడు. యజ్ఞ వాటిక బంగారం, శృక్కుశ్రువలు బంగారం, అక్కడున్న ప్రతీదీ బంగారం. ఇటుకలతో కట్టారే, ఇటుకలు కూడా బంగారం వేట చెప్పడానికి. ఈ యజ్ఞ వాటిక, ఈ బంగారము, ఆకరణ ఋత్విక్కులకి దానం ఇచ్చేస్తే, ఋత్విక్కులు అన్నారు, మేము దాదాపు 10,000 మంది యజ్ఞం చేయడానికి వచ్చాం, 10,000 మంది కలిసినా ఇది పట్టుకెళ్ళలేం, మేము మొయ్యగలిగినంత మూట పట్టుకెడతాం, మిగతా బంగారం ఇక్కడే వదిలేస్తాం. ఆయన ఆ మిగతా బంగారం అంతా హిమాలయ పర్వతాలలో యజ్ఞం జరిగిన చోట గొయ్యి తవ్వేసి పాతి పెట్టేసి, భవిష్యత్తులో ఈ నిధి ఎవరికి దక్కితే వారిదే, అందరూ ఏకవాక్యత, అందరూ ఒక్క కంఠంతో ఏమన్నారట, దీనిని ఎవ్వరు కనినను, ఇది వారి ధనమయ నిరి, ఇది వాళ్ళ డబ్బే, ఈ నిధి కనబడితే చాలు, కనబడిన వాడి సొమ్ము, హీ కెన్ టేక్, వాడు పట్టుకుపోవచ్చు, పాపం లేదు అని వాళ్ళంతా ఒక సంకల్పం చేసి వెళ్ళారు. ధర్మరాజా, ఆ నిధి ఎక్కడుందో నాకు తెలుసు, సామాన్య మానవులకి తెలియదు. నాకు కూడా తెలుసుమండి, మీరు నన్ను పట్టుకుపోదాం అనుకోకండి. ఇప్పటికీ అక్కడ ఇంకా ఆ నిధి చాలా వరకు ఉందిట, అది ఎక్కడుందో నాకు తెలుసు చెప్పను, చెబితే కొంపలు ఇవ్వబోతుంది, అక్కడ పీక్కుపోయి నన్ను ఎత్తుకుపోయి అక్కడ నుంచి అవి ఇక్కడికి ఎత్తుకొచ్చి ఇదాకా తల ప్రాణంతో అక్క తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఆ నిధి నాకు తెలుసు అని వ్యాసుడు చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఆ మహాధనాన్ని తవ్వి ఇక్కడికి తెచ్చుకో, దాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో, ఆ ధనంతో యజ్ఞవాటికలు, శృక్కుశ్రువులు తయారు చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాగా పంటలున్నాయి, ఈ బంగారం వాళ్ళకి లేదు, బంగారం లేని ప్రాంతాలకి వెళ్ళి, ఇప్పుడు అస్సాములోను, కర్ణాటక క్షేత్రంలోను, అంటే ఆ రోజుల్లో అస్సాముని ప్రాగ్జ్యోతిషపురం అన్నారు, అక్కడ బాగా వరి పండింది ఆ సమయంలో గోధుమలు. కొన్ని ప్రాంతాలలో విపరీతంగా పంట ఉంది. ఆ పంట ఉన్న చోట అంతా యుద్ధానికి వచ్చి చచ్చిపోవటం వల్ల బంగారం లేదు, నువ్వు ఈ బంగారం ఇచ్చావా, లెక్క లేకుండా తిరుబండారాలు వస్తాయి, అన్నిటికీ మించి భోజన సామాగ్రి కల్పించే బాధ్యత నాది, కృష్ణుడిది. ఇక ఎటుపోయినా బంగారం నవరత్నాలు హిమాలయాల్లో ఉన్నాయి, ఇటు ధనము ఇటు భోజనము రెండు ఉంటాయి. దర్జాగా ఠీవిగా ఆ బంగారం తెచ్చుకుని అశ్వమేధయాగం చెయ్యి అనగానే ధర్మరాజు గారు ఆయుసర మధ్యాహ్నం సంకలు కొట్టుకుని వెళ్ళిపోదాం అనలేస్తామండి. వెంటనే ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా, అతడు ఎట్లుపార్జించినంత కాంచనము మహాత్మ చెప్పుమ, డబ్బుందనగానే పరిగెత్తుకుని వెళ్ళిపోదాం తవ్వి తెచ్చుకుందాం అలా, అంత బంగారం అతను ఎలా సంపాదించాడు, చెబుతున్నది వ్యాసుడు. నిజానికి వ్యాసుడు చెప్పాడంటే అది పనికి మారిన ధనం అయ్యి ఉండదు, పాపిష్టి సొమ్ము అయ్యి ఉండదు. అయినా ధర్మరాజులో ఉన్న గొప్ప రాజనీతి ధర్మం అంటే ఇదనమాట, అంతటి వాడు చెప్పినా ఒక్కసారి ఫైనల్గా తను వెరిఫై చేసుకోవాలి. కానీ అక్కడ అనుమానించినట్టు కనబడ్డు, అంత ధనం అతను ఎలా సంపాదించాడంటో, అపవిత్రమైన ధనమైతే యజ్ఞానికి వాడకూడదు, వాడు పాపాత్ముడు, అందరినీ చంపేసి ఆ నగలు తీసుకొచ్చి అక్కడ దాచాడా, అలా దాస్తే యజ్ఞం చేయడే అసలు అతను, బ్రాహ్మణులు కూడా పుచ్చుకోరు కదా అన్ని, అన్నీ తెలుసు. అయినా నేను ఒకసారి ఆ మహాత్ముడు ఎలా సంపాదించాడో తెలుసుకోవాలి, పవిత్ర ధనం పవిత్ర కార్యాలకి వ్యయించేయాలి, పాపిష్టి సొమ్ము పట్టుకొస్తే చాలా ప్రమాదం అనగానే మంచి ప్రశ్న వేశావు, ఇప్పుడు చెబుతున్నా విను. పూర్వం వైవస్వత మనువుకి 10 మంది కొడుకులు పుట్టారు. ఆ 10 మంది కొడుకుల్లో పెద్ద ఆయన పేరు ఇక్ష్వాకు మహారాజు, తెలుసు అందరికీ, మనువు గారికి మొదటి కొడుకుల్లో ఇక్ష్వాకు అనేవాడు పెద్దవాడు. ఇక్ష్వాకు మహారాజు గారు అయోధ్య నగరాన్ని చాలా కాలం పరిపాలించారు. ఆయనకి 100 మంది కొడుకులు ఇక్ష్వాకుకి. ఆ 100 మంది కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు వింశుడు. ఈ వింశుడు యొక్క పెద్ద కొడుకు పేరు వివింశుడు. ఈ వివింశుడు పెద్ద కొడుకు పేరు కనిత్రుడు. ఈ కనిత్రుడికి పరమ దుర్మార్గత్వం పట్టుకుంది, ఎలా పట్టుకుందో కలి. వైవస్వతుడు ఆయన కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు పెద్ద కొడుకు వింశుడు, వింశుడి కొడుకు వివింశుడు, వివింశుడు యొక్క కొడుకులు 14 మంది, 14 మందిలో పెద్దవాడు ఈ కనిత్రుడు అనమాట. ఎన్నో తరం అర్థమైంది మీకు. సూర్యుడు, సూర్యుడి కొడుకు వివస్వాన్, ఆ వైవస్వత మరువు యొక్క కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు కొడుకు వింశుడు, వింశుడి కొడుకు వివింశుడు. ఆయన 14 మంది కొడుకుల్లో 6వ తరంలో పెద్దవాడు కనిత్రుడు. వీడు క్రూరుడు, సోదరులందరినీ చంపేసి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. 14 మంది సోదరుల్లో తక్కిన 13 చంపి ఆ రాజ్యం లాక్కున్నట్ట. ఇక్కడ నుంచి మొదలైంది కొంచెం క్రూరత్వం. ఈ వీడు రాజయ్యిన తర్వాత కూడా వశిష్ఠుడిని అవమానించాడు. జాబాలి, కాశ్యపుడు మొదలైన మహానుభావుల్ని 8 మందిని నోటికొచ్చినట్టు మాట్లాడేవాడు. ప్రజల్ని ఏడిపించాడు, పీడించాడు, పన్నులు ఎక్కువ వసూలు చేశాడు, నాస్తికుడైపోయాడు. వీడి కాలంలో పరాకాష్ఠకొచ్చింది పాపం. అయష్టవ్యం అహోతవ్యం అదాతవ్యం విప్రాయటం సుధత్తధ్వనులన్. నా రాజ్యంలో అయష్టవ్యం ఎవరు యజ్ఞం చేయడానికి వీల్లేదు, అహోతవ్యం యజ్ఞంలో నెయ్యి పోయడానికి వీల్లేదు, ఆ దాతవ్యం దానం చేయడానికి వీల్లేదు. పురాణం వినేసి చేతులు దులుపుకోండి, అంతే, 1 రూపాయి ఇచ్చారా చంపేస్తాను మిమ్మల్ని, జాగ్రత్త అన్నాడు. ఈ విధంగా భయంకరమైన శపథం చేశాడు వాడు. ఈ ఎన్ని చెప్పినా వినకపోతే మంత్రులు గొళ్ళు మండిపోయిందిట. మంత్రులంతా కలిసి ఒక రోజున, మహారాజా, ఈ ప్రపంచమంతా విష్ణువయం, రాజన్నవాడు విష్ణుస్వరూపుడు, అటువంటిది విష్ణువు యొక్క యాగాన్ని కాదనకు, ప్రజల్ని పీడించకు, పన్నులు ఎక్కువ వేయకు, తన్నులు తింటావంటే మీరే చెప్పారుగా రాజంటే విష్ణువు, నేనే విష్ణువుని, ఆ నైవేద్యం నాకే పెట్టండి, ఎదురుగుండా ఉన్న విష్ణువుని కాదని లేని విష్ణువుని తీసుకొస్తానేమిటన్నట్ట. దాంతో వీళ్ళంతా నీళ్లు వాడి మీద తల్లి చావు అన్నారు. ఒక్క దెబ్బగా చచ్చిపోయాడు వాడు. ఈ విధంగా వాడిని చంపేసి తీసుకెళ్లి వీధిలో అవతల పారేశారు. కేవలం నీళ్లు తెలితే చచ్చిపెట్టండి వాడు, అంటే వాళ్ళు ఎంత శక్తివంతులండి. ఆ శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి అయోధ్య నగరంలో సరయూ నదీ తీరంలో వాడి కొడుకు చేత దహనం చేయించేసి వాడి పెద్ద కొడుక్కి పట్టాభిషేకం చేశారు. వాడు అఖనిత్రుడు అని కూడా పేరు పొందాడు ఆ కొడుకు. వాడు చాలా గొప్ప వట్ట. వాడికి మొదట్లో పేరేమిటో తెలియకుండా పోయింది. ఖనిత్రుడు కొడుకు కనుక అఖనిత్రుడు అన్నారు. తండ్రి ఎంత పాపాత్ముడో కొడుకు అంత మంచివాడు. అసలు ఈ తండ్రికి కొడుక్కి సంబంధమే లేదా అన్నట్టుగా ఉండేవాట. తండ్రి హిరణ్యకశిపుడైతే కొడుకు ప్రహ్లాదుడు లాంటి వాడు. ఈతడు చిన్నప్పటి నుంచి పరమ భక్తుడు. సాధువులంటే భక్తి, జ్ఞానులంటే భక్తి, గురువులంటే భక్తి, యజ్ఞాలు, దానాలు, ధర్మములు ఇటువంటివి తెగ చేశాడు. ఆయన కాలంలో ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఏదైనా ఇచ్చేసేవాట. దీంతో కొద్ది రోజులకు ఏమైపోయింది, నిత్యదానాలు చేయటం వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది. మిలిటరీ వచ్చి అంతా అన్నారట సైనికులు, మహారాజా మాకు జీతాలు ఇవ్వండి అంటే, జీతాలు ఇవ్వడానికి ఖజానా అంతా ఖాళీ అయిపోయిందిరా, మరి నేను మళ్ళీ ఖజానా నింపేదాకా జీతం ఇవ్వలేను, మీకు అభిమానం ఉంటే నా దగ్గర పనిచేయండి లేకపోతే వెళ్ళిపోండి అన్నట్ట. కొందరు అభిమానంతో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, తక్కిన వాళ్ళు, మేము సైనికులం, జీతం ఇస్తే పనిచేస్తాం కానీ జీతం లేకపోతే నీ దగ్గర పనిచేస్తామా అని ఈ సైనికులు శత్రురాజుల్లో కలిసిపోయారు. శత్రురాజుల దగ్గర బలం పెరిగింది, ఈయన దగ్గర గట్టిగా 10,000 మంది కంటే సైనికులు లేరు. ఆ శత్రువులంతా రాత్రికి రాత్రి వచ్చి ఈయన మీద దాడి చేశారు. దాంతో ఈ ఖనిత్రుడు కొడుకు తుక్కు కింద ఓడిపోయి తన సైనికులు కొద్ది మందిని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఆయన ఏం చేశాడు, ఇక్ష్వాకు వంశం పవిత్ర వంశం, ఈ వంశం పాడైపోవడం కుదరదు, ఈ వంశస్థుల యొక్క సింహాసనాన్ని త్రేతాయుగం వరకు ఈ వంశస్థులే పరిపాలించాలి, మరొకడెవడు ఆ సింహాసనం మీద కూర్చోవడానికి అర్హుడు కాడని భావించాడు. వెంటనే అడవిలో తన భటుల్ని, మీరంతా మూల మూల కూర్చుని మీ ఆహారాలు మీరు సంపాదించుకోండి, నేను తపస్సు చేస్తానన్నట్ట. మహారాజా, తపస్సు చేస్తే ఎలాగండి, మళ్ళీ సైనికులు పోగేసుకుని మన రాజ్యం లాక్కొద్దా అంటే రాజ్యం లాక్కుంటే మాత్రం ఉపయోగం ఉంది, రేపు పొద్దున మళ్ళీ ఇలాగే నా ఖజానా ఖాళీ అయిపోతుంది, ఖాళీ అయిపోతే దెబ్బతింటాం, అలా దెబ్బతినే రాజ్యం కాదు, ఈసారి దెబ్బతినని రాజ్యం సంపాదిద్దాం చూడండి అన్నట్ట. ఆయన ఏం చేస్తున్నాడో ఈ కూడా ఉన్నవాడికి అర్థం కాల, నన్ను మాత్రం కొద్ది రోజులు పలకరించద్దు అన్నాడు అంతే ఆయన. వెంటనే ఏం చేశాడు, ఈ చెయ్యి ఇలా నిలబెట్టాడు కర్రలాగా, ఈ చెయ్యిని దండంలా నిలబెట్టాడట. సాధారణంగా ఋషులు తపస్సు చేసేటప్పుడు ఒక దండం ఉంటుంది, ఆ దండమే చెయ్యి పెట్టుకుని జపమాల తిప్పుతారు. ఈయన చేతినే దండం కింద పెట్టుకుని దాని గడ్డం కిందలా పెట్టుకుని ఈ తలకాయని దాని మీద నిలబెట్టి వెన్నుపూస నిటారుగా పెట్టాడు. చాలా కష్టం అండి, గడ్డం కింద చెయ్యి పెడితే మన శరీరం వంగుతుంది కదా, వంగకుండా చెయ్యిని ఇక్కడే పెట్టి నేల మీద పెట్టి వెన్నుపూస నిటారుగా పెట్టి ఒక విచిత్రమైన ఆసనం వేశాడు. అది భయంకరమైన కష్టం. అది మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి ఈ చెయ్యి ఇలా నేల మీద పెట్టుంచండి, దాని మీద గడ్డం పెట్టండి, వెన్ను వంగకుండా అలా పెట్టండి, ఆసనం ఎంత కష్టం, ఇలా వంచాలి వీపు అన్నమాట. అలా వీపు ఉంచి ఆసనం చేసి రేపు పొద్దున ఇక్కడికి రండి, అలా వంగిపోయి ఉండి మళ్ళీ ఇక్కడ యాతన పడతారేమో, కొంచెం జాగ్రత్త చూసుకోండి. అలాంటి ఆసనం వేసి ఆయన మహానిష్టతో తపస్సు చేశాడు. ఈ విధంగా కరమును చేతిని ధమము చేసి ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేయటం వల్ల ఆయనకి కరంధముడు అని పేరు వచ్చింది. అప్పటి నుంచి చేతిని కర్ర కింద పెట్టి యోగనిష్టతో తపస్సు చేశాడు. అలా 100 రోజుల పూట చెయ్యి అలాగే ఉంచి కదలకుండా ఈ వెన్నుపూసల వెనక్కి వంచేసి తపస్సు చేస్తూ ఉంటే 101వ రోజు తమాషా జరిగింది. ఆయన చేతిలోంచి ఆయన ముఖంలో నుంచి
15,00,000 సైనికులు పుట్టుకొచ్చారట.
యోగశక్తి అంటారు దాన్ని. ఈ ఆసనం ఆయనకి వశిష్ఠుడు ఒకప్పుడు నేర్పాడు. ఈ ఆసనముతో యోగాభ్యాసం చేస్తే వాడు ఏమి సంకల్పిస్తే అది వస్తుంది. దాంతో ఏమైంది, ఈ చెయ్యిలా పెట్టుకుని చేతిని అదుపులో పెట్టి తపస్సు చేయటం వల్ల ఆ యోగశక్తి పెరిగి, యోగశక్తి వల్ల 15,00,000 మహావీరుడైన సైనికులు పుట్టుకొచ్చారట. ఆ సైనికులంతా పుట్టుకొచ్చి కిం కర్తవ్యం, మహారాజా మా కర్తవ్యం ఏమిటనగానే, వెళ్ళండి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్న శత్రువుల్ని చీల్చిచాడండి అన్నట్ట. వీళ్ళు వెళ్ళి వాళ్ళందరినీ నరికవతలు పారేశారు. పట్టుమని అరగంటలో యుద్ధం అంతా సమాప్తం అయిపోయింది. శత్రువులంతా కలిసి సచి చేయడం 2,00,000 లేరు, ఈయన చేతి నుంచే 15,00,000 వచ్చారట. ఈ 15,00,000 పుట్టుకొచ్చి శత్రువుల్ని చంపి రాజుగారిని, ఆయన పక్కనున్న భటుల్ని సింహాసనం దగ్గరికి తీసుకెళ్లి రాజుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం నెత్తి మీద పెట్టి తక్కిన భటులందరికీ పదవులు అంటగట్టి మొత్తం అయమైపోయారు. మళ్ళీ వాడు ఒక్కడు లేడు. 15,00,000 సైనికులు యుద్ధం అయ్యాక ఒక్కళ్ళు లేరు. దాంతో పక్కనున్న సైనికులు తెల్లబోయి, ఇదేమిటండి అంటే ఇది యోగశక్తినైనా యోగ మహిమ వల్ల పుట్టుకొచ్చిన వాళ్ళు ఆ పని అయ్యాక మళ్ళీ మాయమైపోతారు. ఇప్పుడు నాకు భయం లేదు, ఎందుకని యోగశక్తి నా దగ్గర ఉన్నది. ఇప్పుడు నేను నా చుట్టూతో సైనికుల్ని పెట్టుకోకపోయినా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు సైనికులు వస్తారు, వచ్చి నా పని చేస్తారు, వాళ్ళు మాయమైపోతారు. అందువల్ల నాకు సైనికుల్ని పోషించడానికి ఖర్చు కూడా ఉండదు. మనకి పనివాళ్ళు మన శరీరంలోంచే బయటకు వచ్చి పనిచేసి వెళ్ళిపోతే ఇంకేమిటండి అంతకంటే అదృష్టం. వీళ్ళని పోషించక్కర్లేదు, వీళ్ళకి జీతాలు ఇవ్వక్కర్లేదు, వీళ్ళు కూడా రావక్కర్లేదు, వీళ్ళు వస్తాడా లేదా లీవ్ పెట్టాడా ఈ బెంగక్కర్లేదు. అసలు ఇలాగా నేను అనుకుంటున్నాను చాలా కాలం నుంచి, చెయ్యాలా పెట్టి ఒక వంట ఉండి సృష్టించుకుంటే బాగుండు, ఈ ఉపన్యాసాలకి తంట ఉండదు, ఎక్కడికి వెళ్ళినారు అనిపిస్తున్నమాట. మళ్ళీ ఆ వంట ఆవిడ కూడా కాస్త సరైన వంట పెట్టేవాడు అయ్యి ఉండాలి. మళ్ళీ కాస్త కారం ఉప్పు సరిగ్గా విప్పితే మళ్ళీ యాతన అవుతుంది. మంచి కొరివి కారం బాగా చేసేవాడ, పులిహోర బాగా చేసేవాడి పెట్టుకున్నామంటే మీరు చూడండి ఎన్ని సుఖాలు వస్తాయో. చేయిద్దాం కంగారు అడగండి, ఎన్నో శక్తులు ఉంటాయి. మొత్తం మీద ఈయన తిరిగి అయోధ్యా సింహాసనం మీద కూర్చున్నాడు. అమలమతి కర్రము క్రోలగా అమరిచి మానిత తపోమయాధిక శక్తి దమన క్రియయు అనరించిన అమిత గుణ చెప్ప చెట్టలయ్యను దానం. ఈ విధంగా యోగాభ్యాసమును చేతితో చేసి కరంధముడు అని పేరు తెచ్చుకున్నాడు ఆ మహానుభావుడు. ఈయన కొంతకాలం పాటు ఈ భూమండలాన్ని అద్భుతంగా పరిపాలించాడు. అప్పుడు ఒక రోజున నారద మహర్షి వచ్చి, నువ్వు భూమండలంలో అపూర్వ రీతిలో యోగాభ్యాసము చేసి సైనికుల్ని సృష్టించుకుని శత్రువులను జయించి నీ పరాక్రమంతో తిరిగి అయోధ్యా నగరాన్ని పరిపాలించావు, నీ కీర్తి వ్యాపించింది, ఇంద్రుడు మెచ్చుకున్నాడు, నిన్ను బ్రతికుండగానే అశ్వమేధయాగం చెయ్యమని ఆజ్ఞాపించాడు, అశ్వమేధయాగం చెయ్యి అన్నాడు నారదుడు. వెంటనే ఈయన ఏం చేశాడు, అశ్వమేధయాగం చెయ్యాలంటే మాటలేం కాదు, దానికి సరైనటువంటి ఒక ఉపద్రష్ట ఉండాలి కదా, ఉపదర్శకుడు ఉండాలి కదా, యజ్ఞమును నిర్వహింపజేసే మనిషి అనమాట. యజ్ఞమునకు సలహాలిచ్చి సూచనలిచ్చి అన్ని బాధ్యతలు ఆయన పెట్టుకుంటాడు. యజ్ఞ నిర్వాహకుడు ఒకడు కావాలి కదా అంటే అంగిరస మహర్షి కంటే గొప్పవాడెవడు. సప్త ఋషులలో అంగిరుడు చాలా గొప్పవాడు. ఆయన కొడుకు బృహస్పతి దేవతలకు కూడా గురువు. ఆ అంగిరుణ్ణి నువ్వు ఉపదర్శకుడిగా పెట్టుకో. యజ్ఞం చెయ్యనగానే వెంటనే ఈయన ఏం చేశాడు, అంగిరుడి దగ్గరికి వెళ్ళాడు. కశ్యపోత్రిర్ భరద్వాజో, వరుసగా సప్త ఋషులు ఉన్నారు, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, అంగిరుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వీళ్ళు సప్త ఋషులు. వాళ్లలో అంగిరుడు చాలా గొప్పవాడు. అంగిరుడికి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకుల్లో పెద్ద ఆయన పేరు ఇప్పటికీ తెలియదు కానీ చాలామంది దీర్ఘతముడు అంటారు. రెండోవాడు బృహస్పతి, మూడోవాడి పేరు సంవర్తుడు. ముగ్గురు కొడుకులు అంగిరుడికి. అంగిరుడు అగ్నిహోత్రుడు కొంతకాలం పాటు తప్పుకుంటే అగ్నిహోత్రుడు యొక్క డ్యూటీ కూడా చేసిన గొప్పవాడని చెప్పాం మనకి దొరక అరణ్య పర్వంలో. అంతటి ఆ మహానుభావుడు అంగిరుడు పరమ వేదమూర్తి కనుక అన్నిటికీ మించి పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం ఆయనే జరిపాడు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు గొప్పతనం చెప్పినవాడు హిమవంతుడి దగ్గరకు వచ్చి, మా శివుడు చాలా గొప్పవాడయ్యా బాబు, నిరాకారుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు అని చెప్పి నచ్చ చెప్పినవాడు ఆయనే. అందుకే మీకు కుమార సంభవంలో కాళిదాసు అత అంగిరహ అంగిరుడనేవాడు వచ్చాడు. సప్త ఋషులు వచ్చినా అందులో మాటలాడడంలో నేర్పరి, వాక్కులో చాలా గొప్పవాడు, మంచి మాటలు మాట్లాడతాడు, అవతల వాడిని ఆకట్టుకునే మాటలు మాట్లాడతాడు, శాస్త్ర సమ్మతమైన మాటలు మాట్లాడతాడు. అటువంటి అంగిరుడు గొప్పవాడు, ఆయనే ముందుగా మాట్లాడాడు అని చెప్పారు. అటువంటి అంగిరుడి దగ్గరికి వెళ్ళి ఈ కరంధముడు, నేను అశ్వమేధయాగం చెయ్యాలి, నా చేత యజ్ఞం చేయించంటే సందేహం లేకుండా చేయిస్తానన్నట్ట. ఆ కరంధముడి చేత 3 అశ్వమేధయాగాలు చేయించాడు వరుసగా.
మూడు, ఒకటి కాదు, మూడు అశ్వమేధ యాగాలు చేశాక శరీరంతో కరంధవుడు స్వర్గానికి వెళ్ళాడు. అరుదైన వ్యక్తుల్లో ఈయన ఒకటి అండోయ్, సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు. హరిశ్చంద్రుడి గురించి చెప్పాం ఇదివరకు మనం, ఈయన శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, ధర్మరాజు శరీరంతో వెళ్ళాడు, కొద్దిమంది అలా వెళ్ళారు. ఆశ్చర్యం చెప్పానా మీకు, చ్యవనుడు అనేవాడు బెస్త వాళ్ళని, చేపలు పట్టుకునే వాళ్ళని, ఒక రాజుగారిని చేపలతో సైతంగా స్వర్గానికి పంపాడు ఆయన శరీరంతో. మనం ఈ ఆనుశాసనిక పర్వంలోనే చెప్పుకున్నాం, చ్యవనుడు వల్లో పడ్డాడని, చేపలతో పాటు పడ్డాడని, అప్పుడు ఆ చేపలు పట్టినటువంటి వాళ్ళని, చేపలని కూడా శరీరంతో స్వర్గానికి పంపాడని చెప్పామే. ఏ యజ్ఞం చేశారండి వాళ్ళు? మహానుభావులు గురువులు తలుచుకుంటే ఎవడని చేపని, చిన్న పాపని కూడా స్వర్గానికి పంపేయగలరు. అటువంటి మహానుభావులు అంగిరుడు చాలా బాగా యజ్ఞం చేయిస్తే ఆ యజ్ఞ ప్రభావంతో కరంధవుడు సశరీరంగా స్వర్గానికి వెళ్ళాడు. అదిగో ఆయన కొడుకు అవీక్షిత్తు, ఈ అవీక్షిత్తు కూడా 10 అశ్వమేధ యాగాలు చేశాడు. ఈయనకి కూడా అంగిరుడే ఉపద్రష్ట. ఆ అవీక్షిత్తు కొడుకు మరుత్తు వరసగా. ఇప్పుడు మనకి సూర్యుడు, సూర్యభగవానుడి కొడుకు వైవస్వతమరువు, ఆయన కొడుకు ఇక్ష్వాకు, ఇక్ష్వాకు యొక్క కొడుకు విమసుడు, విమసుడు కొడుకు విభింసుడు, విమంసుడు కొడుకు కనిత్రుడు, కనిత్రుడు కొడుకు కరంధముడు, ఆ కరంధముడు కొడుకు అవీక్షిత్తు, అవీక్షిత్తు కొడుకు మరుత్తు. ఈ మరుత్తు అనేటటువంటి వాడు కూడా అయోధ్య నగరాన్ని భక్తి శ్రద్ధలతో పరిపాలించాడు. ఆయనకు ఒక రోజున, నేను కూడా మా నాన్నగారు మా తాతగారిలాగే అశ్వమేధ యాగం చెయ్యాలి అని కోరిక కలిగింది. కాకపోతే ఈయన తండ్రి కంటే తాత కంటే కూడా చాలా పరాక్రమవంతుడు, బాగా డబ్బున్నవాడు. ఇతని కాలానికి ధర్మము పెరిగింది, భూదేవి అనుగ్రహించింది, భూదేవి ఇతనికి భూగర్భం నుంచి రకరకాల ఖనిజములు ఇచ్చింది. ఈ ఖనిజముల వల్ల లెక్క లేకుండా బంగారం పెరిగిపోయింది. ఏం బంగారం అండి, పోని ఉట్టి బంగారమేనా? ఉట్టి బంగారం ఉంటే తిని బతకలేంగా మనం. ఈయన కాలంలో భూదేవి పులకించిపోయి ఒక ఎకరమునకు సాధారణంగా ఆ రోజుల్లో 15 బస్తాలు 20 బస్తాలు పండితే గొప్ప పంట. ఈ మరుత్తుని కాలంలో ప్రతి ఎకరము 5000 గోధుమల బస్తాల్ని పండించి ఇచ్చిందట. 5000, అది పూర్తిగా భూదేవి కటాక్షం. భూదేవికి అతని మీద అభిమానం కలిగింది, అతను ధర్మాత్ముడు అవడం వల్ల, అతనికి గురుభక్తి ఉండడం వల్ల, అయితేనేం పెద్దలు చేసిన పుణ్యం అన్నీ కలిసి. అసలు అతను పొలంలోకి వెళ్ళి ఒక ఎకరంలో గోధుమలు చల్లితే 3 నెలల్లో 5000 బస్తాల పంట వచ్చేదట ఎకరం నుంచి. కొన్ని చోట్ల ధాన్యం బియ్యం అన్నమాట, కొన్ని చోట్ల గోధుమలు, మరికొన్ని చోట్ల నువ్వులు, మరికొన్ని చోట్ల మినుములు, ఇలా రకరకాల నవధాన్యములన్నీ కులకులకులకులలాడుతూ ఆయన కాలంలో గిడ్డంగుల్లో చేరిపోయేవి, గోడౌన్లోకి అనమాట. అప్పట్లో ఎఫ్సీఐ ఆయనే, ఇంకా వేరే ఎఫ్సీఐ లేదు. అది కూడా రైతులకు సుఖంగా పెట్టేవాడు ఆయన. చాలా చోట్ల ఎఫ్సీఐలో ఎలకలు పందికొక్కులు తింటాయి, అంటే డైరెక్ట్ పందికొక్కులు కొన్ని, లంచగొండి పందికొక్కులు కొన్ని. కానీ ఆయన కాలంలో విలేవిటి అంతా ప్రజలకు హాయిగా సుఖంగా వెళ్ళేది ఆహారం. అందువల్ల ఏంటంటే 3 పువ్వులు 6 కాయలు అంటారు, కానీ 3 పువ్వులు 36 కాయల కింద ఉంది ఆయన పరిపాలన అనమాట. ఏమి సంపద అండి, ఏమి సంపద అండి. ఈ సంపద వల్ల ఆయన ఇంద్రుడిని కొంచెం లెక్క చేసేవాడు కాదు. ఇంద్రుడు కొన్ని విషయాల్లో అహంకారి కదా అని ఇంద్రుడి దగ్గర పెద్ద గొప్పగా లెక్క చేసేవాడు కాదు. ఇంద్రుడికి ఈయన మీద కసి పెరిగింది. అందరూ ఇంద్రుడే గొప్పవాడు అంటుంటే, ఈయన సత్యం గొప్ప, ధర్మము గొప్పది, త్రిమూర్తులు గొప్పవాళ్ళు అంటారు. అంటే ఈయన నన్నేం తిరస్కరించట్లేదు, కానీ ఇంద్రుడికి అగ్రస్థానం ఇవ్వడం లేదని ఇంద్రుడికి కొంచెం కోపం వచ్చిందట. మహాత్ములు ఎప్పుడు కేవలం ఇంద్రుడికి అగ్రస్థానం ఎలా ఇస్తారు? మరి త్రిమూర్తులకి అతీతమైన పరాశక్తికి, పంచభూతాలకి అగ్రస్థానం ఇచ్చేవాడు ఆయన. అన్నిటికీ మించి అసలు దేవుడంటే సత్యం, దేవుడంటే ధర్మం అనేవాడు. సత్యమే ధర్మమే దైవమైతే ఇక ఇంద్రుడు ఎందుకు, ఇంద్రుడు కురిపించే వర్షములు ఎందుకు అని ఇంద్రుడికి కొంచెం కసి కలిగింది. వీణ్ణి ఏమైనా పడగొట్టాలనిపించింది. సరిగ్గా ఆ సమయంలోనే మరుత్తునికి అశ్వమేధయాగం చేయాలని కోరిక కలిగింది. అశ్వమేధయాగమునకు అంగిరుడు ఆ సమయంలో లేడు, అంగిరుడు సమాధి స్థితిలో గడిపోయాడు. అంగిరుడు కొడుకు బృహస్పతి గొప్పవాడు, బృహస్పతి ఇంద్రుడి చేత ఎన్నో యజ్ఞములు చేయించాడు. కాబట్టి దేవగురువైన బృహస్పతిని నా యజ్ఞమునకు నిర్వాహకుడిగా పెట్టుకుని యజ్ఞం చేయిస్తే నా కీర్తి ప్రపంచంలో వ్యాపిస్తుంది, ఇంద్రుడికి మాత్రమే బృహస్పతి ఋత్విక్కుగా ఉంటాడు, ఆయన నాకు కూడా ఉపదర్శకుడైతే నా జాతకం బాగుంటుంది అనుకున్నట్ట. అనుకుని ఒక శుభముహూర్తం పెట్టుకుని ఈ శుభముహూర్తంలో స్వర్గానికి వెళ్ళి, ఏంటి భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళి అక్కడ బృహస్పతిని ఆహ్వానిద్దాం అనుకున్నాడు ఈయన. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఆ దొరికావురా మహారాజా అనుకున్నాడు. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుదేవ, మీరు నాకు గురువా లేక మానవులకి గురువులా అనగానే అదేమిటే అంత మాట అనేసావు, నేనెప్పుడు ఇంద్రుడికి గురువుని, దేవగురువు బృహస్పతి అని లోకమంతా పలుకుతోందే. దేవగురువైన బృహస్పతి యొక్క కీర్తి లోకంలో వ్యాపించింది. ఎవరిని అడిగినా బృహస్పతి ఎవరు అంటే దేవతలకు గురువు అంటారు. అటువంటిది ఇంద్రా నా దగ్గరకు వచ్చి మొదటిసారిగా మీరు మాకు గురువా మానవులకు గురువా ఇంకొకళ్ళు గురువు అని అడుగుతున్నావేమిటి, ఈ అనుమానం నీకెందుకు వచ్చింది, లేనిపోని ఎవరన్నా నా మీద చెప్పారా అన్నాడు. అనగానే అది కాదండి, నేను ఇంకొకసారి రూఢి చేసుకున్నాను, నువ్వు దేవతలకు గురువు సందేహం లేదు కదా అనగా సందేహం లేదన్నాడు. అయితే మీరు దేవతలకు మాత్రమే పౌరోహిత్యం వహించాలి, దేవతలకి మాత్రమే యజ్ఞములలో ఋత్విక్కులుగా ఉపద్రష్టగా ఉండాలి, అవునా అనగా అవును అన్నాడు. ఈయన ఇప్పుడు దారిలోకి వచ్చారు. మీరు భూలోకంలో ఇక్ష్వాకు వంశస్థుడైన మరుత్తరాజు గారు అశ్వమేధ యాగం చేయాలనుకుంటున్నాడు. వాడు ఎప్పుడు సత్యం గొప్ప ధర్మం గొప్ప ఇంద్రుడేం గొప్ప కాదు అంటున్నాడు. నిజానికి ఈయన అలా అనలా, కానీ ఆయన అలా అనుకుంటున్నాడు అనమాట. నన్ను అవమానిస్తున్నాడు, నన్ను లెక్క చేయటం లేదు. అతడు ఇప్పుడు అశ్వమేధ యాగానికి సంకల్పం చేశాడు. ఆ యాగమునకు నిన్ను ఉపద్రష్టగా వరిస్తున్నాడు, ఉపదర్శకుడిగా వరిస్తున్నాడు. నువ్వు ఆయన రాగానే ఐసర మధ్య మరుత్తరాజా నేను తప్పకొస్తాను నీ యజ్ఞం చేయిస్తాను అని ఒప్పుకోవడానికి వీల్లేదు. నేను కావాలో వాడు కావాలో తెలుసుకో, చాలా కఠినంగా అన్నాడండి ఈయన. ఈ రోజుతో నువ్వో నేనో తేలిపోవాలి. నువ్వు అతని యజ్ఞమునకు గనక ఉపదర్శకుడిగా వెళ్లిన మరుక్షణం నీ ఉద్యోగం పీకేసి చేతులు పెట్టేస్తా, సస్పెన్షన్ కాదు పూర్తిగా ఇక డిస్మిస్ చేసేస్తాను, బర్తరఫ్. మళ్ళీ నీకు టీఏ ఉండదు, డిఏ ఉండదు, పెన్షన్లో ఏ ఉండవు, అన్ని పీకి పారేస్తాను, నీ ఇష్టం. నా దగ్గర ఉండాలనుకుంటే వాడికి చేత యజ్ఞం చేయించకూడదని కానీ ఈయన తెల్లబోయి అసలు వాడు రాలేదు, అదేమీ నాకు తెలియదు, నువ్వేమి ఇంత మాట ఎందుకు మాట్లాడతావు, నేను నీకే గురువుని, నీ చేత మాత్రమే యజ్ఞాలు చేయిస్తాను. ఇంతో పూర్వం రాక్షసులు చాలా పర్యాయములు వచ్చి మహాత్మా నువ్వు గురువువి, గురువు అంటే అందరి ఎడలా సమానంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి, మా చేత యజ్ఞాలు చేయించని రాక్షసులు అడిగారు, నేను వెళ్ళి చేయించానా, రాక్షసులు బోలేడంత ధనం ఇవ్వచ్చు కాక, నేను దేవగురువుని, ఈ ఉద్యోగం మాని సద్యోగం మాని దుర్యోగానికి ఎడతానా, ఇదిగో నేను నీకు మాటిస్తున్నాను, అగ్ని చల్లనైన అగ్ని చల్లనైన అబ్జమిత్రుడు మైలపడ్డా ఉర్వి పొరలబడిన మేరునగము సంచలిల్చినను బొంకు పొరయునే నాదు పలుకు నిమ్మనమున నమ్ము. ఇదిగో నేను ఒట్టేసి చెబుతున్నాను, నా మాట మాట వరసకు కూడా పొల్లు పోదు, నా వాక్కులు అసత్యం ఉండదు, నేనెప్పుడు అబద్ధం ఆడను, సత్యం తప్ప అసత్యం పలకను. నేను నీకు శపథం చేసి మరీ మాటిస్తున్నాను, అగ్ని చల్లబడిపోయిన, అగ్ని ఎప్పుడు చల్లబడ్డవు, మాట వరసకు కూడా అగ్ని అగ్ని, అగ్ని అంటే కాల్చడం ఆయన లక్షణం, ఆయన చల్లబడితే చల్లబడవచ్చుగాక. అబ్జమిత్రుడు మైలబడ్డ, సూర్యభగవానుడికి మైలు ఉండదు, ఆయన కూడా మైలబడచ్చేమో. సూర్యుడు మైలబడ్డం అంటే రెండు అర్థాలు, సూర్యుడి యొక్క కిరణములు ఎప్పుడు పైనన్నప్పుడు స్వచ్ఛంగా ఉంటాయి, ఆ మహానుభావుడి కాంతి తరగదు, నేల మీదకి వచ్చేటప్పుడు ఒక్కోసారి మేఘం అడ్డొస్తే ఏమన్నా తగ్గచ్చేమో, కాబట్టి ఆయన కాంతి మాసిపోదు. అది మాసిపోయినా అని ఒక అర్థం, సూర్యుడు శ్మశానములో ఉన్నా శవం మీద ప్రసరించినా నాలాంటి వాడి మీద ప్రసరించినా పెంట మీద ఉన్నా వంట మీద ఉన్నా సూర్యుడికి మైలు ఏంటండి, సూర్యకిరణములు అన్నిటి మీద ఏకకాలంలో పడతాయా పడవా. ఉదయం పూట చూడండి, గుంటూరులో నడి రోడ్డు మీద నిలబడి ఆ నడి రోడ్లో సూర్యకిరణములు పడుతున్నప్పుడు అక్కడ ప్రతి వ్యక్తి మీద సూర్యకిరణం పడుతుంది, అంతేగాని వాడు నావాడు అని వాడి మీద, వీడు నా పార్టీ వాడు కాదని వీడి మీద పడకుండా ఉండడు ఆయన. ఆయనకి మాట వరసకు కూడా పక్షపాతం లేదు, అందుకే సూర్యుడికి మైల లేదు అని పేరన్నమాట. ఆయన నిత్య శుచి, ఆయన కూడా మైలపడచ్చు, పక్షపాతం పొందొచ్చు, లేదా ఆయన కాంతి మాసిపోవచ్చు, నేనిచ్చిన మాట తప్పను. ఉర్వి పొరలబడిన భూదేవి పక్కకి ఒరిగిపోవచ్చుగాక. ఉండవలసిన భూమి, తిరగవలసిన భూమి ఏ సముద్రంలో అయినా తిరగబడిపోయి కలిసిపోవచ్చుగాక, నేను మాత్రం ఇచ్చిన మాట తప్పను. మేరుపర్వతం వణికిపోవచ్చు, కదలిపోవచ్చు, పగిలిపోయి మేరుపర్వతం ధ్వంసం కావచ్చు, నేను మాత్రం బొంకు మాట వరసకు కూడా నోట్లోంచి రానివ్వను, నీకు మాటిస్తున్నాను, సత్యం పలుకుతున్నాను. నేను ఆ మరుత్తరాజు గారి దగ్గరికి వెళ్ళను, ఆయన చేత యజ్ఞం చేయించను.
ఏమంటామని కానీ సంతోషపడిపోయి, అసలు మీరు మా గురువు గారు కదండి, అందుకే వచ్చానండి. ఇందాక నేను అన్నది ఊరికే బెంగ కొద్దీ తప్ప మీ మీద ద్వేషం కాస్తామండి. అమ్మో మీరు గురువులు కదటండి, గురువులు అంటే గురువు గారే, హలో గురూజీ మిమ్మల్ని అతను నేను వదలను అని మళ్ళీ ఇంకోసారి ఆ గురువు గారి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయాట. బృహస్పతి గారు హాయిగా తన భవనంలోకి వెళ్ళాడు. ఇది నారదుల వారు విని పూర్తిగాను మరుత్తుని దగ్గరకు వచ్చారు. నారద నమస్కారం అన్నాడు మరుత్తుడు. నమస్కారం అలా ఉంచు, నువ్వు ఏదో యజ్ఞం చెయ్యాలనుకున్నట్టున్నావు ఈ మధ్యని అన్నాడు ఈయన. చెయ్యాలనుకున్నానండి, అశ్వమేధ యాగం మా నాన్నగారు మా తాతగారు చేశారు. అంగిరుడు బృహస్పతుల వారి తండ్రి మా నాన్నగారి చేత మా తాతగారి చేత యజ్ఞం చేయించారు. ఇప్పుడు ఆ అంగిరుల వారు లేరు కదండి, అందుకని బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి ఆయన ద్వారా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నానంటే అలాగా. నాకు ఒక విషయం తెలిసిందో అయి కర్ణాకర్ణిగా, అది నిజమో కాదో నువ్వే తెలుసుకో, నాకైతే పెద్దగా తెలియదు కానీ నువ్వు యజ్ఞం చేస్తున్న విషయం ఎవరో ఉప్పందించారు CBCID వాళ్ళు. 24 న్యూస్ అవర్స్ ఉంటాయి కొన్ని, 24 అవర్స్ న్యూస్ ఛానల్ ఒకటి పట్టుకుని ఇక్కడికి తీసుకెళ్ళి సరిగ్గా అక్కడ లీక్ చేసింది. ఇంద్రుడికి నువ్వు యజ్ఞం చేస్తావని తెలిసింది, ఆ యజ్ఞము కూడా బృహస్పతి చేత చేయించుకుందామని తెలిసిందిట. దాంతో బృహస్పతిని ఎట్టి పరిస్థితులలో మరుత్తిని చేత నువ్వు యజ్ఞం చేయించడానికి వీలు కాదు అని ఒట్టేయించుకున్నట్ట. విన్నాననుకో, నాకు తెలియదు, నువ్వు కూడా వెళ్ళి ఒకసారి పరిశీలించుకో అనగానే ఓహో ఇంతవరకు వచ్చిందనమాట, నేను ఇంకా యజ్ఞం చేయాలని లోపల లోపల సంకల్పించడం, ఈ విషయం ఇంద్రుడికి తెలియడం, ఆయన ఎట్టి పరిస్థితుల్లో నా యజ్ఞానికి వెళ్ళొద్దని బృహస్పతిని ఆదేశించడం, ఇవన్నీ జరిగాయా అంటే తెలిసింది. మళ్ళీ నా మీద గంటకు నేను చెప్పానని చెప్తే మళ్ళీ ఇంద్రుడికి నాకు మధ్యలో తగాదా, నారాయణ అని వెళ్ళిపోయాడు. వెంటనే ఈయన యోగశక్తితోటి రాత్రికి రాత్రి ఇంకా పొద్దున్న పెడదాం అనుకున్నాడు. ఈయన ఫ్లైట్ రేపు బుక్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఫ్లైటు లేదు టైటు లేదు, యోగశక్తితోటి రివ్వున వెళ్ళిపోయాడు స్వర్గలోకానికి. ఆ సమయంలో బృహస్పతుల వారు ఏకాంత మందిరంలో ఉండగా మహావేగంగా వెళ్ళి ఓ గురుదేవ రక్షించని కాళ్ళకి దండం పెట్టాడు. ఓహో నీ దొంపదేగా వచ్చేవట్రా బాబు, ఇప్పుడే ఆయన వెళ్ళాడు, ఒట్టెట్టుకున్నాను నేను అరుకుని లోపల తిట్టుకుంటూ. ఏమి నాయన, భూలోకం నుంచి యోగశక్తితో ఇలా ఎవరు పడితే వాళ్ళు స్వర్గానికి వచ్చేస్తూ ఉంటే మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే, ఇబ్బందులు ఏమిటండి, తరతరాలుగా మిమ్మల్నే నమ్ముకున్న కుటుంబం మాది, మీ తండ్రి గారు అంగిరుడు ఎంత కరుణాస్వరూపుడు ఎంత మహాత్ముడు, మా తాత చేత మా నాన్న చేత యజ్ఞములు చేయించిన ఒక పరమ పుణ్యాత్ముడు అంగిరుడు, ఆయన కొడుకులు మీరు, ఆత్మావై పుత్రనామాశ అంటోంది వేదం, తండ్రి కొడుకు రూపంలో పుడతాడు అంటోంది. అటువంటి మహాత్ములు, నాకు పెద్ద కోరిక లేదు మీ నాన్నగారు అంతటి వాడి చేత యజ్ఞం చేయించుకోలేను, కానీ ఆయన బదులుగా ఆయన కొడుకైన మీరు వచ్చి నాకు యజ్ఞంలో ఆధ్వర్యవం వహిస్తే నా జన్మ ధన్యమవుతుంది. మీరును నేనేమి అట్టే పెట్టుకోను, నెత్తి మీద పెట్టి పూజిస్తాను, నా సంపదలు ఇస్తానని కానీ పక్కపక్కనవి. నాయన, ఇంద్రుడు కూడా ఒక యజ్ఞం సంకల్పించాడు, ఆ యజ్ఞం అవ్వకుండా మధ్యలో నేను వెళ్ళకూడదు కదా అన్నట్ట. పోనీ ఆయన యజ్ఞం అయ్యేదాకా ఆగుతానండి అని అడిగిన ఇంకా తెలివైన వాడు. ఆయన ఇంకా మొదలెట్టలేదు, ఇంద్రుడు ఎప్పుడు యజ్ఞం మొదలెడతాడో తెలియదు, ఆయన ఆజ్ఞాపించగానే మేము వెళ్ళాలి, మేము రెడీగా ఉండాలి, కాబట్టి నేను రాలేను అనగపోని ఎప్పుడు అవుతుంది అన్నాడు. ఏమయ్యా ఇంద్రుడు, ఆయనతో పని, ఆయన ఏ క్షణంలో మొదలు పెడతాడో, ఎంతకాలం యజ్ఞం సాగుతుందో, ఎన్నాళ్ళటికి అది పూర్తవుతుందో తెలియదు, కాబట్టి మేము ఇప్పట్లో ఒప్పుకోలేము. అది నువ్వు బతికుండగా మొదలెట్టచ్చు, మొదలు పెట్టకపోవచ్చు, తీరా నువ్వు మొదలు పెట్టినప్పుడే ఆ ముహూర్తంలో ఆయన మొదలెట్టచ్చు. ఏం చెబుతావు, ఇది వానరాకడా ప్రాణం పోకడా అయినా తెలుసుకొచ్చేమో కానీ ఇంద్రుడి మనస్సంకల్పం ఎవరికీ తెలియదు. ఆయన పురోహితుణ్ణి గనక, ఆయన గురువుని గనక ఆయన పిలవగానే వెళ్ళి యజ్ఞం చేయించాలి. కాబట్టి మధ్యలో నీ దగ్గరికి ఎలా వస్తాను, ఓసాటి వంట ఆవిడ వంట చేస్తాను ఒప్పుకుంది పద్మాగర్ గారికి, మధ్యలో వెళ్ళి ఇంకోసాటి వంట చేస్తానంటే ఎలాగా, ఈయనకి తంటారాదా. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. నేను ఇప్పుడు రానన్నాడు. ఒకటికి రెండు సార్లు కాళ్ళు పట్టుకుని ఏడ్చి బతిమాలేడండి. నేను మనస్సులో సంకల్పించాను, మీరు కాదంటే ఇక యజ్ఞం చేయలేను, అశ్వమేధ యాగం చేయకపోతే మా ఇక్ష్వాకు వంశం అపవిత్రం అయిపోతుంది అంటే, నీవు ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నేను మాత్రం రానన్నాడు. ఆయన నారదుడు చెప్పినట్టే అయిపోయిందని నీరసం పడి, నా బతుక్కి అశ్వమేధయాగం చేసే యోగం లేదేమో, అయ్యో అని పాపం నిరుత్సాహంగా కిందకి దిగాడు. ఆయన ఇంటికి వెళ్ళలేకపోయాట, అయోధ్యానగరానికి వెళ్ళలేకపోయాడు పాపం. వెళ్ళలేక అయోధ్యానగరానికి ముందున్నటువంటి ఒకనొక కేకారణ్యంలో ఆగిపోయి మౌనంగా కూర్చున్నాడు చెట్టు కింద. ఆ సమయంలో తెల్లని కాంతితో మహానుభావుడు నారదుడు అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. ఏన్నాయన, యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా అన్నాడు ఆయన. యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే అడవిలో ఎందుకు కూర్చుంటానండి ఇలాగా డల్గా? యజ్ఞానికి ఏర్పాట్లు చేసుకునే అవకాశం లేదు, నీరసంగా ఉన్నా నేను అన్నట్ట. నేను చెప్పాను కదయ్యా, ఇంద్రుడు వచ్చి బృహస్పతిని తీవ్రంగా ఆజ్ఞాపించాడు,
ఎట్టి పరిస్థితులలోనూ మరుత్తరాజు గారి చేత యజ్ఞం చేయించడానికి వీలు లేదు.
నువ్వు అలా వెళ్ళావా, నీ సంగతి చూస్తాను, నీ ఉద్యోగం పీకేస్తానని బృహస్పతిని బెదిరించాడు. దాంతో బృహస్పతి ఏం చేస్తాడు మరి? అందువల్ల బృహస్పతి గారు నీ చేత యజ్ఞం చేయించడం అసంభవం, ఆ పని జరగదు. అయితే నారద మహర్షి, ఇంక ఈ జీవితంలో నేను అశ్వమేధయాగం చేయలేనా? ఎందుకంటే బృహస్పతితో సాటి వచ్చేవాడు దేవస్వరూపుడి చేత యజ్ఞం చేయించాలని కదా నా కోరిక. ఆయనే కాదంటే ఆయన మాట అంతా వింటారు, ఇంకెవరు చేయిస్తారంటే. నీకు నిజంగా యజ్ఞం చేయాలని కోరిక గట్టిగా ఉందా? గట్టిగా ఉందండి. అది కూడా బృహస్పతి లాంటి వాడి చేతే. మళ్ళీ భూలోకంలో చాలామంది ఉండొచ్చు, వారంతా కాదు. అనగానే బృహస్పతి లాంటి వాడు ఏమిటి? బృహస్పతి బాబు లాంటి వాడు ఆయన ఉన్నాడు, వాడిని చూపించరా అన్నట్టు. మహానుభావ, అంతకంటే అదృష్టం ఉంది, చూపించండి అన్నాడు ఈయన. ఆ బృహస్పతికి మొత్తం ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు, అంగిరుడికి దీర్ఘతముడు బృహస్పతి, ఆ తర్వాత సంవర్తుడని ముగ్గురు పుట్టారు. అందులో పెద్ద ఆయన చిన్నప్పటి నుంచి కళ్ళు మూసుకుని యోగనిష్టలో తపస్సుకు పోయాడు. రెండో ఆయన దేవతలకు గురువయ్యాడు. మూడో ఆయన సంవర్తుడు, ఆయన అవధూత. దత్తాత్రేయుడు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడు, బృహస్పతి కంటే లక్ష రెట్లు గొప్ప తపశ్శక్తి కలిగిన వాడు. పైగా నీవు బృహస్పత్య చేయించుకోవాలనుకున్నావు, బృహస్పతి తమ్ముడు అంటే బృహస్పతి, ఎందుకంటే తండ్రి గారు కొడుకు రూపంలో పుడతాడు, ఆ కొడుకు బృహస్పతి అంతా సంవర్తుడంతే, సంవర్తుడు అన్న నియమించిన గొప్పవాడు. ఎటొచ్చెటు పోయినా ఒకనొకప్పుడు ఈ బృహస్పతికి ఆయన తమ్ముడికి మధ్యలో చిన్న తగాదా వచ్చింది. బృహస్పతి గారు ఉద్యోగంలో జాయిన్ అయ్యట, వెంటనే తమ్ముడు కూడా వెళ్ళి, అన్నయ్య ఈ కొలువులో నాకు కూడా ఉద్యోగం ఇప్పించంటే, అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడ చేరావంటే రేపు పొద్దున నా పరువు పోతుంది, నీవేమో నాకంటే ఎక్కువ పండితుడివి, నీ దగ్గర సమర్థత ఎక్కువ ఉంది, నువ్వు పురాణం చెప్పావంటే అందరూ నీ ఛానల్సే చూస్తారు, నన్ను చూడరు, నాకు పరువు తక్కువైపోతుంది, అందువల్ల నిన్ను మాత్రం ఉద్యోగానికి రానివ్వనని గెంటేసేట బలాత్కారంగా. అంటే దేవతల్లో కూడా కొన్ని ఉన్నాయి. బృహస్పతి తమ్ముడిని మెడ పట్టుకుని ఉద్యోగానికి రానివ్వకుండా నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. అన్నగారి చేత పదే పదే అవమానింపబడి దేవలోకంలో కొలువు లేక, ఛీ ఎందుకు ఈ ఉద్యోగాలు అని విరక్తి చెంది అతడు శ్మశానానికి చేరి కాశీలోకి వెళ్ళి ఆ కాశీలో అవధూత అయిపోయాడు. మహాత్ముడు ఆయన. కేవలం సోదరుడి మీద పుట్టిన ఆ కాస్తలక వల్ల అంత సాధన చేశాడు. అతడు ఒక్క ముక్కలో చెప్పాలంటే సద్గురువు దత్తాత్రేయుడితో సమానుడు. ఇప్పుడు ఆయనకి కోరికలు లేవు. సుకుడు, సంవర్తుడు, దత్తాత్రేయుడు వీళ్ళు శరీరభ్రాంతిని జయించిన అవధూతలు, మహాయోగులు, యోగబలం కలిగిన వారు. కాశీనగరంలో ప్రస్తుతం ఉన్నాడు ఆ సంవర్తుడు. ఆయనకి కోరికలు లేవు. కళ్ళు మూసుకుంటే ఆత్మారాముడు గనక ఆయనలో ఆయనకి భగవంతుడు కనపడతాడు. లోలో భగవద్ దర్శనం చేసుకుని నిర్గుణ పరబ్రహ్మాన్ని దర్శించుకుని ఆనందం పొందుతాడు. ఆయనని పట్టుకున్నావా? ఈ ప్రపంచములో ఎవ్వరూ చెయ్యలేనంత మహావైభవముగా నీ చేత యజ్ఞం చేయిస్తాడు. అనగానే మళ్ళీ ఈయన అన్నాడు, బృహస్పతి తమ్ముడు కదండి, మరి బృహస్పతి కాదంటే ఈయన చేస్తాడంటే అందువల్లే చేయిస్తాడు ఈయన. ఇక్కడ ఇద్దరికి మధ్యలో ఉన్న తేడా, అన్నగారు కాదన్నాడు కాబట్టి ఈయన చేస్తాడు, ఈయన చేయిస్తానన్నాడా? ఈ ప్రపంచంలో ఎవడో ఆ యజ్ఞాన్ని ఆపలేడు. సంవర్తుడు తప్ప ఇంద్రుణ్ణి అదుపులో పెట్టే శక్తి, బృహస్పతిని అదుపులో పెట్టే శక్తి ఉన్నవాడు మరొకడు లేడు. ఎక్కడుంటాడండి ఆయన అన్నట్ట? ఉంటాడు, కానీ ఆయన పట్టించుకోవడం చాలా కష్టం. అవధూతలు కదా వాళ్ళు, వాళ్ళని పట్టుకోవడం అంటే అంత తేలిక కాదు. ఇప్పుడు నేను చెబుతున్నా విను, నువ్వు ఇంటికి వెళ్ళడం మానేసి ఈ క్షణమే కాలినడకన కాశీ వెళ్ళిపో. భూపాల అతడు కాశీపురి పాయకవర్తించు ఉన్మత్త వర్తనమున అతని నెరింగెడునట్టి ఉపాయం భువినుము పురద్వారమున శవంబు నిడుకొని నీవుండుము ఏ తెల్చి చూచి నివర్తించువాని సంవర్తుగాగా ఎరుగుము మరలి అట్లే గంగ వెనుకన్న పొమ్ము నిశ్చల భక్తి పూర్వకముగా ఎతటనైన నీకునే కాంత మొదవిన శరణు చొరుము వినయ భరిత వృత్తి నాదు గురుతు చెప్పిన వారెవ్వరని నను చందనారదుండు చెప్పినను. మహారాజా, ఈ క్షణమే నీవు విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా హుటాహుటిన కాశికాపురానికి చేరు, మోక్షపురమైన కాశికాపురం చేరు. కాశికాపురానికి ఆ రోజులో చుట్టూతో కోట చుట్టూతో పెద్ద గోడ ఉండేది. ఆ కోట ప్రాకారం దగ్గర ఉండు, ఒక దిక్కులేని శవాన్ని పెట్టుకుని అక్కడ కూర్చో. మళ్ళీ దిక్కున్న శవం అయి ఉండకూడదు. బంధువులు కానీ పురోహితులు కానీ హితులు కానీ స్నేహితులు కానీ లేక అనాథగా చచ్చిపోయిన శవం ఏదైనా ఉంటే ఆ శవాన్ని కొనుక్కుని తీసుకెళ్ళి ఆ శవాన్ని పెట్టుకుని కాశీపుర ద్వారం దగ్గర సింహద్వారం దగ్గర ఉండు. అలా ఎన్నాళ్ళకి ఉండాల్సి వస్తుందో చెప్పలేము. నీ అదృష్టం బాగుంటే, నీ గురువుల కటాక్షం ఉంటే, ఈశ్వర సంకల్పం ఉంటే, కాశికా విశ్వేశ్వరుడు అనుగ్రహం ఉంటే ఆ శవాన్ని నువ్వు అక్కడ పెట్టుకున్న వెంటనే సంవర్తుని దర్శనం అవ్వచ్చు. అందుకే వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుడికి నమస్కరించి కాశీ విశ్వేశ్వరుణ్ణి భక్తితో తలుచుకో, కాలభైరవుణ్ణి తలుచుకో. కాశికాపురాధినాథ కాలభైరవం భజే అని కాలభైరవుణ్ణి జపించుకుంటూ వెడితే కాలభైరవుడి అనుగ్రహం ఉంటే కాశీలో ఏ పనన్నా తొందరగా అవుతుంది. ఆయన అనుగ్రహం లేకపోతే ఏ పని అవ్వదు. నువ్వు అక్కడికి వెళ్ళు. ఆ పురద్వారం దగ్గర, సింహద్వారం దగ్గర, కోట యొక్క ద్వారం దగ్గర శవంతో ఉండు. ఆ సమయంలో కాశీలోకి రోజు చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. శవాన్ని చూడగానే తుపాకీ దెబ్బతిన్నట్టుగా ఎవడు పరిగెడతాడో, బాణం దెబ్బతిన్నట్టుగా ఎవడు వణికిపోయి పరిగెత్తుకెళ్ళిపోతాడో ఆ పారిపోతున్నవాడు సంవర్తుడు. శవాన్ని చూచి పరిగెత్తాడా, ఉలిక్కిపడి పరిగెత్తాడా, వాడే మనకి కావలసిన సంవర్తుడు. ఆయన దిగంబరుడిగా ఉంటాడు, గోచీ పెట్టుకుంటాడు, ఒక్కొక్కప్పుడు గోచీ కూడా లేకుండా ఏ పేచీ లేకుండా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు చర్మాలు కట్టుకుంటాడు, నోట్లోంచి అలా సొల్లు కారిపోతూ ఉండగా గడ్డంతో ఉంటాడు. పిచ్చాళ్ళు ఉంటారండి గురువులు, అలాగే ఉంటారు అవధూతలు మహాత్ములు వాళ్ళు. కానీ ఏ రూపంలో అయినా ఉండొచ్చు, శవాన్ని చూచిన వెంటనే ఉలిక్కిపడి అని వణికి పారిపోయాడా, అతడే ఆ గురువు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా ఆయన కూడా పరిగెత్తి, ఆయన తన్నినా కొట్టినా రక్కినా గిల్లినా కాళ్ళు పట్టుకో, ఏం చేసినా అనుభవించు. అప్పుడు ఆయన జాలి పడతాడు. ఎవడెవరా నువ్వు అంటాడు. నేను నారద శిష్యుణ్ణి అని చెప్పాను, అంతేకాని మరుత్తరాజునని చెప్పకు. మరుత్త అన్నావా ఒత్తే నీ పని, అదే నారద శిష్య అన్నావా నువ్వు బాగుపడతావు. ఓహ్ నారదుడా, అయితే ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు నీకు అంటే నారదుడే చెప్పారండి అని చెప్పు. నారదుడు నీకు నేను ఇక్కడ ఉన్నట్లుగా కాశీలో ఉన్నట్టుగా చెప్పిన తర్వాత ఏం చేశాడని ఆయన అడుగుతాడు. నారదులు వారా అండి, మీరు కాశీలో ఉంటారని, శవాన్ని పట్టుకెడితే దొరుకుతారని చెప్పారండి, చెప్పి ఆ తర్వాత అగ్నిలో ప్రవేశించారండి అని చెప్పు. అలా చెప్పావా ఆయన నమ్ముతాడు. అంటే అయితే ఇప్పుడు మీరు అగ్నిలో ప్రవేశిస్తారా అన్నాడు ఆయన. ఏ అగ్నిలో ప్రవేశిస్తారంటే అగ్నిగుండంలో దూరతారని కాదురా, అదంతే, నేను మాయమైపోతున్నాను అని మాయమైపోయాడు ఆయన. ఆయన మాయమయ్యాడు. కానీ ఏమని చెప్పమంటున్నాడు, అగ్నిలో ప్రవేశించానని చెప్పమన్నాడు. ఏమో నారదుడు ఎందుకు అలా చెప్పాడు, శవం అంటాడు, ఆయన ఉలిక్కిపడ్డం అంటాడు, ఆయన ఏదో పరీక్ష అంటాడు, నారదుడు చెప్పాడని చెప్పమంటాడు, నారదుడు ఎక్కడికి వెళ్ళాడంటే అగ్నిలో దూకాడని చెప్పమంటాడు. ఏమి చెప్పమంటే చెబుదాం. గురువు గారు నారదుడు నాకు, ఆయన మహాత్ముడు. నారదుడు లాంటి గురువులు చెప్పాక ఇంకా వేరే మళ్ళీ ప్రశ్నించకూడదట, రెండు అనుమానం పెట్టుకోకూడదు. పెద్దలు ఏదైనా చెప్పారంటే ఇంక అంతే, మనం ఒకండి గురువు అని నమ్మేమండి, ఇంకా గురువు ఏం చెబితే అది కర్తవ్యం అనుకుని హుట్టిని బయలుదేరి వెళ్ళాడు. కాశీపురం చేరాడు. ఎంతో అదృష్టం, పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప కాశీలో ఎవరు పడితే వాళ్ళు అడుగుపెట్టలేరు, ఎన్ని జన్మల సంస్కారం ఉండాలి. అవిముక్త హట్టభూమి అది, అటువంటి మోక్షభూమికి చేరి లోపలికి వెళ్లకుండా సరిగ్గా పురద్వారం దగ్గర ముందే ఒక దిక్కులేని పీనుగుని వాడెవడో శ్మశానానికి తీసుకెళ్లి ఎవడొక ఎముకల పోక్ కోసం అమ్ముకోబోతుంటే వాడికి ఒక డబ్బు ఇచ్చి అది కొనుక్కు తెచ్చుకుని శవం పక్కన పెట్టు కూర్చున్నట్ట. శవం బాగా బిగుసుకుపోయింది కట్టెలాగా. ఆ శవాన్ని గోడకు అలా చేర్చాడు, ఇదో నేను దీనికి దారబడి కూర్చున్నట్టుగా ఇలా ఉందా శవం బిగుసుకుపోయి. వాడెవడో మరి ఎలా ఎండిపోయాడు ఏమిటో కర్మ. ఆ దిక్కులేని కుణపాన్ని పీనుగుని దానికి గోడకు పెట్టి ఈయన కూర్చుని ఉన్నాడు పక్కనే. ఇప్పుడు ఈ రాజుగారు పీనుగులగే ఉన్నాడు, వాడు పీనుగులగే ఉన్నాడు, ఈయన కూడా తిండి లేదు కదా, అలిసిపోయొచ్చు అలా కూర్చున్నాడు. కాసేపు ఒక్కొక్కప్పుడు అలాగే ఉంటారండి మనుషులు కూడా పీనుగులగే కనపడతారు. ఈ ఇద్దరు కూర్చున్నారు. ఈయన అదృష్టం, ఈశ్వర అనుగ్రహం. కూర్చున్న పావు గంటకే ఒక దిగంబరుడు వచ్చాడు అక్కడికి. ఆయనకి పెద్ద గెడ్డాలు మీసాలు ఉన్నాయి, ధగ 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 వెలిగిపోతున్న జుట్టు అనమాట, నల్లని జుట్టు అనమాట, నిగనిగలాడిపోతున్న జుట్టుతో వచ్చాడు. రావడంతో ఆ పీనుగును చూశాడు, ఉలిక్కిపడి ఎగిరి దూకి పారిపోవడం మొదలెట్టాడు. ఇక పారిపోతున్న ఆయన సంవత్సరం అర్థమైపోయిందిగా, నారదులు వారు ముందే చెప్పారు, క్లూ ఇచ్చారు ఆయన, అందుకని గురువు గారు అయి అని ఈయన వెంటబడ్డాడు. ముందు గురువు గారు, వెనక శిష్యుడు. పీటీ ఉష అశ్విని నా చెప్ప, పీటీ ఉష అశ్విని నా చెప్ప, ఒకడు వెనక అతను పరిగెత్తినట్టుగా ఆయన పరుగు, ఈయన పరుగు, ఈయన పరుగు, ఆయన పరుగు, అమ్మమ్మ అబ్బబ్బో పరుగు అంటూ పరుగెత్తుకుపోవడం మొదలెట్టారు. ఏమి పరుగండి, రాజుగారు అలిసిపోయట, ఆయాసం వచ్చిందట, నేను చాలా మంచివాడిని, మిమ్మల్ని అలా పరుగులు పెట్టడం అట్లా. ఆయన ఏం పరుగు పెట్టించాడు అనుకుంటున్నారు? రాజుగారు జీవితంలో అంత పరుగు ఉరుకు ఎప్పుడు పెట్టలేదు. అలిసిపోయి అమ్మాయి అమ్మాయి అంటాడు. ఆయన ఆగడు, ఆయన్ని పట్టుకోవడం కోసం పరిగెత్తి 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 మొత్తం మీద కూడా వెళ్ళాడు. అక్కడ కాశీనగరంలో ఒక భయంకరమైన శ్మశానం ఉన్నది. అక్కడ ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళాట. ఏ వైపు చూసినా శవాలు కాలుతున్నాయి. ఆ శవాలు కాలుతూ ఉన్న చోటికి వెళ్ళి ఈయన ఏం చేశాట, ఇలా వెనక్కి చూసి ఒక మూడు పుర్రెలు తీసుకున్నాడు. శ్మశానంలో ఎవరో మహానుభావులు చచ్చిపోయారు, వాళ్ళ శవాలు తగలబెట్టారు, వాళ్ళ పుర్రెలు మాత్రం బయటకు వచ్చాయి. ఆ కపాలములు మూడు మూడు ఇటుకలు పెట్టినట్టుగా త్రికోణాకారంలో పొయ్యి కింద పెట్టేటండు. అవి పుర్రెల పొయ్య, ఇటొక పొయ్య పుర్రె, ఇటోటి ఇటోటి తప్పిన త్రికోణాకారంలో పెట్టాడు మూడు పుర్రెలు. ఆ పుర్రెల కింద కాష్టంలో కట్టెలు ఉంటాయా, కాలుతున్న కట్టెలు, ఆ కట్టెలు పెట్టాడు. దాని మీద కొంచెం పెద్ద తలకాయ ఉన్నవాడిది, కొంతమందికి తలకాయలు పెద్ద ఉంటాయి, అలాంటి తలకాయ పుర్రి పెట్టాడు. ఆ పుర్రిలో కాసి నీళ్లు పోశాడు. పక్కన ఎవడో పిండాకుడు వండిపోయారు సగం సగం. ఆ పిండ వండు ఉడుకుతున్నదే ఆ బియ్యము, ఆ నీరు పట్టుకొచ్చి పుర్రెలో పోశాడు. ఈ విధంగా కింద మూడు పుర్రెలు ఇటుకల కింద, దాని మీద పెద్ద పుర్రె, అది కుండ కింద పెట్టి అందులో నీళ్లు పోసి ఆ ఉడుకుతున్న పిండం బియ్యం అందులో పోసి కింద కట్టెలు పెట్టి అవి కూడా కొరకంచులు కాష్టం కట్టెలు పెట్టి ఇప్పుడు అన్నం వండడం మొదలెట్టాడు. అన్నం వండుతున్నప్పుడు ఈ బియ్యం ఉడుకుతున్నాయో లేవో చూడాలి కదా. చూడడానికి మన వాళ్ళు ఏం చేసేవారంటే పూర్వం గరిటె పెట్టి ఆ గరిటెతోటి మెల్లిగా పైకి తీసి బియ్యం ఇలా చేతితో పట్టుకుని నొక్కేవారు అనమాట. ఆడవాళ్ళకి భలే ఉండేవాడి చేతులు, ఆ ఉడుకుతున్న బియ్యం నొక్కేసేవారు పూర్వం. అప్పుడు చక్కగా సుకుమారంగా ఉండేవారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఉడుకుతున్న అన్నాన్ని చూడడం కోసం అటు ఇటు చూశాడు. అక్కడ ఇంత ఎముకోటి ఉందిట, ఆ ఎముకే గరిటె కింద భావించి దాంతో ఆ బియ్యం పైకి తీశాడు, ఇలా నొక్కి చూశాడు. ఉడుకుతున్నటువంటి బియ్యములో ఈ ఎముక పెట్టి ఇలా తిప్పుతూ ఉడుకుతోందా లేదా అని కలబెడుతూ ఉండగా అప్పటికొచ్చి మరుత్తుడు కాళ్ళ మీద పడి, గురువుగారు రక్షించండి అన్నట్ట. ఎవడ్రానికి గురువు, పిచ్చాడికి ఇంకో పిచ్చాడు దొరికాడు, అందరం పిచ్చాళ్ళమే, పదమా విశాఖపట్నం పిచ్చాసుపత్రిలో చేరుదామన్నాడు. అనగానే ఈయన, మీరు ఎన్ని కొట్టండి తిట్టండి, నేను మాత్రం మాట వరస కూడా మీ కాళ్ళు వదలని గట్టిగా పట్టుకున్నాడు కాళ్ళు. ఆ చేతిలో ఉన్న ఎముకతో నెత్తి మీద డామ్మని కొట్టాడు. నెత్తి మీద కొడితే చిల్లు పడిపోయినంత పని అయిపోయింది. ఎముకతో కొట్టాడు మాట్లా, ఆ ఎముక మరి ఆ చచ్చిపోయినాడు ఎవడో మరి దిక్కుమాలవాడు. వాడి ఎముక చాలా గట్టిగా ఉంది, మనలాంటి వాడి ఎముకలు అయితే పుట్టుకుమనొచ్చు. ఆ ఎముక చాలా స్ట్రాంగ్గా ఉందిట, దాంతో బుర్ర మీద కొట్టగానే కపాలం పగిలినంత పని. దీనికి కళ్ళు బయలుకి మీ భూమి గుండ్రముగా ఉన్నదన్నట్టు అయిందనమాట. అలా బుర్ర తిరిగింది. తిరిగినా సరే కొట్టిన తిట్టిన గురువుగారి పాదాలు అట్టే పట్టుకుంటాను వదిలిపెట్టినారు గట్టిగా పట్టుకోగానే ఆయనకి జాలేసి నెత్తి మీద ప్రేమగాల నిమిరాడు. నిమరగానే ఆ గాయం పోయి మళ్ళీ ఆయనకి స్వస్థత చేకూరింది. ఏమి నాయన నీకేం కావాలి అనగా, అయ్యా నేను యజ్ఞం చెయ్యాలనుకుని మిమ్మల్ని ఋత్విక్కుగా వరించడానికి వచ్చాను. అనగానే నేను ఇక్కడ ఉన్నట్టు ఎవడ చెప్పాడరా నీకు, ఒరే అండమే ఆయన ఎవడైనా సరే ఎవడ చెప్పాడరా అనగానే, నారదులు వారు చెప్పారండి. అలాగా చెప్పిన తర్వాత నారదులు వారు ఏం చేశారు? వై చెప్పి చెప్పగానే నారదులు వారు అగ్నిలో దూకి మాయమైపోయారండి అనగానే వెంటనే ఆయన అందంగా మారిపెట్టి, ఎంత అందంగా ఉన్నాడు తెలిసినా, సాక్షాత్తు 8 సంవత్సరాల వయస్సు కలిగిన బాలకృష్ణుడిలో ఉన్నట్టు ఆ సమయంలో అంత అందంగా అయిపోయాడు. మరే నాయన, ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఏదో ఒకనాడు చచ్చిపోతాడు. ప్రాణం ఉన్నప్పుడు అందరూ విలువిస్తారు, ప్రాణం లేనప్పుడు ఆ శవాన్ని ఎవరూ పట్టించుకోరు. అందుకని శవన్ చూడగానే నేను ఉలిక్కిపడినట్టుగా వెళ్ళిపోతాను. అంటే అంతరార్థం ఏమిటి, వారి పిచ్చాడా, ఒకప్పుడు నీ శరీరంలో ప్రాణం ఉన్నప్పుడు భార్య భర్త అనే బంధంతో తిరిగావు, ఇప్పుడు ఆ ప్రాణం పోగానే నిన్ను కట్టుకున్న భార్య పురుషుడైతే అసహించుకుని పోతోంది, పురుషుడు స్త్రీనైతే చిచ్చిచ్చి అని ఆ భార్యను వదిలేసిపోతున్నాడు, పిల్లలు వదిలేసిపోతున్నారు. ఈ శరీరములో ఉన్నటువంటి వాయువు ఒక్కసారి అలా తొలగగాని ఆ శరీరాన్ని ప్రతి ప్రాణి నాలా అసహ్యించుకుంటారని లోకానికి చెప్పడానికి, శరీరం యొక్క బతుకింతే అని చెప్పడానికి ఉలిక్కిపడి పారిపోతున్నట్టు నటిస్తాను. అందుకే శవాన్ని అక్కడ పెట్టమని నారదుడు చెప్పాడు. ఈ శరీరముల యొక్క విలువ చాలా తక్కువ, ఈ శరీరం మీద భ్రాంతి వహించొద్దు, ఎప్పటికైనా శరీరము నశించిపోయేదే, దీని మీద భ్రాంతి వద్దని చెప్పడానికే నేను ఎప్పుడూ శవాన్ని చూసి ఉలిక్కిపడి వెడుతూ ఉంటాను. శరీరమునకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, సీర్యతే ఇది శరీరం, నశించిపోవున్నది గనక దీని శరీరం అన్నారు. ఇంకా నారదుడు పంపాడో లేదో ఎలా తెలుస్తుంది, దానికి నారదుడు నీకేం చెప్పాడు, నారదుల వారు పంపారని చెప్పు, నారదుల వారు ఏమయ్యారు అంటే అగ్నిలో దూకి మాయమయ్యారని చెప్పు అన్నాడే. అగ్ని అంటే చిదగ్ని, నారదుడి యొక్క శరీరం మనలాంటి అపవిత్ర శరీరం కాదు, అగ్నిస్వరూపుడు ఆయన. తపస్సు ఎప్పుడూ చేస్తాడు ఆయన. నిత్యం తపస్సు చేసేవాడి శరీరం అగ్నిలో ఉన్నట్టు పవిత్రమవుతుంది. అందుకని నారదుడు అగ్నిలో దూకాడంటే చిదగ్నిలో, చైతన్యం అనే అగ్నిలో, తపస్సు అనే అగ్నిలో ఎప్పుడూ ఉంటున్నాడని అంతరార్థం. ఆ కోడ్ లాంగ్వేజ్ మా మధ్యలో ఉంటుంది. అది నువ్వు చెప్పావు కాబట్టి నారదుడు పంపాడని నాకు అర్థమైంది. అయినా నిన్ను నారదుడు పంపుతాడని నాకు తెలుసురా, అవన్నీ నాకు తెలుసు, నీ మనసులో కోరిక తెలుసు. నీవు అశ్వమేధయాగం చేయాలనుకున్నావు, మరి వెళ్ళి మా అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళావుగా, ఏమైంది అన్నట్టు ఏం ఎరగినట్టుగా. మీ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళానండి, మెడబట్టుకు గంటేశాడండి ఆయన, పొరపాటును కూడా నా చేత యజ్ఞం చేయించను అన్నాడండి. ఏమన్నా అంటే ఇంద్రుడి యొక్క పురోహితుడు అంటున్నాడు ఆయన. అనగానే ఇంద్రుడితో యుద్ధం వస్తుంది కదరా నాయన, మరి నీకు ఇప్పుడు నువ్వు యజ్ఞం మొదలెట్టావు, మా అన్నయ్య నిర్దాక్షిణ్యంగా నిన్ను యజ్ఞం చేయించను అని ఇంట్లోంచి గంటాడు, ఇప్పుడు నువ్వు యజ్ఞం మొదలెడతావు. యజ్ఞం అంటే ఏమిటి? దేవతా స్వరూపం. యజ్ఞో వై దేవాహ, యజ్ఞం అంటేనే దేవతలే. రేపొద్దున ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమ అనాలి. అప్పుడు ఇంద్రుడు రాడు యజ్ఞానికి. అప్పుడు ఏం చేస్తావు యజ్ఞం నువ్వు? మా అన్నయ్య బృహస్పతిని పిలుస్తావు, నేనుండగా ఆయన రాడు, అప్పుడు ఏం యజ్ఞం ఏం చేస్తావు? అనగానే నాకు అవన్నీ అనవసరం అండి, ఇంద్రుడు వచ్చాడు లేదు, బృహస్పతి వచ్చాడు లేదు నాకు వద్దు, నేను యజ్ఞం చెయ్యాలనుకున్నాను. ఆ యజ్ఞం చేయించడానికి మీకంటే గొప్ప గురువు నాకు దొరకడని నారదుల వారు చెప్పారు. నారదుడు అంటే నాకు ప్రమాణం, మీరంటే ప్రమాణం. మీరిద్దరూ కలిసి నా చేత యజ్ఞం చేయిస్తే ఆ ఇంద్రుడు వస్తాడో వాళ్ళ నాన్నే వస్తాడో, మీరు తలుచుకుంటే ఏదన్నా చేస్తారు, కాబట్టి నాకు మిగతావన్నీ అనవసరం, నా చేత మీరు యజ్ఞం చేయించడం నాకు కావాలనగానే చిరునవ్వు నవ్వి, నా శక్తి నీకు అర్థమైందనమాట, నేను యజ్ఞం చేయించగలను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తీరా నేను నీకు ఋత్విక్కుగా వచ్చి నీ చేత యజ్ఞం చేయిస్తూ ఉండగా మా అన్నయ్య బృహస్పతి నా మీద కసికొద్ది ఈ యజ్ఞాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, ఆయన ముందు నిన్ను లోభ పెడతాడు. ఏమని, మా తమ్ముడు వదిలేశావంటే నేనే పురోహితుడు అవుతానంటాడు. తీరా నేను నీ చేత యజ్ఞం చేయించడం మొదలుపెట్టాక నువ్వు నన్ను ఋత్విక్కుగా ఎంచుకున్నాక మా అన్నయ్య వచ్చి కబురు పెడితే దేవ పురోహితుడు కదా అని ఆయన్ని పురోహితుడిగా పెట్టుకుని నన్ను గెంటేస్తే నిన్ను శపించి నాశనం చేస్తాను. నీకు ఆఖరిసారిగా చెబుతున్నాను, ఒకసారి నన్ను నువ్వు గురువుగా యజ్ఞమును చేయించే ఉపద్రష్టగా ఎంచుకున్నాక అటు సూర్యుడు ఇటు పొడిచినా ప్రాణం పోయినా మధ్యలో నన్ను వదలడానికి వీల్లేదు, నన్ను వదిలేవా, మళ్ళీ నీ జీవితంలో నీకు పునర్జన్మ లేకుండా చేసేస్తాను, దానికి ఇష్టమేనా అన్నాడు. అటు సూర్యుడు ఇటు పొడిచిన నా తండ్రి మీద ఒట్టేసి చెబుతున్నాను, నన్ను అంతా కాదంటే సమయానికి నారదులు వారు చెప్పగా నేను మీ పాదాలు ఆశ్రయిస్తే మీరు నాకు అభయం ఇచ్చారు, మీ పాదములు విడిచిపెట్టాను, మిమ్మల్ని విడిచిపెడితే అధోగతులు పాలైపోతాను అని శపథాలు పెట్టాడు. నేను నిన్ను వదలను గురువుగారు, నువ్వే గురువు, ప్రాణం పోయినా పర్వాలా, ఇంద్రుడు నన్ను చంపేసినా పర్వాలా, నువ్వే నాకు దిక్కన్నాట. ఆ మాట మీద నిలబడు. ఇంతవరకు ఇంద్రుడు బ్రహ్మ కూడా చెయ్యనంత వైభవంతో నీ చేత యజ్ఞం చేయిస్తాను. అనగానే నా దగ్గరండి బంగారం ఉంది కానండి, పంటలు ఉన్నాయి కానండి, ఇంద్ర వైభవంతో తులతూగి అంత బంగారం ఉండదు కదండి అన్నట్ట. అదే రా ఇప్పుడేరా అని వాడు చెయ్యిలా గుచ్చుకుని బర్రును శ్మశానంలో చోటుకి ఈడ్చేట. ఇదేంటో గురువుగారు జబ్బట్టుకు ఈడ్చేస్తున్నారు, కొంతమంది జబ్బట్టుకుంటారు బాబాయ్, జబ్బ ఊడిపోతుంది, అలా పట్టుకుని ఈడ్చేట. ఏడవగానే కంగారు పడ్డాడు ఈయన. ఈలోపు ఏమైంది తెలుసా, అప్పటిదాకా కాశీలో శ్మశానంలో ఉన్నారు, ఆ గురువుగారు సంవర్తుడు ఈయన జబ్బొచ్చి ఈడ్చాడు, ఈయన కన్ను మూసి తెరిచేలోపు అంటే కంటి మీద రెప్ప పడి మళ్ళీ ఆ రెప్ప తిరిగి పైకొచ్చేలోపు రెప్పపాటు కాలం అంటాం దాన్ని, రెప్పపాటు కాలంలో కాశీలో లేరు, ఈ ఇద్దరు హిమాలయ పర్వతంలో కేదార క్షేత్రం దగ్గర ఉన్నారట. ఈయనకి మతిపోయింది, ఇదేంటే ఇంత ఈ క్షణంలో ఎక్కడి కాశీ ఎక్కడి కేదార క్షేత్రం ఆలోచించండి, అక్కడున్నారు. ఈయన తీసుకెళ్లి ఆ కేదారేశ్వరుడి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడించి ఈశాయ నమః, పూషాయ నమః, సర్వాయ నమః, ఉగ్రాయ నమః, పినాకపాణయే నమః అంటూ ఉచ్చైహి కంఠంతో ఈ సంవర్తుడు ఈశ్వరుణ్ణి ధ్యానించాడు. ఈశ్వరుడు అక్కడే ప్రత్యక్షమై చెయ్యిలా ఒక్కసారి అభయహస్తం చూపించాడు, చెయ్యిలా చూపించాడు. చూపించగానే ఆ చేతిలోంచి వచ్చింది కుంభవృష్టి కింద కురిసింది బంగారం. ఓ రెండు రోజులు తుఫాను కురిస్తే కూడా అంత వర్షం కురవదు, ఆకాశం మేఘావృతమై తుఫాను పెట్టినప్పుడు కూడా ఇంత వర్షం కురవదట, ఏది మామూలు నీళ్ల వర్షం కానీ ఇక్కడ కుంభవృష్టి కింద బంగారం కురిసింది. ఇంకా అదేం బంగారం అండి బాబా, ఆ బంగారాన్ని ఎవరు ఊహించలేరు. మరుత్తరోజు తెల్లబోయాడు, ఆ బంగారం వర్షం చూస్తూ ఉండగా ఇటుకల కింద మారిపోయింది, ఆ ఇటుకలు చూస్తూ ఉండగా యజ్ఞ వాటిక కింద మారిపోయాయి. కేదార క్షేత్రంలో బంగారంతో యజ్ఞ వాటిక
పెద్ద పెద్ద యజ్ఞగుండములు, 8 యజ్ఞగుండములు పూర్తిగా బంగారం అండి, ఇటుకలు దాని మీద సిమెంట్ పోత, ఆ చుట్టూత వేదిక. ఇప్పుడు మీరు కూర్చున్నది వేదిక అంటాం ఈ నేల. మీరు నేల మీద ఏదో గ్రానైట్ రైళ్లు వేసుకుని దాని మీద కుర్చీలు వేసి కూర్చున్నారు, అక్కడ గ్రానైటు లేదు, ఇంకో నైటు లేదు, అంతా బంగారం, నేలంతా బంగారం యజ్ఞవాటికంతా. ఒక్కసారిగా 80,000 మంది కూర్చోడానికి పనికొచ్చే యజ్ఞవాటిక పూర్తిగా బంగారంతో ఏర్పాటైపోయింది. దాన్ని బట్టి ఆలోచించండి మీరు అది ఎలా ఉందో. ఇంకా కూర్చోడానికి కుర్చీలు అన్నీ బంగారమే, అన్నీ పూర్తిగా, మళ్ళీ వెండి కూడా లేదు, అంతా బంగారం తప్ప మరొకటి లేదు, బంగారం లాంటి బంగారం అది. ఇంకా ఈ విధంగా ఆసనాలు, సృక్కు శ్రువలు, భోజన పాత్రలు, ఈ నెయ్యి పాత్రలు, ఒకటేమిటి, సమస్తం సువర్ణమయమైపోయింది, అంతా సువర్ణమైపోయింది. హిరణ్యరేతసుడు బంగారమే రేతస్సుగా కలిగిన ఈశ్వరుడు అనుగ్రహం కదండి. ఇప్పుడు చెప్పు ఇంద్రవైభవం సరిపోతుందంటే అసలు ఇది ఏం మాట్లాడాలో తెలియటం లేదు. యజ్ఞవాటిక కట్టక్కర్ల తయారైపోయాయి, గుండాలు తయారైపోయాయి, కట్టెలు తయారైపోయాయి, దాని పక్కన సృక్కు సురవలు వంటి సకల పాత్రలు, భోజన పాత్రలు, కూర్చునే ఆసనాలు, తివాచీలు, ఒకటేమిటి, ఓరణ ఆయనో ఈ ప్రపంచం అంతా అక్కడికి వచ్చి కూర్చుంటే భోజనం పెట్టడానికి కావలసిన వసతులు కూడా వచ్చేసాయి. ఇంక ఇప్పుడు దీన్ని ఏం వర్ణిస్తాం? ఇప్పుడు అర్థమైంది నారదులు వారు నాకు ఎటువంటి గురువుని చూపించారు అని ఆ గురువు గారి కాళ్ళు రెండూ పట్టుకుని కన్నీళ్లతో కడిగాడు. వెంటనే ఇద్దరు కలిసి మళ్ళీ ఆయన జబ్బట్టుకున్నాడు అంతే, ప్రయాణం చేయటువంటి ఇంక ప్రయాణం వెళ్ళలేదు. మన సింహాద్రి ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ చేసుకోవడాలు, కూర్చోవడాలు ఇవేం లేవు, హోంసాద్రిలు ఏం లేవు, కారులు ఎక్కర్లేదు, బ్యారులు ఎక్కర్లేదు. మళ్ళీ జబ్బ పట్టుకోగానే ఇద్దరు అయోధ్యలో ఉన్నారు, కాశీలో ఉన్న వాళ్ళేమో జబ్బ పట్టుకున్నారు గురువుగారు, జబ్బ పట్టుకుని ఈయన క్షణాలవే తీసుకెళ్లి కేదారంలో పెట్టాడు. అక్కడ అన్ని ఏర్పాట్లు అయ్యాయి. మళ్ళీ కేదార క్షేత్రం నుంచి అయోధ్యకి తీసుకొచ్చాడు. అయోధ్యలో తన ప్రజలకి అందరికీ కూడా ఇదిగో మా గురువు గారు బృహస్పతులు వారి సోదరులు, అంగిరసుల పుత్రులు, వాళ్ళు అక్కడ బృహస్పతి సోదరుడనే పరిచయం చేశాడండి. ఎక్కడ అక్కడ బృహస్పతి మీద రవ్వంత కూడా వ్యతిరేక భావం లేదు. తమ్ముడు అంత గొప్పవాడే, తండ్రిని అంత పొగిడారు అంగిరసుడు కొడుకని, ఇంద్రుణ్ణి గౌరవించారు. జరిగిందంతా చెప్పి ఈ అవధూత గురువర్యుడు తలుచుకుంటే అణువణువు బంగారం అవుతుంది, బంగారాన్ని మట్టి కింద మార్చగలడు ఆయన. ఆయన సమలోష్టాశ్మకాంచనుడు, బంగారాన్ని మట్టి బిడ్డని సమానంగా చూస్తాడానికి కావాలా? ఈ గురువు గారి కటాక్షంతో మనం యజ్ఞం చేస్తున్నాం, మనందరినీ అక్కడికి తీసుకెళ్లే బాధ్యత ఆయనే స్వీకరించాడు. పైగా ప్రయాణం చేయడానికి రథాలక్కర్ల, గుర్రాలక్కర్ల. ఆ గురువు గారు నాకు మాట ఇచ్చారు, అంటే మాట ఇచ్చాడని వాడి దారిలో ఆయన అనగానే అందరూ సంతోషించారు, శుభముహూర్తం వచ్చింది. మళ్ళీ అందరినీ ఇలా చేత్తో ఊపెట్టంతే, అందరినీ జబ్బ పట్టుకుని తీసుకెళ్ళడం కష్టం కదా, అందుకని పౌరులందరికేసి, భార్యలకేసి, అందరికేసి అయోధ్యాపురవాసులు యజ్ఞానికి రావాలనుకున్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్కి లిస్ట్ ఇచ్చిన వాళ్ళు అనమాట. అందరూ రారుగా. కొంతమంది ఏమంటారు తెలుసా, గురువుగారు మీరు ఎంత చెప్పినా మాకు యజ్ఞం ఎందుకండి, మాకు పొట్ట పూచాలండి, మేము ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూసుకుంటామని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అందుకని వస్తామని వాళ్ళందరికేసి అలా చెయ్యి ఊపాడు లేదో, అందరూ కంటి మీద రెప్ప వేసి తెరిచేలోపు అంతా కేదారంలో ఉన్నారట వాటికల్లో. ఆ యజ్ఞవాటికకి పైన ఆకాశంలో బంగారు భవనములు ఎంతమంది వస్తే అంతమందికి అన్ని బిల్డింగులు ఉన్నాయి ఆకాశంలో, పైగా నేల మీద కాకుండా. ఆ భవనములు ఎక్కడికి కావాలంటే అక్కడికి పెడతాయి. వాటిల్లో స్నానం చేసేటటువంటి ఏర్పాట్లు, భోజనశాలలు ఉన్నాయి, పడుకునే శాలలు ఉన్నాయి, ఆడుకోవడానికి ఉన్నాయి, టీవీ స్క్రీన్స్ ఉన్నాయి వాటి మీద. ఆ బయట కూర్చున్న వాళ్ళకి కనపడడానికి మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు చక్కాను స్క్రీన్స్ పెడుతూ ఉంటాం, చూసారా మనకి ఈ లోపల జరుగుతున్నది బయట చూడడానికి. అవన్నీ ఆ రోజుల్లో పెట్టారండి లోపల. యజ్ఞం అందరూ దగ్గరికి వెళ్ళి చూడలేరు కదా, యజ్ఞవాటికి అక్కడ ఉంటుంది, కొందరే అక్కడ ఉంటారు. ఈ పైన బిల్డింగుల్లో ఉండి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్టెన్స్లో యజ్ఞం ఏం జరుగుతుందో చూడొచ్చు అనమాట, లైవ్ టెలికాస్ట్. అవి ఏర్పాటు చేసేట మహాత్ముడు, అది సంవర్తుడి మహిమ. ఎప్పుడో ఒకప్పుడు సంవర్తుడిని పిలిపిద్దామండి యజ్ఞం అయ్యేలోపు, మంది ఈ 54 రోజుల్లో ఆయన వచ్చాడా. ఆఖరి రోజు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అలా ఇక్కడ సస్తాను కానీ వెళ్ళిపోవచ్చు, ఎవరు కూడా వాడిది. సరే మొత్తం మీద ఈ విధంగా మహానుభావుడు ఇన్ని ఏర్పాట్లు చేశాట. ఈ ఏర్పాట్లయ్యి యజ్ఞం ప్రారంభించడానికి నారదులు వారు కూడా వచ్చారు, మహానుభావులైన వేదవ్యాసాదులు లాంటి వాళ్ళు వచ్చారు, యజ్ఞమునకు సంకల్పం ప్రారంభించారు. ఈ సంకల్పం, దీక్ష వీటితో రేపు మళ్ళీ కలుసుకుంటాం. ఇంకెక్కడి నుంచి అశ్వమేధ పర్వం మొదలైన వాటిల్లోకి వెళ్ళాం. ఇంకా కేవలం ఎంత 12 రోజుల్లోకి వచ్చినట్టున్నాం. ఇవాళ 19 కదా తారీఖు, కరెక్ట్గా 12 రోజుల కార్యక్రమం. సద్వినియోగం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.